సభకు నమస్కారం. మా ఇలవేల్పులైన శ్రీ సూర్యనారాయణ గారు, సుబ్బాయమ్మ దంపతుల దివ్య ఆశీస్సులతో, గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు సింధూర లక్ష్మీదేవి. అభినవసుక, ఆంధ్ర మురారి, ఆంధ్ర భాషాభూషణ, కవిరాజశేఖర, అవధాన కోకిల అయిన శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా దోనేపూడి సుధాకర్ గారిని కోరుచున్నాం.
గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
సుధాకర్ గారు మాకు చేస్తున్న సాయానికి మేము సర్వదా కృతజ్ఞులము. గురువు గారికి, వారితో వచ్చిన వారికి వీరే భోజన సదుపాయం సమకూరుస్తున్నారు. ఇది మరి ఎవ్వరూ చేయలేని సాయం. కృతజ్ఞతాపూర్వకంగా మేము అందచేస్తున్న చిన్ని కానుకను, నూతన వస్త్రాలను గురువుగారి చేతుల మీదుగా సుధాకర్ గారిని అందుకోవలసిందిగా వేడుకుంటున్నాము. వీరి సాయం లేకుండా మేము ఈ కార్యక్రమం నిర్వహించలేకపోదుము. సుధాకర్ గారు, మీకు మా అందరి ధన్యవాదాలు అందచేస్తున్నాము. గురువు గారికి వంట చేసి పెడుతున్న సుధాకర్ గారి మాతృమూర్తి అయిన కుమారి గారిని కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. నిన్నటి రోజున భీష్ముడు కురువంశ అభివృద్ధికై ధృతరాష్ట్రుణ్ణి గాంధారితో కలిపి 111 కన్యలతో వివాహం చేయటం తెలుసుకున్నాము. సూరసేనుడు కుమార్తె పృథ కుంతీభోజని వద్ద పెరగడం వలన కుంతీదేవిగా పేరు పొందిన వైనం. ఆవిడ అతిథి మర్యాద, దుర్వాస మహర్షిని మెప్పించి దేవతల వలన సంతానం పొందే వరం పొందటం, తొందరపాటుతో ఆ వరం సూర్యుని మీద ప్రయత్నించటంతో కర్ణుడు జన్మించడం విన్నాము. పాండురాజుకి కుంతి మాద్రిలతో వివాహమవటం విన్నాము. వేటకు వెళ్లిన పాండురాజు ధర్మాలు తెలిసి కూడా క్రీడిస్తున్న లేళ్లను చంపి శాపగ్రస్తుడవటం తెలుసుకున్నాము. దేవతల వలన సంతానం పొందేటప్పుడు పాండురాజు పెద్ద కొడుకుగా ధర్మదేవత అయిన యమధర్మరాజును కోరటం మాకు ఆనందం కలిగించింది. ధర్మం తప్పడం వలనే తను ఎంతో నష్టపోయాడు. అటువంటి నష్టం తన సంతానానికి జరగకూడదని ధర్మానికి పెద్దపీటగా వేశాడు. ధర్మం ముందుండి నడిపించడం వలనే పాండవులు ఎన్ని సమస్యలు వచ్చినా రక్షింపబడ్డారు. అన్ని విజయాలు సాధించారు. కృష్ణునికి దగ్గర అయ్యారు. భారతం మనకు ఇచ్చే పెద్ద సందేశం, ధర్మాన్ని ఆచరించండి, అది మిమ్మల్ని సర్వదా కాపాడుతుంది. ధర్మో రక్షిత రక్షితః అని రామాయణంలో కూడా తెలియచేశారు. మనం ఇంకా గాంధారికి ఈర్ష వలన గర్భస్రావం అవటం, వ్యాసుడు ఆ పిండాలను రక్షించడం, 100 కుమారులు ఒక కుమార్తె ధృతరాష్ట్ర గాంధారులకు పొట్టడం విన్నాము. వాయువు వలన భీముని జననం, ఇంద్రుని వలన అర్జుని జననం, అశ్విని దేవతల వలన మాద్రికి నకుల సహదేవులు జన్మించటం, పాండురాజు మరణం గూర్చి తెలుసుకున్నాము. బాల్యంలో భీముని వీరోచితాలు విని ఆనందించాము. శరద్వంతుడు సంతానమైన కృపాచార్యులు కృపిలను సంతన మహారాజు పెంచడం, ద్రోణిని జన్మ వృత్తాంతం, విద్యాభ్యాసం, ద్రుపదునితో స్నేహం, కృపిని వివాహం చేసుకోవటం, పరశురామిని వద్ద అస్త్రములు పొందటం, ద్రుపదుడు అవమానించటం, బంతి నూతిలో నుండి బాణాలతో బయటకు తీయడం, భీష్ముడు ద్రోణుని కౌరవ పాండవులకు గురువుగా నియమించడం విన్నాము. చిన్నతనంలోనే అర్జుని ఆత్మవిశ్వాసం, గురువుగారి అభిమానం పొందడం, ఏకలవ్యుని గురుభక్తి, విలువిద్యా నైపుణ్యం విన్నాము. భారతం వింటూ ఉంటే మాకు తెలిసింది ఎంత తక్కువో అర్థమయ్యింది. తరువాత జరిగిన విషయాలు గురువుగారి ద్వారా తెలుసుకున్నాము. తక్కువ సమయంలో మాకు ఎక్కువ అందివ్వాలన్న గురువుగారి ప్రయత్నానికి మేము సదా కృతజ్ఞులము. మా ప్రవచనాల యొక్క ఆడియో ఫైల్స్ ప్రవచనం.com లో ప్రతిరోజు నిక్షేపించబడుతున్నవి. కావలసిన వారు ఆ సైట్ ద్వారా వినవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకొనవచ్చు. వీడియో ఫైల్స్ కూడా యూట్యూబ్లో పెట్టబడుతున్నాయి. మొదటి రోజు ప్రవచనం యూట్యూబ్లో పెట్టబడింది. యూట్యూబ్కి వెళ్లి ఆదిపర్వం అని గాని, ఉండ్రాజ్వరం అని గాని, శుభ ఎలక్ట్రానిక్స్ అని గాని, లేక వద్దిపత్తి పద్మాకర్ అని గాని వెతికితే ఆ ప్రవచనాలు వీడియో చూస్తూ వినవచ్చు. ఇప్పటికే ఈ ప్రవచనాలు దేశ విదేశాల్లో వందలాది మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఈ ప్రవచనాలు భావి తరాల వారికి కూడా ఆ వెబ్సైట్లో శాశ్వతంగా అందరికీ అందుబాటులో ఉంటాయి. ఇలా అయినా పురుషురణం మేము కొంతైనా తీర్చుకునే అవకాశం దేవుడు మాకు ఇచ్చినందుకు పరవశించిపోతున్నాము. మంగళవారంతో ఆదిపర్వం ముగియనున్నది. బుధవారం నుండి సభాపర్వం బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు 5 రోజులు చెప్పనున్నారు. ఇప్పుడు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ కోరుకుంటున్నాం.
అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యోత్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః.
సమస్త సన్మంగళాని సంతు. 5వ రోజు పంచమ వేదమైన మహాభారతం ఆదిపర్వంలోకి మళ్ళీ మనం అడుగు పెడుతున్నాం. పవిత్ర వాతావరణం, సాధ్యమైనంత వరకు ఆ పవిత్ర వాతావరణానికి అనుకూలమైన ప్రశాంత వాతావరణం కూడా ఉన్న ఈ ప్రాంగణంలో మహాభారతం ఏకఛత్రాధిపత్యాన్ని వహిస్తోంది. మనుష్యుల హృదయాలలో అన్ని చోట్ల నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతూ ఉండడం వల్ల చూడగలుగుతున్నారు. ఎక్కడో అంబాజీపేటలో ఉన్న శిష్యులు కూడా ఫోన్ చేసి మేము చూసామన్నారు. ఆ ప్రాంతం నుంచి కూడా చూస్తున్నారంటే అదొక ఆనందం. ఈ ప్రాంతంలో ఎక్కువ భక్తులు ఉన్నారు, శ్రద్ధతో వింటున్నారు కాబట్టి మేము కూడా అంత ఆనందంతో వస్తూ ఉంటాం. మళ్ళీ వచ్చే నెల 11 నుంచి ఇందాక ప్రారంభంలో పైకి వచ్చిన మంగాదేవి గారు తణుకులో భాగవతాన్ని 11 రోజుల పాటు ఏర్పాటు చేశారు ఆవిడ. ఆ ప్రవచనాల్లో కూడా మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం నాకు కలిగింది. నిజంగా కారణజన్ముడు కృష్ణారావు గారంటే తల్లిదండ్రులకి భక్తితో సేవ చేసేవారికే ఇలాంటి సద్బుద్ధులు పుడతాయి. మాతృపితృణము తీర్చడానికి సంతానం నిరంతరం ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు ఈ ప్రయత్నం ఎటువంటిదంటే, ఓ పక్కన మాతృరుణం, పితృరుణం, దేవరుణం, ఋషి రుణం, అన్ని రుణాలు తీర్చుకోగలుగుతున్నారు ఏకకాలంలో. చిట్ట చివరిదైన మానవ రుణం కూడా, మనుష్యుల మీద కరుణ ఉండి ఈ భారతం వినిపిస్తున్నారు, మానవుల మీద ప్రేమ చూపించటమే మానవ రుణం అన్నారు. తీర్చుకోవడం అంటే మానవులు తరించడం కోసం భారతం అందించేవారు మనుజ రుణం తీర్చుకున్నట్టే. కాబట్టి సమస్త రుణాలు తీర్చుకుని ఆయన, ఆయన కుటుంబం 10 కాలాలు చల్లగా ఉంటారు. ఈ భాగ్యం కలిగించడం వల్ల మేము ఇంత మనస్ఫూర్తిగా ఆయన్ని మంగళాశాసనం చేస్తున్నాం కాబట్టి ఈ పుణ్యంలో మాకు కూడా కాస్త వాటా వస్తుంది. ఇవాళ మానవుడి శరీరం అశాశ్వతం, ఉంటుంది ఉండకపోతుంది, కానీ ఇవి మాత్రం మిగిలిపోతాయి. అందుకనే నన్నయ్యని వాడు మర్చిపోతామా, తిక్కనని మర్చిపోతున్నామా, వేదవ్యాసుని మర్చిపోతున్నామా, ఎర్రాప్రగడిని మర్చిపోతున్నామా, ఎక్కడికి వెళ్ళినా పోతనా పోతనా అంటూ ఆ పూతన స్వరూపుణ్ణి, ఆ పూతస్వరూపుణ్ణి తలుచుకోవటంలా. అలాగే అన్నమాట, ఎప్పుడు చేసిన ధర్మం యుగయుగాలుగా నిలబడుతుంది. అందుకే గురువులు శిష్యులకి పరమ రహస్యాలు చెబుతారు. అర్జునుడికి ద్రోణుడు అలాగే శిష్యుడి మీద ఉన్న పక్షపాతం కాదు, అది చాలామంది అనుకుంటారు. శిష్యుడి దగ్గర ఉన్న భక్తిని బట్టి వస్తుంది. శిష్యులు నిజంగా భక్తి కలిగి ఉంటే ఏ మహిమనైనా పొందగలుగుతారు. గురువులో మహిమ ఉండక్కర్లా, గురువు మంత్రాలతో చింతకాయలు రాల్చక్కర్లా, తన అపూర్వ గురుభక్తితో శిష్యుడు ఏదైనా సాధించగలుగుతాడు. అర్జునుడి భక్తి శ్రద్ధ ద్రోణుణ్ణి పరమానంద భరితుణ్ణి చేయటం వల్లే వాడికి ఎవ్వరికీ ఇవ్వనన్ని విద్యలిచ్చాడు. ఒకరోజున వీళ్ళు కొంతకాలం చదువుకున్నాక ఎలా చదువుకున్నారో పరీక్షిద్దామనుకున్నాడు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షల్లో ఒక ఏడాది తర్వాత పరీక్షలు పెట్టినట్టుగా పిల్లలందరూ ఒక ఏడాది చదువుకున్నాక వీళ్ళ విలువిద్యా నైపుణ్యం ఎలా ఉందో చూడాలి అనుకుని ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్లి ఒక అద్భుతమైన పక్షిని కృత్రిమంగా తయారు చేసి, ఆ తయారు చేయటంలో కూడా ద్రోణుడు ఆరితేరినవాడు. కృత్రిమంగా వస్తువులను అసలు బంగారం కంటే బాగా తయారు చేయటంలో కూడా నైపుణ్యం ఉంటుంది, అదొక శిల్పకళా నైపుణ్యం. మయుడు తన సభలో అలాంటి వాటిని పెట్టాడు. బొమ్మను చూసి కూడా అమ్మనుకునేవారట, అమ్మను చూస్తే బొమ్మనుకునేవారట, అలా ఉండేది అక్కడ. అటువంటి ఒక పిట్టం తయారు చేసి చెట్టుకు కట్టాడు. ఆ తర్వాత, శిష్యులారా, ఈ పక్షి శిరస్సు నరకగలిగిన వాడే విలువిద్యా నైపుణ్యం కలిగినవాడు. అస్త్ర విద్య శస్త్ర విద్యలలో ఆరితేరిన వాళ్ళు ఆ పని చేయగలుగుతారు. మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని పరీక్షిస్తానని అందరు శిష్యుల్ని దూరంగా పెట్టి ముందు ధర్మరాజును పట్టుకొచ్చి ఆయన చేతికి ధనుస్సు ఇచ్చి బాణం ఇచ్చి ఎక్కుపెట్టు, నేను ఊ అంటే కొట్టు లేదా వెనక్కి వెళ్ళిపో అన్నట్ట. హాల్ టికెట్ లేని వాడిని పరీక్షా కేంద్రం నుంచి వెనక్కి గెంటేసినట్టుగా గెంటేస్తామనగానే సరేనండి అన్నాడు. ఈయన బాణం ఎక్కుపెట్టాక, చెప్పు, పక్షి శిరస్సు కనబడుతోందా? ఓ కనపడుతోందండి. నేను కనపడుతున్నానా? మీరు కూడా చక్కగా కనపడుతున్నారండి. ఆ వెనక ఉన్న జనమంతా కనపడుతున్నారా? అందరూ కనపడుతున్నారండి అన్నట్ట. నీ మోహం, నువ్వు బాణ విద్యకి మరికిరావు, వెళ్ళిరా, శుభ్రంగా వెళ్ళి ఇంకేదన్నా చదువుకో అని ఆ ధనుస్సు బాణం పుచ్చుకుని బాణం వెయ్యొద్దని పంపేశాడు ఆయన. ఇక్కడ మన నన్నయ్య గారు ధర్మజుం బదరి అన్నాడు. పదరుట అంటే సరైనటువంటి శ్రద్ధ లేని శిష్యుడిని మందలించడాన్ని పదరుట అంటారు. నిందించుట లేక మందలించుట. శిష్యుడు సరిగ్గా చదవపతి నీ మోహంలో ఉంది, నీ చదువు అని తిడతారు కదా, అలా మందలించి పంపేశాడు. ఇప్పుడు దుర్యోధనుడు పిలిచాడు. దుర్యోధనుడు ఇంతకంటే బాగా చెప్పాట, మా సోదరులు కూడా కనపడుతున్నారండి అన్నట్ట. వెళ్ళి హాయిగా వేళకింత భోజనం చెయ్యి, లేదా ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూయించుకో పో అని వాణి గంటేశాడు. దుర్యోధనుడికి సుగంధ ద్రవ్యాలు పెచ్చ, ఒళ్ళంతా పెర్ఫ్యూమ్స్ కొట్టుకుంటూ ఉంటాట. అందుకే మీకు విరాటపురంలో కూడా కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సంపార భోగింపగలదే అంటాడు. ఒళ్ళంతా పచ్చకర్పూరం కస్తూరి రాసుకుని సుఖంగా ఉండిపో అని. ఒక్కొక్కడికి ఒక్కొక్క పెచ్చ ఉంటుంది అనుకోండి. ఇక ఆ తర్వాత ఒక్కరి తర్వాత ఒకరు అందరినీ, కురుకుమారుల్ని ఇంకా సైంధవాదుల్ని, నానా దేశాల నుంచి వచ్చి విద్య నేర్చుకుంటున్న వాళ్ళందరినీ పిలవడం, వాళ్ళన్నీ కనపడుతున్నాయి అనడం, వాళ్ళని గెంటేయడం. ఆఖరికి అర్జున కుమారుడు పిలిచాడు. అర్జున, నీ సంగతి ఏమిటంటే? అయ్యా, మీరు ఏం అడగద్దండి, నాకేం కనపట్టలేదు. పక్షి శిరంబు తిరంబుగ నీక్షించితి వండుగా నెద్దియునని నన్ లక్షించి ఏయుమని
సూక్ష్మేక్షణు ద్రోణుడు పనిచే ఇంద్రతనూజున్.
ఈ పక్షి తలని స్పష్టంగా చూస్తున్నాను. ఈయన సుస్పష్టం అనే మాట శిష్యులు కొట్టేశారు ఈ మధ్య, దాంతో పదం మార్చాలనిపిస్తుంది. అందరూ అదే కొట్టేయటం వల్ల వాయిదారు గొడవ. కొన్ని పదాలు కొందరికి పడిగొట్టు. నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా చెప్పేటప్పుడు సుస్పష్టంగా అన్న అలవాటు. అంచేత మొత్తం మీద ఏమైనా నాకు ఈ పక్షి శిరస్సు సుస్పష్టంగా కనపడుతున్నది. దీన్ని చూచాను, ఇంకా ఏమీ కనపట్ల. ఆఖరికి మీరు కాని ఏమీ కొమ్మ కూడా కనపట్టల. పక్షి తల తప్ప ఇంకా శరీరం కూడా కనపట్టలేదు. నాకు దాని మీదే దృష్టి ఉంది గురుదేవ అన్నట్ట. ఇదయ్యా సూక్ష్మేక్షణం అంటే. అంటే సూక్ష్మ దృష్టి కలిగిన వాడు ఏ వస్తువుని చూస్తున్నాడో దానిని తప్ప ఇంక దేన్ని చూడకూడదు. లక్ష్యాన్నే చూడాలి. ఒక మనిషి తుపాకీతో దేనిని కొట్టాలంటే దేన్ని కొట్టాలో అది తప్ప కనపడకూడదు. పక్కవన్నీ కనపడుతున్నాయంటే ఇంకేం ఉపయోగం? జ్ఞాపక శక్తి ఉండదు అప్పుడు, లక్ష్యాన్ని ఛేదించలేడు. నువ్వు నిజమైన ఏకాగ్ర చిత్తుడివి. ఏకాగ్రతతో దీని మీద మాత్రమే దృష్టి నిలిపిన వాడివి కనుక వేసేయి బాణం అన్నాడు. ఆ బాణం వేయడంతో పక్షి తల తెగి పడిపోయింది. అప్పుడు చెప్పేట ద్రోణుడు, ఇలా ఉండాలి లక్ష్యం అంటే. అంతేగాని ఇప్పుడు ఎదురుగుండా ఒక వస్తువు కనపడుతోంది, దాన్ని కొట్టాలనుకుంటే ఆ వస్తువు తప్ప పక్కనుండవేవి కనపడకూడదు. ఇంచుమించుగా ఈ పక్క వాళ్ళు కూడా కనపడుతూనే ఉంటారు మనకి, కానీ దాని మీద దృష్టి ఉండకూడదు. కొంతసేపు పురాణం చెప్పడం మొదలు పెడితే మాకు ఇక మీరెవరూ కనపడరు, ఊరికే ఏదో తలకై తిప్పుతూ ఉంటాం. అందులో తన్మయం అయిపోతేనే మహాప్రవాహం అనర్గళంగా వస్తుంది. అప్పుడప్పుడు ఎవడన్నా హారణ కొట్టినప్పుడు మళ్ళీ కొంచెం ఇహలోకంలోకి వస్తాం ఇన్ని గంటలు కాబట్టి. మళ్ళీ వెంటనే ఆ తన్మయత్వంలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అప్పుడు అది పవిత్రత చేకూరుస్తుంది. ఆ భాషను కూడా ఇతరులకు ఆనందం కలిగిస్తుంది. దానిని ఏకాగ్ర చిత్తము అంటారు, సుసమీహత చిత్తము అంటారు. ఆ సమీహితమైనటువంటి లక్షణం లేకపోతే మానవుడు అందులో విజయం పొందలేడు. లేకపోతే ఇన్ని వందల పద్యాలు, ఇన్ని కథలు, ఇన్ని పేర్లు మాకు ఎలా గుర్తుంటున్నాయంటే దాని మీదే లక్ష్యం కనుక. ఒక్కసారి చదివితే దానికి అర్థం చెప్పగలగడం మాటలు కాదు. మీరు ఏదైనా ఏ వస్తువైనంతే, ఆఖరికి మీ శుభా ఎలక్ట్రానిక్స్లో ఆ వైరు పొద్దున ఒక అమ్మాయి చూపించింది, చూశాను. ఆ చిన్న కన్నాలోకి ఇలా తిప్పి ఇలా తిప్పి చక్కచక్క చెప్పడం అంటే అదే ఏకాగ్రత అంటే. అది తప్ప ఇంకేం కనపడకూడదు. నాకు పూస కనపడుతోందండి, కన్నం కనపడుతోందండి, వైరు కనపడుతోందండి, హాయ్ అని మిమ్మల్ని చూస్తున్నానండి అంటే ఈ పని ఏడాది కోట అవుతుంది. కాబట్టి ప్రతి దాని మీద అత్యద్భుతమైన చిత్తం, ఏకాగ్ర చిత్తం ఉండాలి. అదే కాన్సన్ట్రేషన్ అన్నవాటికి. దాన్ని మించిన శక్తి మరొకటి లేదు. దానివల్ల ఏ శక్తి అయినా పొందుతాడు. ఇదిగో అర్జునుడు అటువంటి శిష్యుడు సుమా అని ద్రోణుడు ప్రశంసించాడు. తర్వాత ఇంకా 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 విద్యాభివృద్ధి జరుగుతూ ఉండగా ఇక విద్య సమాప్తికి వస్తుంది. ఆ సమయంలో ద్రోణాచార్యుడు వీళ్లతో కలిసి గంగానదిలో స్నానానికి వెళ్ళాడు. ఈ విద్యాభ్యాసం అంతా యమునా తీరంలో చేయలా, గంగాతీరంలో చేశారు. గంగాతీరంలో చదువుకున్న చదువు బాగా పరీక్షకి అక్కరకొస్తుంది. ఎప్పటికైనా మానవుడు గంగాతీరంలో మోక్షం పొందవలసిందే. అందుకే నేను నా జీవితం అంతా తపస్సంతా ధారపోసి ప్రణవపీఠాన్ని గంగాతీరంలో కాశీలో ఏర్పాటు చేసుకుని నా సతీసమేతంగా వెళ్ళి అక్కడే అన్నీ చదువుకుని చివరికి శరీరం విడిచిపెట్టి కైవల్యం పొందాలనుకుంటున్నాను. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశ్యాంతు మరణాన్ముక్తి అని సకల పురాణేతిహాసాలు మన భారతం కూడా ఘోషించాయి. కాబట్టి కాశీకి వెళ్లవలసిందే ఎవడైనా సరే. అక్కడికి వెళ్లడం కోసం మానవుడు అనుక్షణం కృషి చెయ్యాలి. ఒకవేళ ఇవాళ వెళ్ళలేకపోతున్నామని బెంగపెట్టుకోవద్దు మీరు. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్, నేను కాశీ వెడతాను అక్కడే ఉంటాను అని నిరంతరం అనేవాడికి కాశీవాస ఫలితం వస్తుందట. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు అలా అనుకోమన్నారు. అందువల్ల ఎప్పటికైనా గురువుగారు, గురువుగారితో శిష్యులు, పవిత్రమైన వర్తన కలిగిన శిష్యులు, మళ్ళీ గురువుగారు మెడ మీద కత్తి పెట్టే శిష్యులు ఉంటే ఇక్కడే ఉండండి హాయిగా. తక్కిన నిజమైన భక్తులు మాత్రం అక్కడికి వచ్చి ఎప్పటికైనా అక్కడే శరీరం విడిచి మోక్షం పొందాలి అన్నారు. అటువంటి గంగాతీరంలో మహాత్ముడు ఒకనాడు శిష్యులతో వెళ్ళి ద్రోణాచార్యుడు గంగలో దిగి స్నానం చేస్తున్నట్ట. టక్కన ఒక మొసలు వచ్చి పిక్కబట్టేసింది. ద్రోణుడు తలుచుకుంటే 2 నిమిషాల్లో దాన్ని పడగొట్టలేడా, ఆయన శక్తి అటువంటిది. కానీ తనంతట తాను మొసలిని చంపకుండా అక్కడ రాశారు భారతంలో కాబట్టి చెబుతున్నాను అన్నమాట, తాన సమర్థుండయ్యు, తాను దాన్ని ఆ మొసలిని చంపి అవతల పారేసి తనను తాను రక్షించుకోవడానికి సమర్థుడై ఉండి కూడా శిష్యులకు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాడు. నాయనలారా ఇదిగో మొసలి నన్ను పట్టేసుకుంది, ప్రాణం తీసేస్తుంది, రక్షించండోయ్ రక్షించండోయ్ అన్నట్ట. మొసలి కనపట్ల. ఒకవేళ ద్రోణుడు అటు తలకిందులైనప్పుడు ఏ తోకో కనపడుతోంది, మళ్ళీ మునిగిపోతోంది. దాంతో కురుకుమారులంతా ధనుసులు ఎక్కుబెట్టి తీరా బాణం వేస్తే మొసలికి కాకుండా అసలు గురువుగారికి తగులుతుందేమో, ఆయన హరి అంటాడేమో, అసలుకే మోసం వస్తుందేమోనని భయపడిపోయి, గురువుగారండి మొసల్ని కొడదామంటే మిమ్మల్ని కొడతామేమోనని భయం వేస్తుందండి అన్నారట. అంతటి విలుకాళ్ళు మరి వాళ్ళు, వాళ్ళు భారత యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారట. అందుకని ఎవడికి వాడే జడిసిపోతున్నారట. ఆ సమయంలో అర్జునుడు వచ్చాడు. నీటిలో ఉండి పైకి కనపడకుండా ఉన్న మొసలిని ఆ శబ్దాన్ని బట్టి కనిపెట్టి 5 బాణములతో 5 ముక్కలు చేశాడు. తక్కున 5 ముక్కలు పైకి తేలేట, చచ్చిపోయిన తర్వాత 7 తేలుతుంది, రక్తం మడుగయ్యింది. ద్రోణుడు హాయిగా పైకొచ్చేశాడు. అప్పుడు ఆయనకి ఏమనిపించిందో తెలుసా, లక్ష్య ఛేదనే కాదు, ఇంతమంది గురువుగారి మీద భక్తితో కనీసం నీళ్లలోకి దూకి దాంతో తలపడుతున్నారా, ఎవడు తలపట్టలా, ఎందుకంటే మొసలి తమని పట్టుకుంటుందేమో అని భయం. కానీ ఇతడికి నా మీద ఎంత భక్తి, ఎంత ప్రాణం, అన్నిటికీ తెగించి ఈ మొసలిని చంపి నన్ను రక్షించాడు, ఎప్పటికీ వీడికి మంగళాశాసనమే, వీడి సమస్త శుభాలు నేను కోరుకుంటాను అనుకున్నట్టు ఆయన. నిజమైన మిత్రుడు లేక శిష్యుడు ఇలా ఉండాలన్నారు, ప్రాణాపాయ స్థితిలో ఉండాలి. అందుకనే మనకి భర్తృహరి సుభాషితాల్లో ఏమని చెప్పారు అంటే, మిత్రుడి లక్షణంబుల మెలగుతుండు. ఏ ఏ లక్షణాలతో మెలుగుతాడు, ఆపదలు వచ్చినప్పుడు ప్రాణం ఇచ్చి రక్షించాలి. అందులో మొట్టమొదటి లక్షణం, తక్కినవన్నీ తర్వాత ఎప్పుడన్నా చెప్పుకుందాం మనం. ఎప్పుడు కూడా ఒక మనిషి కష్టం వస్తేనే ఉన్నా మీకేం పర్వాలేదు అనేవాడు మిత్రుడంటే. అంతేగాని ఒత్తప్పుడు డబ్బులున్నప్పుడు భోజనాలు ఉన్నప్పుడు వచ్చి తినేసి కష్టం వచ్చినప్పుడు ముఖం చాటేస్తే వాడిని ఉత్తముడు అన్నారు ఎప్పుడు కూడా. ఎవడు ఉత్తముడు, అపాయ స్థితిలో వెరవక రక్షించేవాడు. ఈ అర్జునుడు నాకు నిజమైన శిష్యుడు అని ద్రోణాచార్యుడు సందేశమిచ్చి అందరికి ఎదురుగా పొగిడాడు. ఇక వేళ విద్యలు పూర్తయ్యాయి. విద్యలు పూర్తయ్యాక ఒక సర్టిఫికెట్ ఇస్తారు పూర్వం. ఇప్పుడు మనకి వేదాల్లో పట్టాలు ఇచ్చేవారు. అలాగే వీడు నా శిష్యుడు, అన్నిట ఆరితేరాడు, మీ అందరూ పెద్దవాళ్ళు ఒకసారి ఈ విద్యలని పరీక్షించి చూడండి, వీళ్ళు ప్రదర్శిస్తారు, అయ్యాక మీరంతా కలిసి సంతకాలు పెడితే ఆ పట్టా వాళ్ళకి ఇస్తాం అనేవారు పూర్వం కూడా. అందుకని ద్రోణాచార్యుడు భీష్ముడికి, ధృతరాష్ట్రుడికి, విదురుడికి, ఇంకా తక్కిన కురు పెద్దలకి అందరికీ కూడా, కురువంశంలోని పెద్దవారందరికీ చెప్పాడు. ఒక శుభముహూర్తం పెట్టారు. చివరికి ఆశ్చర్యం ఏంటంటే, నాకు ఏ చూసినా ఇందులో అష్టమే కనబడుతుంది. ఇది కూడా అష్టమి తిథి నాడే రంగస్థలాన్ని సిద్ధం చేద్దాం, ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఈ పిల్లలంతా వారి వారి విద్యలని, అస్త్రశస్త్ర విద్యలని ప్రదర్శిస్తారు, అవి చూడండి అంతా అని ఊరంతా చాటించారు. హస్తినాపురం చుట్టుపక్కలున్న సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ. ఇంకా ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పంపించగా, విదురుడు సంజయుడు మొదలైన కొంతమందిని వెంట పెట్టుకుని మంచి వాస్తు శాస్త్రంలో ఆరితేరిన వాళ్ళని, అన్నిటికీ వాస్తు కూడా చూసుకోవాలి, తేడా వస్తే అది కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అందుకని వాళ్లతో కలిసి ఒక ప్రదేశాన్ని సిద్ధం చేశారు నదీ తీరంలో. అక్కడ చుట్టూత పెద్దలు పిన్నలు కూర్చోవడానికి వీలుగా, ధృతరాష్ట్రుడు ఎత్తైన మంచి మీద కూర్చోవాలి, ఆ మంచి మీదకి ఎండ రాకుండా తాత్కాలికంగా డేరాలు కట్టాలి, ఆడవాళ్లు మళ్లీ ఇబ్బంది పడకుండా ఉండడానికి వాళ్ళకి కర్టెన్లు, పల్చని తెరలలోంచి అంతా చూడొచ్చు వాళ్ళు ఎవరికీ కనపడకుండా ఉండేలాగా, అలాగే అవసరమైతే ఈ మలమూత్ర విసర్జనలకి వాటికి వెళ్ళడానికి తాత్కాలికంగా శౌచాగారాలు, మంచినీళ్లు, ఈ సమయంలో అస్తమాడు భోజనాలకు వెళ్ళక్కర్లేకుండా భోజనాదులు, ఏ రోజంతా కూర్చోవాలంటే ఆకలిస్తుందిగా, మరి ఇన్ని ఏర్పాట్లు కావాలి. ఇంకా మధ్యలో రంగం అంటే ఇప్పుడు క్రికెట్ స్టేడియం లాంటిది అనమాట, వృత్తాకారం అని చెప్పారు దాన్ని, అంటే రౌండ్గా ఉంటుంది వృత్తాకారంలో, మధ్యలో అస్త్రశస్త్ర ప్రదర్శన కుమారులు చెయ్యాలి. అదంతా సమంగా చేశారు. నిమ్న ఉన్నత ప్రదేశాలన్నింటినీ కూడా తవ్వారు, ఎక్కడ ముళ్ళు లేకుండా రాయి లేకుండా బాగా దిమ్మెసి చేశారు. నీళ్లు కళ్లాపు ఒక 10-15 రోజుల ముందు కొట్టించారు, దుమ్ము లేవకుండా చేశారు. పైగా అక్కడ యుద్ధం చేసే వాళ్ళకి కాస్త సువాసన రావడానికి పేడతో కూడిన కళ్లాపుతో పాటుగా మంచి సుగంధ ద్రవ్యాలు చల్లారు, ముగ్గులు పెట్టించారు. ఇంత ఎందుకు, ఆ మొత్తం రంగస్థలాన్ని సర్వాంగ సుందరంగా, శుభప్రదేశంగా, సువాసనా భరితంగా నింపేశారు. అందరికి అన్ని ఏర్పాట్లు చేశారు. కూర్చోడానికి కూడా అలా ఒకదాన్ని మించి ఒకటి ఎత్తు, స్టెప్ బై స్టెప్ అన్నమాట, కింద కూర్చున్న వాడికి పై భాగం, ఆ పైన ఇంకోటి, ఇంకెందుకు ఇంత ఈ స్టేడియాలన్నీ దానికి నకళ్ళు, అలా చేశారు. అది కూడా నగరానికి ఈశాన్య ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అక్కడ కుర్రవాళ్ళు అడగగానే కత్తి అంటే కత్తి, గదంటే గద, ఇవన్నీ ఏర్పాటు చేశారు. ధనుస్సులు ఏర్పాటు చేశారు, మంచినీళ్ళు ఏర్పాటు చేశారు, వచ్చే పోయే వాళ్ళందరికీ వడదెబ్బ కొట్టకుండా ఉండడానికి ఓ రకరకాలైన మజ్జిగలు ఇవన్నీ పాలు తాగడానికి ఏర్పాటు చేశారు, మోదకాలు తినడానికి లడ్డూలు ఏర్పాటు చేశారు, ఆవునేతితో తయారు చేసిన లడ్డూలు మళ్ళీ ఇలా తయారు చేసి పెట్టారట. శుభముహూర్తంలో వీరాధివీరులంతా రంగస్థలంలోకి ద్రోణాచార్యుడు వెంట వచ్చారు. ద్రోణాచార్యు పిరుందవచ్చిరి, ద్రోణాచార్యుడు ముందొస్తుంటే ఎప్పుడు గురువుగారు ముందు వెనక శిష్యులు ఉండాలట. అందరూ కూడా మంచి ధనుస్సులు చేతులకి ధరించి బద్ధ తూణీరుల్, తూణీరము అంటే అమ్ముల పొది, బాణాలు పెట్టుకోవడానికి వెనకాతలు ఒక డబ్బా పెట్టుకునేవారు, ఇందులో బాణాలు ఉంటాయి, ఇలా తీయటం ఇలా వేయటం అన్నమాట. అటువంటి బద్ధ తూణీరులు బాగా కట్టుకుని మళ్ళీ ఊడిపోకూడదు కదా, బాణం తీసినప్పుడల్లా ఈ డబ్బా ఊడిపోకూడదు, బాణాలు పెట్టుకునేది గట్టిగా కట్టించేసుకుని నడుముకి ఇటు భుజాలకి రెండు వైపులా కూడా మళ్ళీ నడుములకి పెద్ద పెద్ద కత్తులు కట్టుకుని కవచాలు కూడా వేసుకుని బద్ధ గోధాంగుళిత్రాణులు అన్నారు. ఉడుము అని పూర్వం ఒకటి ఉండేది, ఆ ఉడుము చర్మంతో తయారు చేసిన కవచాలు ధరిస్తే బాణాలు అందులోకి వెళ్ళవన్నమాట. పైన కవచం సేఫ్టీ కోసం రక్షణ కోసం ధరించేవారు, బాణం దానికి తగిలి కింద పడిపోతుంది దిగదు లోపలికి. అటువంటి వాటిని ధరించారు. అందులో అండంలో కూడా త్రాణము ధరించారంటే చాలు కవచం, కానీ బద్ధ గోధాంగుళిత్రాణులు అన్నారు. గోధాంగుళి అంటే ఉడుము చర్మం అన్నమాట, దాని చర్మముతో తయారు చేయబడిన కవచం కట్టుకున్నారు, అది కొంచెం బాగా గట్టిగా ఉంటుందన్నమాట. ఇటువంటివన్నీ ధరించి ఈ కురుకుమారులంతా నిలబడ్డారు. ఇక ధృతరాష్ట్రుడు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు, పక్కన గాంధారి, మరో పక్కన కుంతీదేవి, ఇంకో పక్కన విదురుడు, ఆయన భార్య, ఇంకా భీష్ముడు మొదలైన వాళ్ళు, అంతఃపుర కాంతలు అందరూ వారి వారి ఉన్నత స్థానాలలో కూర్చున్నారు, పౌరులంతా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. కొన్ని వేల మంది వచ్చి పడిపోయారట. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఎలా ఉంటుందో చూద్దామని కౌరవ పాండవ కుమారులు కష్టపడి ఏళ్ల తరబడి నేర్చుకున్న విద్యని ఒక్కరోజులో ప్రదర్శిస్తున్నారటే, అది చూడకుండా ఉంటే మన జన్మ వ్యర్థం కదా అని చూడడానికి వచ్చేశారు. పైగా వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు ఉన్నాయిగా, భోజనాది సౌకర్యాలు, ఇంకా సుఖం అది. అందుకని ఇక మొట్టమొదటిసారిగా ధర్మరాజు వచ్చాడు. ఈటెలు విసరడంలో ఆరితేరిన వాడు, అది చూపించాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు చూపించారు. ఇవన్నీ ఎత్తు ఒక్కొక్కడు గుర్రం ఎక్కాడు, ఒక్కొక్కడు ఏనుగు మీద ప్రదర్శించాడు, ఒకడు కత్తి తిప్పాడు, ఇంకోటి తిప్పాడు, ఇలా తిప్పుతూ ఉండగా వీళ్ళందరి అస్త్ర విద్యల కంటే శస్త్ర విద్యల కంటే నా శిష్యులు చూడండి, ఆ భీమ దుర్యోధనులు గదాయుద్ధం చేస్తారు, నేను వాళ్ళకి గదాయుద్ధంలో బాగా నైపుణ్యం ఇచ్చాను అని ఇద్దరికీ సైగ చేయగానే భీముడు దుర్యోధనుడు అద్భుతమైన అయోమయమైన గదాదండం, అయోమయం అంటే అయహ అంటే ఇనుము, పూర్తిగా ఇనుము, దానికి బంగారపు తొడుగులు తొడిగి కింద కట్లు కట్టారట. అటువంటి అయోమయమైన గదాదండాలు పుచ్చుకున్నారు. ఈ మధ్యన ఒక ఆయన భారతం చెబుతూ అయోమయమైన గదాదండం అంటే భీముడు ఇలా గదాదండం తెప్పగానే అందరికీ అయోమయం అయిపోయిందిట, అదిట అది కాదు మాయదారి భాష, అయోమయం అంటే ఇనుపమయము అని అర్థం అనమాట. ఒక్కొక్కడి మనిషిని కూడా ఒరే నువ్వు ఒట్టి అయోమయం వాడివిరా అంటే ఏమిటనమాట, వాడి బుర్రంతా ఇనపముద్ద, అదేం కరగదు, ఎంత చెప్పినా వాడికి ఎక్కదని అర్థం. నాలుగు సార్లు నాలుగు నాలుగు పదహారు, నాలుగు నాలుగు పదహారులు అన్నాక పదోసారి నాలుగు నాలుగు ఎంతండి మేస్టారు అంటాడే వాడు అయోమయంగాడంటే. అలాంటి వాడి కూడా అందుకని అన్నారు. మొత్తం మీద ఈ బలమైన గదలు బుచ్చుకు దిగారట. ఈ ఇద్దరు గురువుగారికి నమస్కరించి అందులో రంగస్థలం చాలా విశాలంగా ఉందేమో 8 అడుగులు వెనక్కి వెళ్ళడం, ముందుకు దూకడం గొర్రె పొట్టేళ్లలాగా ఠింగ్ అంటే ఠింగ్ అని గదలు కొడుతూ ఉంటే ఈ రెండు గదలు తగిలిన శబ్దములకు కణిల్లనే శబ్దం పుట్టి అగ్ని జ్వాలలు లేచాయి, నిప్పురవ్వలు లేచాయి. ఇనుము తగిలితే ఏమవుతుంది, నిప్పురవ్వలు వచ్చేస్తాయనమాట. అవనీ చక్రము పాదఘాతగతి నల్లాడంగ అత్యుగ్ర భైరవ హుంకార రవంబునల్ వియదగారం బెల్ల భేదిల్లా, వియదగారం బెల్ల భేదిల్లా కౌరవ పాండవ్య గదా విఘట్ట నమకాండ ప్రోత్తమై భావి కౌరవ పాండవ్య రణాభిసూచన పటిష్టం వయ్యే ఘోరాకృతి. వీరిద్దరూ అడుగులు కిందకి వేస్తూ దూక్కుతూ మెదకొస్తూ ఉంటే హుమ్ అంటే హుమ్ అని ఎగిరి దూకుతూ ఉంటే వీరి పాదఘాతహతి అడుగుల దెబ్బలకి, కొంతమంది నడుస్తుంటే భూమి దద్దరిల్లిపోతుంది, వీళ్ళు అలా దూకుతూ ఉంటే ఈ భూమండలం అంతా అల్లాడిపోయింది, దద్దరిల్లిపోయింది, రంగస్థలంలో ఉన్న కుర్చీలు కిందకి తిరగబడ్డాయి కొన్ని చోట్లయితే. దాన్ని బట్టి ఎంత దూకారో ఆలోచించండి. ఓ పెద్ద రైలు ఎడుతూ ఉంటే పట్టాల దెబ్బకి ఎలా పట్టాలు ఎలా కదిలిపోతాయో అలా ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. అత్యుగ్ర భైరవ హుంకార రవంబునన్ వియదగారంబెల్లభేదిల్ల. ఇంకా మధ్య మధ్యలో కోపం ఎక్కువైపోయి హుమ్ అంటే హుమ్ అని అరుచుకుంటూ మెదకు దూగుతున్నారు. ఈ అరుపులతో ఆకాశం అనే ఇల్లు పగిలిపోయిందిట. ఆకాశంలో మారుమోగిపోతుంది అనమాట, పైకి వెళ్ళిపోతుంది ఈ శబ్దం. ఆ శబ్దానికి ఆకాశం ఒక ఇల్లుట, ఈ ఇల్లే భేదిల్లుతోందేమో అన్నట్టుగా ఉందట. ఈ కౌరవ వీరుడు పాండవ వీరుడు హుమ్ అంటే హుమ్ అని గదలతో కొట్టుకుంటూ ఉంటే ఈ యుద్ధం ఎలా ఉంది అంటే అకాండ ప్రతమై హఠాత్తుగా ఉరుము మెరుపు లేకుండా మేఘాలు పిడుగులు కురిపించినట్టుగా అసమయంలో, సమయం కాకుండానే యుద్ధం ముందుకొచ్చిందా, ఎప్పుడో ఇంకా కొన్నాళ్లు పోయాక కౌరవ పాండవ యుద్ధం జరగాలి, హఠాత్తుగా ముందుకొచ్చిందా యుద్ధం అన్నట్టుగా ఉంది పైనుంచి చూచే దేవతలకి. ఈ ప్రస్తుత యుద్ధం భావి కౌరవ పాండవ్యరణాభిసూచన పటిష్టం వయ్య ఘోరాకృతిన్, భవిష్యత్తులో కౌరవ పాండవుల యుద్ధానికి నాంది అన్నట్టుగా ఉందన్నమాట. ఇది ప్రదర్శనలా లేదు, యుద్ధం ప్రదర్శించాలి ప్రస్తుతం, కానీ నిజంగా కొట్టేసుకోవడం మొదలెట్టారన్నమాట వాళ్ళు. ఈ కొట్టుకోవడానికి మూల కారణం ఏమిటంటే ఈ వెనకున్న వాళ్ళు ఉంటారుగా, ఏయ్ దుర్యోధన భలే కొట్టు కొట్టో కొట్టో అని ఒకడు, భీమా నువ్వు కొట్టని ఒకళ్ళు. ఈ భీమ దుర్యోధనుల మీద ఉన్న పక్షపాతంతో పక్క నుంచి శభాష్ శభాష్ అని దిక్మల క్రికెట్లోనే సిక్సర్ కొడితే వీళ్ళు అరుస్తున్నట్టుగా అరుస్తూ ఉంటే వీళ్ళు రెచ్చిపోయి కొట్టేసుకోవడం మొదలుపెట్టారు. ఈ కొట్టుకోవడంలో వీపుల మీద కూడా కొట్టేసుకుంటున్నారు, తలకాయల మీద బాదుకుంటున్నారు. ఇది యుద్ధంలా ఉంది తప్ప అస్త్ర విద్య శస్త్ర విద్య ప్రదర్శన లేదు అనుకుని కంగారడిపోయి ఇది రంగస్థలానికి అపఖ్యాతి తెస్తుంది, సమయ భంగం అవుతోంది అనుకుని వెంటనే ద్రోణాచార్యుడు, అశ్వత్థామ ఇది ప్రస్తుతం ప్రదర్శన కాదు, చావడానికి నిదర్శనలో ఉంది, కాబట్టి వెళ్ళి ఆపేయి అన్నట్ట. ఒక్క అశ్వత్థామే వెళ్ళగలడు, ఎందుకంటే ఈ ఇద్దరు కొట్టుకుంటుంటే ఇంకోటి మధ్యలో పెడితే ఈ గదలు వీళ్ళ మీద పెడితే వీళ్ళు పచ్చడైపోతారు, అందుకని ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే మధ్యలో ఆపడం కూడా ప్రమాదం. ఒక అశ్వత్థామ చిరజీవి వజ్ర శరీరుడు వాడు, అందుకని అతన్ని పంపగా అశ్వత్థామ పరుగు పరుగుని వెళ్ళి వాళ్ళిద్దరు మళ్ళీ గదలెత్తి కొట్టబోతున్నారు. ఆ కొట్టబోతున్న రెండు చేతుల్ని ఇలా టక్కర పట్టేట వాడు కాబట్టి ఆపాడు. అప్పుడే అర్థమైంది అశ్వత్థామ ఎంత బలవంతుడో, అది బ్రహ్మచర్య దీక్షతో సాధించిన అపూర్వ బలమన్నారు. ఆ రెండు చేతుల్ని గదలతో కూడిన చేతుల్ని గట్టిగా పట్టుకుని ఆగండి అని వెనక్కి ఒక్క తోపు తోసి, ఆ తొయ్యడం ఎలా ఉందో తెలుసా, రెండు సముద్రములు ఉప్పొంగి ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టబోతుంటే మధ్యలో వాయుదేవుడు ఆ రెండు సముద్రాలని వెనక్కి గెంటినట్టు ఉందన్నారు. అంటే వీడో సముద్రంలో పొంగాడు, వీడో సముద్రం, గాలి వస్తే సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది ఆ వాయువు యొక్క దెబ్బకి. అలా వాయువులాగా ప్రస్తుతానికి ఆపేసి శబ్దంతో అరుస్తున్న వాళ్ళని, ఏ అరవకండ్రా మీరు అరుస్తుంటే వాళ్ళు నిజంగా కొట్టేసుకుంటున్నారు అని చేత పక్షపాతంతో ఉన్న అరుపులు ఆపండి అని ఆపాడు. వాళ్ళిద్దరిని వెనక్కి పంపాడు. అప్పుడు కూడా భీమ దుర్యోధనులు ఎప్పుడో ఒకప్పుడు నీ సంగతి చూస్తావు ఆయన వెనక్కి కసిగా చూసుకుంటూ వెళ్ళారట తప్పనిసరి. అప్పుడు ఏమన్నారు తెలుసా, ఉరగం మంత్రబద్ధం పోయిన ఉరగంబులం బగిది రోజిల్లుతూ, పాములకి బుసొచ్చేస్తుంది కోపం కానీ ఏం చేయడానికి వెళ్ళాక మంత్రగాడు మంత్రం వేసి వాటిని బుట్టలో పెట్టేశాడు. మంత్రముతో బంధింపబడి బుట్టలో పెట్టబడిన సర్పాలలాగా హుమ్ అంటే హుమ్ అనుకుంటూ వెనక్కి వెళ్ళారు తప్పక. ఇప్పుడు ద్రోణాచార్యుడు, వీళ్ళ యుద్ధం పక్కన పెట్టండి, ఇది భుజబలానికి గదాఘాతాలకి సంబంధించింది, ఇప్పుడు నా ప్రియ శిష్యుడు అర్జునుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కడా ఏమీ చేసి చూపించలేని ధనుర్విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. రా కుమార అర్జున అనగానే ఇక్కడ రెండు అర్థాలు, రాకుమారుడు రా కుమార అండంలో, రా కుమార రాజకుమార అని ఒక అర్థం, రా కుమార కుమార రా అని ఒక అర్థం, రమ్మనగానే ఆయన వచ్చేట. హారి విచిత్ర హేమ కవచావృతుడు, హారి విచిత్ర హేమ కవచావృతుడు, ఉన్నత చాపచారు దీర్ఘోరుభుదుడు, భాస్వదశితోత్పల వర్ణుడు, సేంద్రచాప శంపారుచి మేఘమో ఎనగా, సేంద్రచాప శంపారుచి మేఘమో ఎనగా, అర్జునుడు బద్ధతూణీరుడు, రంగమధ్యమున నిల్చె జనంబులు తన్ని చూడగల్, భాస్వదశితోత్పల వర్ణుడు. ఆయన రంగునే ముందెత్తుకున్నాడు అక్కడ మొట్టమొదట. హారి హారాలు ధరించాడు, ఎప్పుడైనా పూర్వం మహావీరులు యుద్ధరంగానికి వెళ్లే ముందు యుద్ధానికి అనుగుణమైన కొన్ని హారాలు వేసుకునేవారు, నెక్లెస్లు అవి వేసుకున్నాడు. విచిత్రమైన చూడడానికి ఆశ్చర్యంగా అనిపించే కవచం ధరించాడు.
ఉన్నత చాపచారు దీర్ఘోరుభుదుండు, పొడుగ్గా ఉంది, బలంగా ఉన్నది, అటువంటి ధనుస్సు పట్టుకున్నాడు. ఆయన ధనుస్సు చాలా పొడుగ్గా ఉండేదట. ఆయన ఏమంటాడో తెలుసా? ఒకప్పుడు విరాటపురంలో, ఒరే మీ విల్లులు మాకు వరికిరవురా, నేను గట్టిగా ఇలా అంటే తెగిపోయి పగిలిపోతాయి, నాకు అందరూ ధరించే విండ్ల కంటే 1000 రెట్లు బరువైన బలమైన విల్లు కావాలి, పొడుగైనది, అదొక్క గాండీవమే అంటాడు ఆయన. పెద్దయు నన్ను వలి విండ్లు కురుచలు అలతి బలంబుల్, తక్కిన ఈ విల్లు నాకు సరిపోవు. అర్జునుడి విల్లు కర్ణుడు ధరించిన విల్లుకి 1000 రెట్లు బలంగా ఉండేదట. అటువంటి విల్లు ఉంటే గాని ఆయన తట్టుకోలేడు, ఆయన శరీరం కూడా అంత బలమైనది. అందుకే ఉన్నతముగా ఉన్నది, బరువుగా ఉన్నది, పొడువుగా ఉన్నది, అటువంటి అత్యద్భుతమైన ధనుస్సుని ధరించిన పొడవైన చేతులు కలిగిన వాడు భాస్వదశితోత్పల వర్ణుడు, నల్ల కలువు పువ్వు రంగులో ఉంటాడు. ఆయన కూడా నల్లగా కృష్ణుడిలాగే ఉంటాడు. సేంద్రచాప శంపారుచి మేఘమో ఎనగ పాండవ మధ్యముడొప్పి బద్ధతూ నీరుడు రంగ మధ్యమున నిల్చ జనంబులు తన్నె చూడగన్. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ధనుస్సుంది, వెనక అమ్ముల పొదులు ఉన్నాయి, ఈయన నల్లగా ఉన్నాడు. ఈ ధనుస్సు, ఈ అమ్ముల పొది, ఈ బాణాలు ఎలా ఉన్నాయి? ఇంద్రచాపంలో మెరుపు తీగలా ఉన్నాయి. నల్లని మేఘము మెరుపు తీగతో భూమి మీదకి దిగిందా అన్నట్టుగా మెరుపు తీగలా కనపడుతున్న ధనుస్సు, తూణీరము, అమ్ముల పొది, ఈయన నల్లగా ఉన్నాడు. వెరసి ఇంద్ర ధనుస్సులా కనపడుతున్నాడు ఆయన, అందులో ఉన్న మెరుపు తీగలా ఉన్నాడు. అంటే అర్థమైందా? అర్జునుడు మేఘం, మేఘంలో మెరుపు తీగలాగా ఈ తూణీరం కనపడుతున్నది అమ్ముల పొది, ఇంద్రధనుస్సులాగా చేతిలో ధనుస్సున్నది అనడం ద్వారా చెప్పకుండానే నన్నయ్య గారు వీడు ఇంద్రపుత్రుడురా, ఇంద్రపుత్రుడు ఎక్కడుంటే అక్కడ ఇంద్రచాపం లాంటి చేపము ఉంటుంది, అక్షయ తూణీరములు మెరుపు తీగల్లా మెరుస్తాయి, బాణాన్ని చాలా వేగంగా వేస్తే ఆ వేగానికి బాణం మెరుపు తీగలా అసలు కనపడకుండా పోతుంది అన్నమాట. మెరుపు ఎంతసేపు మెరుస్తుంది? అలా మెరిసి మాయమైపోతుంది. అర్జునుడి బాణం కూడా అంత టిక్కున అంత వేగంగా వెళ్ళిపోతుంది. అంతేగాని వీడు చూసేలాగా మెల్లిగా బాణం వేయడు ఆయన, మెరుపు తీగలాగా మెరిసిపోతూ బాణాలు వేసేవాడు సుమా అని చెప్పకుండా చెప్పాడు. ఆయన్ని చూడడంతో జనమంతా పెద్ద పెట్టున జయహో అర్జున, జయహో విజయ, జయహో పల్గున అంటూ ఆనందం పట్టలేక, ఏమి సౌందర్యం, ఏమి కోమలత్వం, అంతలోనే ఎంత పరాక్రమం కనబడుతున్నది, ఈతడు కదా కుంతీదేవి కడుపున పుట్టిన వరపుత్రుడంటే, ఇతన్ని చూడడంతో శరీరానికి ఏదో తెలియని ఆనందం కలుగుతున్నది అని వీడే కృతహస్తుడు అఖిలాస్త్ర విద్యలందు. వీడు కదా ఆరితేరినవాడు అస్త్ర విద్యలలో, ఇంత గొప్పవాడు అస్త్ర విద్యలలో ఆరితేరినవాడు మరొకడు లేడు. వీడే అగ్రగణ్యుడు ధర్మ విధులలోన, ధర్మము బాగా తెలిసిన వాళ్లలో గొప్పవాడు. అస్త్రశస్త్ర విద్యలు ఎవడన్నా నేర్చుకోవచ్చు, మొట్టమొదట అస్త్ర విద్యల్లో గొప్పవాడు అన్నాడు. కేవలం విద్య ఉంటే కాదు, ధర్మం కూడా తెలిసిన వాడై ఉండాలి. ధర్మము తెలిసిన వాళ్లలో ఇంత గొప్పవాడు మరొకడు లేడు. వీడే భరత వంశం బెల్ల వెలుగా ఈ కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుడు. ఇక్కడుంది అసలు గొప్పతనం. వీడు కదా కుంతీదేవి కడుపు చల్లగా పుట్టిన గొప్పవాడు, భారత వంశాన్ని నిలబెట్టబోతున్నవాడు. భరత వంశాన్ని నిలబెట్టడం అంటే పైకి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక గొప్ప కొడుకు పుడితే వంశానికి పేరు వస్తుందని. కానీ చెప్పకుండానే వీళ్ళు ఏమన్నారు, చిట్ట చివరికి మొత్తం భరత వంశం వీడు ఒక్కడి వల్లే నిలిచింది. అందరూ చచ్చిపోయారు కదా, ఎవరికీ పిల్లలు లేరు, అందరి పిల్లలు యుద్ధంలో చచ్చిపోయారు. ఒక్క సుభద్రార్జునుల కుమారుడు అభిమన్యుడు, ఆ అభిమన్యుడి భార్య ఉత్తర మాత్రమే అందరూ చచ్చిపోయేనాటి గర్భంతో ఉండి ఆ ఉత్తరాకుమారుడు పరీక్షిత్తు వల్ల సామ్రాజ్యం అంతా నిలబడింది. అందుకని భారత వంశాన్ని చివరికి అర్జునుడు మాత్రమే నిలబెట్టాడు. అందుకని చెప్పకుండానే వీడే భరత వంశం వల్ల వెలుగా కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు అని పొగిడారు. గొప్పవాళ్ళు ఏదైనా పొగిడితే అది నిజమవుతుంది, తెలియకుండా మనకి కవిత్వంలో సూచించేశాడు కవిగారు. ఇలా అందరూ పొగుడుతూ ఉండగా, ఏది నాయన నీ అస్త్ర విద్య అనగా, ముందు గురువుగారికి నమస్కార బాణాలను ఇయ్యాలి కాళ్ళ దగ్గర. ఎవరి దగ్గర ఏ విద్య ఉంటే ఆ విద్యతో నమస్కరించాలి. నృత్యం చేసేవాళ్ళ నమస్కారం చూసారా, ఇలా టింగ్ టింగ్ అని ఏదో ఎత్తి చేతులు దండం పెడతారు డ్యాన్స్ చేసే ముందు, అది వాళ్ల నైపుణ్యం. అలాగే పద్య కవిత్వం వచ్చిన మాబోటి వాళ్ళం పద్యంలో పొగుడుతాం ఫలానావాడు గురువుగారు అంటూ. ఈయనకి అస్త్ర విద్యలు వచ్చి కనుక అందంగా 3 బాణాలు అలా వేయగా ఆ బాణములు అలా పైనుంచి వెళ్ళి సరిగ్గా ద్రోణాచార్యుడి పాదాల దగ్గర అలా నమస్కారం చేసినట్టు పడ్డాయట, ఆయన దీవించాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఒక మేఘాస్త్రం వేశాడు. ఆ అస్త్రం వేయగానే మంత్రం వల్ల ఆకాశం అంతా మేఘాలు ఆవరించాయి, ఏమీ కనపడలా, కటిక చీకటి. వెంటనే అనిలాస్త్రం వేశాడు, వాయుదేవుడు పుట్టాడు, ఆ వాయువుతో అస్త్రాలు పక్కకెళ్ళిపోయాయి. ఆగ్నేయాస్త్రం వేశాడు, అద్భుతమైన అగ్నిజ్వాలలు పుట్టాయి. వెంటనే వారుణాస్త్రం వేశాడు, అందులోంచి నీళ్లొచ్చి మొత్తం మంటలన్నీ చల్లారిపోయాయి. అంతలోనే కురివిలాగా అదృశ్యమైపోయాడు ఒక మంత్రబాణంతో. ఈయన చూడటానికి కురవి కర్రలా అయిపోయాడనమాట. అంతలోనే పులిలాగా సింహంలాగా పరిగెత్తేవాడు. పులుల్ని సింహాల్ని సృష్టించాడు, వాటిని మళ్ళీ చీల్చేవాడు. ఇలా రకరకాల విచిత్రాలు చూపించాడు. నేల మీద బాణంతో కొట్టగానే నీళ్లు పైకొచ్చాయి. ఆ నీళ్ల చుట్టూత బాణాలతోటి ఓ చెరువు కింద కట్టేశాడు, గట్టు కట్టాడు. అంతలోనే ఆ గట్టు మాయమైపోయింది, మళ్ళీ చెరువు మాయమైపోయింది. ఈ విద్యతోటే మనకి ద్రోణపర్వం మరి 2 రోజుల్లో చెప్పేవాళ్ళు వాళ్ళు చాలా మహానుభావుల కింద లెక్క నా దృష్టిలో అనమాట. అందులో సైంధవుని వధానం ఒక గొప్ప ఘట్టం ఉంది. అందులో సైంధవుని చంపే ముందు భూమిని ధర దివ్యాస్త్రహతింపగిల్చి కొలనుపాదించి వేదానికి శరజాలంబుల ఇల్లు కట్టి అంటాడు తిక్కన గారు. ధరని దివ్యాస్త్రంతో పగిల్చేట భూమిని, అందులోంచి నీరు పుట్టించేట, దాని చుట్టూత శరజాలంబుల ఇల్లు కట్టి బాణాలతో గట్టు కట్టేట, ఆ నీళ్లు గుర్రాల చేత తాగించేట యుద్ధరంగం మధ్యలో. చూసేవాడు మతి అయింది. అది ఆయన గొప్పతనం అనమాట. ఇటువంటి ఎన్నెన్నో విద్యలు ప్రదర్శించాడు. అందరూ శభాష్ శభాష్ అంటూ ఉంటే కుంతీదేవికి ఆనందం ఎక్కువైపోయింది. చారు మన సమ్మదరసపూరము సంతోష బాష్పూరము. ఒకేసారి మనస్సుకి ఆనందం కలిగింది. కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు అంటే మనస్సు పొంగుతోంది, కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి. సహజంగా పిల్లల గొప్పతనం వచ్చినప్పుడు తెలిసినప్పుడు తల్లులకి చనుబాలు కూడా వస్తాయని పేరు. అందుకని భూరి పయోధారలు విగళద్భూరి స్తనధార పయోధారలు ఆనంద బాష్పధారలు నొప్పిన. కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఈ ఆనంద బాష్పములు స్తనముల మీద పడి కిందకొస్తున్నాయా అన్నట్టుగా అందులో నుంచి స్తనధారలు కూడా వచ్చాయి. ఈ విధంగా ఆవిడికి తెలియని ఒక పొంగు వచ్చేసింది అన్నారు. అందరూ పొగుడుతూ ఉంటే కొడుకుని ఇంక అంతకంటే ఉందండి, తల్లిదండ్రులకు ఎప్పుడు ఆనందమో చెప్పమంటారా? వాళ్ళని ఎంత పొగిడినా, ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను ఎంత మీరు పొగిడినా నాకు ఆనందం కలగదు. అదే మా అమ్మాయిని పొగిడితే అమ్మాయ నా జన్మధన్యమైందిరా అనిపిస్తుంది అనమాట. తన పిల్లల అభివృద్ధే తల్లిదండ్రులకు ఆనందం. కుంతీదేవి ఎదురుగుండా అందరూ అర్జునుడిని తెగ ప్రశంసిస్తూ ఉంటే ఆ పూట ఆవిడకు వచ్చిన ఆనందాన్ని ఈ సృష్టిలో ఎవ్వరూ చూడలేరట. ఈ జనమందరూ తెగ పొగుడుతూ ఉంటే ధృతరాష్ట్రుడు లిక్కిబడి ఏం జరుగుతోంది, గుడ్డాడు కదా ఏం కనపడదు అందుకని ఏం జరుగుతోంది అన్నాడు. పక్కనున్న విదురుడు ఏం జరగడేమిటయ్యా, కళ్ళంటే గుడ్డివి కానీ చెవులు గుడ్డివి కాదు కదా, అర్జునుడి అస్త్రశస్త్ర విద్యలను అందరూ పొగుడుతున్నారు, శభాష్ శభాష్ అంటున్నారు అనగానే ఆయనకి ఆనందం వచ్చింది. మా తమ్ముడు లేడుగాని ఉంటే అంత ఆనందంగా ఉండేది, కాసేపు ఎంతైనా మరి తమ్ముడు అంటే తమ్ముడే కదా, ఇప్పుడు నా కులానికి గొప్ప ఖ్యాతి వచ్చింది. భూరి నిజద్యుతితోడా పృథారుణి సంభూత పాండవాగ్నిత్రితయంబు ఆరయ అస్మత్ కుల దురితోరుతరారణ్యదాహము ఉన్నతి చేయు. అసలే మా వంశం అగ్నిలాంటిది, అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతుంది. ఈ నిజద్యుతితో పాటుగా ఈ పృథ అని పిలువబడే కుంతీదేవి కడుపు నుంచి 3 అగ్నులు పుట్టారు, త్రేతాగ్నులు అంటారు. కుంతీదేవి కొడుకులు 3 కదా, తక్కిన వాళ్ళిద్దరినీ కూడా పాండవులనే అన్నా అందరూ కలిసిన్నా పుట్టడం వస్తుత కుంతి కడుపు నుంచి పుట్టిన వాళ్ళు ధర్మరాజు భీముడు అర్జునుడు. అందుకని ఈ 3 కూడా పాండవాగ్ని త్రితయము అన్నాడు. దక్షిణాగ్ని ఆహవాగ్ని గార్హస్థ్యాగ్ని అని 3 అగ్నులు ఉంటాయి, త్రేతాగ్నులు అంటారు. ఈ పాండవులు 3 అటువంటి 3 అగ్నులు లాంటి వాళ్ళు. ఈ 3 అగ్నులు ఎటువంటివి, అస్మత్కుల తురితోరుతరారణ్యదాహం ఉన్నతి చేయున్ అన్నాడు. ఈ పద్యం చాలా జాగ్రత్తగా వినవలసిన పద్యం. మా వంశంలో కూడా ఎప్పుడో తెలియక మేము పాపాలు చేసి ఉండొచ్చు, ఇంచేతంటే ఎంత గొప్పవాడైనా తెలుసో తెలియకో పాపం చేయకుండా ఉండలేడు. భగవంతుడు కూడా భూమి మీద పుడితే అంతో ఎంతో దోషం చేయాలి. అంచేత దోషాన్ని ఎప్పుడూ పట్టించుకోరు జ్ఞానులు. మహానుభావుల్లో కూడా దోషాలుంటాయి, కానీ వాటిని పట్టించుకోరాదు. అందుకనే ప్రమాదో ధీమతామపి, ధీమతామపి బుద్ధిమంతులకు కూడా జ్ఞానులకు కూడా ఎప్పుడైనా చిన్న పొరపాటు ఉండొచ్చు, కానీ అది జ్ఞాని అవ్వడం వల్ల ఆ పొరపాటు పొరపాటు కాదు. అదే అజ్ఞానుల దగ్గర అయితే పొరపాటు ఎక్కువ కింద ఉంటుంది. అది మా వంశంలో ఏదో పొరపాటు ఉండొచ్చు, ఆ పొరపాటు అడవి లాంటిది. ఈ పాండవుల అనేటటువంటి త్రేతాగ్రులున్నారే, ప్రధారణి సంభూత పాండవాగ్ని త్రితయం, పూర్వం యజ్ఞం చేయడానికి అరణి అని మధించేవారు. రెండు కర్రలు బాగా తిప్పితే మధిస్తే, ఈ కర్రలు మధించగా అందులోంచి అగ్ని పుడుతుంది, ఈ అగ్నితోటి యజ్ఞాన్ని చేసేవారు. కుంతీదేవి అరణి, ఆ అరణి నుంచి పాండవులనే ముగ్గురు అగ్నులు పుట్టుకొచ్చారు. ఈ ముగ్గురు అగ్నులు మా వంశంలో ఉన్న పాపమనే అగ్నిని తగలబెడతారు, అంటే మా వంశం పవిత్రం అవుతుందని వాడు పైకి అలా అన్నాడు. కానీ తెలియకుండానే వాడు ఏమన్నాడో తెలిసినా, మా వంశాన్ని తగలబెడతారు అంటే ధృతరాష్ట్రుడి వంశం ఎవరు, కౌరవులు, తొందరలో ఈ అగ్నులు మా వంశాన్ని సర్వనాశనం చేస్తాయని నోటమిట ఉచ్చరించాడు. భావిని అలా నోట్లోంచి పలికించేట తెలియకుండానే పైకి వాడు ఉద్దేశం ఏంటంటే మా పాపాలు తగలబెడతారనుకున్నాడు, కానీ ఆ అనకుండానే మా వంశాన్ని తగలబెట్టేవాళ్ళు వీళ్ళే అనేశాడు. సరే ఈ పొగుడుతూ ఉండగా, ఆయన ప్రదర్శన చేస్తూ ఉండగా, ఆ సమయంలో ఏయ్ ఆగండి ఆగండి అని అందరినీ తోసుకుంటూ లోపలికి ఒకడు వచ్చాట, ఓ రౌడీ వేషంతో. అసలు సహజంగా వాడి వాక్కుని బట్టి అవతల వాడి ప్రవర్తన తెలుస్తుంది. అక్కడ అర్జునుడు అస్త్ర విద్యా ప్రదర్శన చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరన్నా లోపలికి పెద్ద మనిషిలా రావాలి, పురాణం జరుగుతుంటే ఒరే మీరు తప్పుకుంటారు నాకు సీటు ఇవ్వండి అని ఎవడన్నా అరుస్తూ వస్తాడా, వినయంగా వచ్చి కూర్చోవాలి. కానీ అలా కాకుండా తప్పుకోండి తప్పుకోండి అంటూ అందరినీ తోసేస్తూ తన పరాక్రమంతో లోపలికి వచ్చాడు. ఆ వచ్చిన వాడిని చూచారు, ఎవర్రా వీడిలా అరుస్తున్నాడని. సాలప్రాంసు నిజోజ్వలత్కవచు శిష్యత్కుండలోద్భాసితు బాలార్క ప్రతిమున్ శరాసన ధరుణ్ బద్ధోగ్ర నిస్త్రింసు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘను కర్ణాఖ్యున్ జగత్కర్ణ పూర్ణాలోలద్గుణుదూచి చూపరు ప్రభూతాశ్చర్యులైరంతటో. ఆ వచ్చినవాడు మద్ది చెట్టులా బాగా పొడుగ్గా ఉన్నాడు. సాలప్రాంసుడు ఒక మద్ది చెట్టు అంత పొడుగ్గా ఉన్నాడు బాగా. నిజోజ్వలత్ కవచు, పుట్టుకతో ఉన్న కవచంతో ప్రకాశిస్తున్నాడు, సహజ కవచంతో. శిష్యత్ కుండలోద్భాసితున్, చెవులకి పుట్టుకతో వచ్చిన కుండలాలు ప్రకాశిస్తున్నాయి, అంటే సహజ కవచ కుండలాలతో ఉన్నాడు. బాలార్క ప్రతిమున్, ఉదయిస్తున్న సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు, బాలసూర్యకాంతితో ఉన్నాడన్నమాట. ఆయన సూర్యకాంతి, సూర్యపుత్రుడు కాబట్టి సూర్యకాంతితో ఉన్నాడు. శరాసన ధరున్, చేతిలో ధనుస్సు పుచ్చుకున్నాడు. బద్ధోగ్ర నిస్త్రింసు, నడుముకి కట్టుకున్నాడు, ఆ కట్టుకున్న దాంట్లో ఈ కత్తి పెట్టుకున్నాడు. నిస్త్రింసం అంటే కత్తి, చక్కని కత్తి, భయంకరమైన కత్తి. ఉగ్ర నిస్త్రింసుడు అనడం ద్వారా ఆ కత్తి ఎంత పెద్దదో తెలుస్తుందన్నమాట. పూర్వం ఏం చేసేవారంటే అనవసరంగా కత్తి ప్రమాదం తెచ్చిపెట్టకుండా ఉండడానికి ఒక వరలో పెట్టేవారు. ఈ వరలోంచి బయటికి తీసి యుద్ధం చేయాలి, లేదా అస్తమాడు గుచ్చుకుంటుంది. అందుకని నడుముకి తాడు కట్టి అది పై నుంచి కిందకి వేళ్లాడదీసి ఆ వరలో కత్తి పెట్టేవారు. అటువంటి కత్తిని నడుముకి బిగించుకుని ఉన్నాడు. శౌర్యమే వాడికి అలంకారం, వేరే అలంకారాలు లేవు. నగలు నాణ్యాలు పెట్టుకోలేదు, పరాక్రమమే తనకు అలంకారముగా. సువర్ణవర్ణు, బంగారపు రంగులో ఉన్నాడు వాడు. అర్జునుడికి వీడికి తేడా, అర్జునుడు నీలమేఘఛాయ శరీరుడు, వీడు బంగారపు రంగులో ఉంటాడు. పెద్ద కొడుకేమో బంగారం, రెండో వాడేమో నల్ల బంగారమును అలా ఉన్నారు. ఘను కర్ణాఖ్యున్, వీడు కర్ణుడు అని పేరు కలిగిన వాడు. జగత్కర్ణ పూర్ణాలోలద్గుణు, అందరి చెవులలో అప్పటికే కొంచెం కొంచెం వాడి ఖ్యాతి పడుతుందట. కర్ణుడని ఎవడో ఉన్నట్టండి, సుషేణుడు అని పేరు కలిగిన, వసుషేణుడు అని పేరు కలిగిన ఒకనొక సారథికి కొడుకుట, రాధాపుత్రుట, వాడు చాలా అందంగా ఉంటట అని పొగుడుతున్నారు. ఆ పొగడ్తలతో ప్రఖ్యాతికెక్కిన వాడు, అందరి చెవులలో వాడి గుణములు పడ్డాయన్నమాట. అటువంటి ఆ కర్ణుణ్ణి చూచి చూపరు ప్రభూతాశ్చర్యులైరంతటం, ఆశ్చర్యపోయారు. ఏం అందంగా ఉన్నాడు రా వీడు, ఎంత కాంతితో ఉన్నాడని. నిజానికి ఆనాటికి ఈనాటికి కౌరవులకి కష్టం కలిగించినా ఆనందం కలిగించినా కుంతిపుత్రులే. కుంతీదేవి పుత్రుడైన కర్ణుడే దుర్యోధనుడికి దిక్కయ్యాడు, ఆ కుంతీదేవి పుత్రుడే దుర్యోధనాథుడికి భయంకరుడు అయ్యాడు. ఈ భయంకరాకారంతో ఉన్న కర్ణుడు వచ్చి రావడంతో, అది వాడి కర్మ ఏమిటంటే పుట్టుకతోటి ఎంత గొప్పవాడైనా పెరిగిన వాతావరణం అన్నారు. అందుకే ఎప్పుడు వాతావరణం బాగుండాలి. మంచి ప్రదేశంలో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీ అదృష్టం బాగుంది, కానీ ఇదే ఏ దిక్కుమాలిన చోటుకు పెడితే భాష అలాగే ఉంటుంది, రోషము అలాగే ఉంటుంది. వాడు కుంతీపుత్రుడైనా చిన్నప్పటి నుంచి అడ్డమైన వాళ్ళతోటి రోడ్డు పక్కన వాళ్ళతో పెరగటం వల్ల వాళ్ళ భాష వచ్చేసింది. ఆ భాషతో ఏమన్నట్టే, ఏమయ్యా నువ్వేదో పెద్ద గొప్ప అనుకుంటున్నావా, నీవకడు నేర్పుకాడవు గావలవదు అన్నాడు. నువ్వే పెద్ద ఆరితేరిన నైపుణ్యం కలిగిన పండితుడు అనుకోవద్దు, మేము కొన్ని కర్రచితిమి, మేము నేర్చుకున్నాం ఈ మాత్రం విద్యలు. బోడి అందరూ పొగుడుతూ ఉంటే ఓహో అని సంకలు కొట్టుకుంటున్నావేమో, నీవు ప్రదర్శించిన విద్యలన్నీ మేము ప్రదర్శిస్తామోయ్. అసలు ఎందుకంటే ఆ గొడవ రావడంతో, ఏమయ్యా నేను విద్యను ప్రదర్శిస్తానంటే ఈ తగాదా రాదు, రావడంతో అందరూ పొగుడుతున్నారు అనుకుంటున్నావేమో, నువ్వేదో పెద్ద గొప్ప అని అనుకుంటున్నావేమో, ఈ మాత్రం విద్యలు మాకు వచ్చు, నీ అంతేమిటో చూస్తాను అంటూ రంగంలోకి వచ్చాట అని రావడంతో ద్రోణాచార్యుడికి మాత్రం దండం పెట్టాడు గురువుగారికి. అక్కడ కొంచెం జాగరూకుడయ్యాడు, కృపాచార్యుడికి నమస్కరించాడు. ఈతన్ని మీరు తెగ పొగుడుతున్నారు, ఈతడు ప్రదర్శించిన విద్యలు నేను కూడా ప్రదర్శించవచ్చునా అనగానే ఓ కానీ అన్నాడు ద్రోణాచార్యుడు. వెంటనే ధనుస్సు పుచ్చుకుని అత్యద్భుతమైనటువంటి అస్త్ర విద్యలు కొన్ని వాడు చూపించాడు. ఇందాకట్లా ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, మేఘాస్త్రం, అనిలాస్త్రం ఇలాంటివి ఇవన్నీ చూడగానే ఎక్కడో మంచి మీద కూర్చున్నట్టు దుర్యోధనుడు సోదరులతో పరిగెత్తుకొచ్చి భలే భలే దొరికావయ్యా నువ్వెవడవో గాని మా అదృష్టం అంటూ, ఇంతకాలం అర్జునుడు అంటే భయపడి వస్తున్నారు వీళ్ళు ఈ విద్యలు చూసి. ఇప్పుడు దొరక్క అయాచితంగా ఒక వీరుడు వచ్చాడు. వీరుడు వస్తే కౌగిలించుకునేవారు కాస్తమ్మ వాళ్ళు. వాడు రావడంతో అర్జునుడిని తిట్టాడు. అర్జునుడిని తిట్టారంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అనమాట, అది నీతి దుర్యోధనుడికి. అందుకే పరుగు పరుగును వచ్చి కౌగిలించేసుకుని, మేలు మేలు ఇదిగో ఈ రోజు నుంచి నేను నీ మిత్రుణ్ణి. అహంచ కురురాజ్యంచ, సంస్కృతంలో వ్యాసుడు అంటాడనమాట, అహంచ కురురాజ్యంచ యథేచ్ఛం ఉపభుజ్యతాం, నేను నా రాజ్యం నీ అధీనం, ఈ రోజు నుంచి నేను నా రాజ్యం నీ చేతిలో ఉంటున్నాం. యథేచ్ఛం ఉపభుజ్యతాం, నీ ఇష్టం వచ్చినట్టు వీటిని ఉపయోగించుకో, అంటే నేను నీవు ఎలా చెబితే అలా చేస్తూ నడుచుకుంటాను, నా రాజ్యం నీకు ఇచ్చేశాను, ఇందులో ఏం కావాలంటే అవి తీసేసుకో, భోజనాలు కావాలా, గుర్రాలు కావాలా, రథాలు కావాలా, ఏం కావాలో అవన్నీ నీ ఇష్టం వచ్చినట్టు నన్ను నడక్కుండా పుచ్చుకో అన్నాడు ఆయన. అనగానే మిత్రమా చాలా సంతోషం, ఇప్పుడు నువ్వు ఇక్కడున్నవాళ్ళు అనుగ్రహిస్తే వీడి సంగతి ఏమిటో చూస్తా. ఇప్పుడు ఇంకా రెచ్చిపోతున్నాడు దుర్యోధనుడు వచ్చి, నువ్వే నువ్వే నా మిత్రుడు అన్నాడు కదా, కర్ణ అర్జున మీ ఇద్దరిలో ఎవరు గొప్పో అని చూసేవాళ్ళంతా ప్రశంసించేలాగా నేను ఈ అర్జునుడితో ద్వంద్వయుద్ధం చేస్తాను, కర్ణార్జునుడికి ద్వంద్వయుద్ధం మొదలెట్టాలి, కానివ్వండి అన్నట్ట. అనగానే అర్జునుడు తెల్లబోయి రావడంతో తిట్టాడు, తిట్టడంతో పాటు ఏదో ప్రదర్శించాడు కొంత వీడే, దాంతో నిశ్చేష్టుడై ఉన్న సమయంలో నీతో యుద్ధం చేస్తానడగానే పిలువంగబడగ సభలకు, ఎవరన్నా సభకి పిలిస్తే రావాలి, ఒకవేళ పిలవకుండా వస్తే ప్రశాంతంగా కూర్చోవాలి, అంతేకాని అక్కడికి వచ్చి పెద్దలైన వాళ్ళని పవిత్రమూర్తుల్ని నోటికొచ్చినట్టు తిట్టడం తప్పు. పలువ ఎరుంగవు పరాత్మ పరిమాణంబుల్, మూర్ఖుడా ఇతరుల శక్తి తెలియక యుద్ధానికి పిలుస్తున్నావు అన్నట్ట. అనవగానే చాలేవయ్యా యుద్ధరంగంలో నిలబడితే కదా శక్తి తెలిసేది అనగానే, సరే ఇద్దరికి యుద్ధాన్ని ప్రారంభించమన్నారు. ద్రోణాచార్యులు అనుమతి ఇచ్చాట, యుద్ధం ప్రారంభమయ్యింది. మొట్టమొదట కర్ణుడు విజృంభించి నల్లని మేఘములతో కూడిన పర్జన్యాస్త్రం వేశాడు. జనితామర్షణుడంత కర్ణుడు పర్జన్యాస్త్రమేసిన్, పర్జన్యాస్త్రం అంటే మేఘాస్త్రం. ఆయన ఒక మంత్రం చదివి అస్త్రం వేయగానే ఆకాశమంతా నల్లని మేఘాలు వచ్చి ఏమీ కనపడల, అర్జునుడు మాయమైపోయాడు అస్త్రంలో. దాంతో ప్రజలందరూ అర్జునుడు కనబడలేదు బాబోయ్ అని హాహాకారాలు చేశారు. చేయగానే కుంతీదేవి కంగారు వచ్చింది, ఓ పక్కనేమో కొడుకు వచ్చాడని తెలిసిపోతుంది. ఆ కొడుకును చూడగానే కవచకుండలాలు ఎవరుకుంటాయి, తన ప్రథమ పుత్రుడని తెలిసింది. ఆ కొడుకు వచ్చి గొప్ప విద్యలు ప్రదర్శిస్తున్నాడని ఆనందించాలా, వాడొచ్చి అర్జునుడి మీద పడుతున్నాడని దుఃఖించాలో తెలియలేదు ఆవిడికి. పాపం అక్కడ ఆవిడికి పెద్ద సంఘర్షణ అయిపోయిందండి, ఇద్దరూ కొడుకులే. చూస్తూ చూస్తూ కర్ణుడు కొడుకని చెప్పలేదు. ఎంత దురదృష్టం, ఒక తల్లికి ఎక్కడా రాని కష్టం ఇక్కడే వచ్చింది. పాపం కొడుకు మీద ప్రేమతో తన్నుకొచ్చేస్తోంది, దగ్గరికి వెళ్ళలేదు. ఆ కొడుకే తన మరో కొడుకును ధిక్కరించడం మరీ దురదృష్టం. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కలిసి ఉంటే ఏ తల్లిదండ్రులైనా ఆనందిస్తారు, వాళ్ళు కొట్టుకుంటే ఏమైపోతారు. దానికి తోడు ఇప్పుడు అర్జునుడు మాయమైపోయాడు. ఆ మాయమైపోగానే స్పృహ తప్పిపోయిందట,
వెంటనే విదురుడు, ఏది ఎవరక్కడ అనగానే గంధపు నీళ్లు చల్లని నీళ్లు పట్టుకొచ్చి మేద్దల్లారు. ఆవిడ తేరుకుంది. ఈలోపు అర్జునుడు చిరునవ్వు నవ్వి వెంటనే అనిలాస్త్రం వేశాడు. అందులోంచి అద్భుతమైన వాయువు పుట్టింది. ఈ వాయువు దెబ్బకి మేఘాలు చల్లా చెదరైపోయాయిట. తీవ్రమైన కాంతితో వెలిగాడు. దాంతో కర్ణుడు, అరే నే వేసిన అస్త్రాన్ని వీడి క్షణంలో మయం చేశాడని ఆగ్నేయాస్త్రం వేశాడు. ఆగ్నేయాస్త్రము నాతడేసిన సముద్యజ్వాలికా మాలికోద్విగ్నం బయ్యన భంబు వారుణ శరావిర్భావముంజేశ క్రోధాగ్ని స్ఫూర్తి వెలుంగ ఆ కురువరుండ బాణముల్ త్రాస నిర్మగ్న వ్యోమ చరంబులై తొడరి పొరంగొచ్చనుండొంటితోన్ ఘోరంబుగాగా హాహాకారములెసగంగ బలయుగంబునుడయ్యుం బారగ శాంతములై రెండును నిలిచే అమ్మహాస్త్రములధిపాగా. అగ్నేయాస్త్రాన్ని విడిచిపెట్టాడు ఆ క్షణమే. అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ అర్జునుడి మీదకొచ్చింది కర్ణుడు వేసిన ఆగ్నేయాస్త్రం. ఈ అస్త్రం మంటలతో మీదకొస్తూ ఉంటే వారుణాస్త్రం వేశాడు అర్జునుడు. ఇందులో నుంచి నీటి ధారలొచ్చాయి. ఈ రెండస్త్రాలు ఆకాశంలో ఢీ అంటే ఢీ అని కొట్టుకుని వెనక్కెళ్ళాయి, ముందుకెళ్ళాయి, మళ్లీ కొట్టుకుంటున్నాయి. ఘోరంగా పోరాడాయి. చివరికి రెండూ నాశనమై కింద పడిపోయాయి. ఈ విధంగా ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటే టక్కన లేచి ఆ సమయంలో కృపాచార్యుడు, వీడెవడో అనవసరంగా విజృంభిస్తున్నాడు, అర్జునుడికేం లెక్కలేదు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా యుద్ధం చేస్తాడు, కానీ ఈ రంగస్థలంలో ప్రదర్శన పోయి యుద్ధం తయారవుతోంది, వాతావరణం కలుషితమైపోతోందని భావించి టక్కనొచ్చి, ఏమయ్యా ఇందాకొండ చూస్తున్నావు, రెచ్చిపోయి నోటికొచ్చినట్టు తిడుతూ యుద్ధం చేస్తున్నావు, ఆ అర్జునుడు ఎవరో తెలుసా, పాండు మహారాజు గారికి కుంతీదేవికి ఇంద్రుడి వరం వల్ల పుట్టిన ఒక పరమ పవిత్ర వంశస్థుడు, అసలు నువ్వెవడవి, నీ కులం ఏమిటి, నీ పేరేమిటో చెప్పి ఇప్పుడు అన్నాడు ఈ యుద్ధం ఆపడానికి. అప్పుడన్నా పోనీ మా నాన్న ఫలానని చెప్పచ్చుగా, వీడికి మొదటి నుంచి తండ్రి పేరు చెప్పుకోవడం, కులం పేరు చెప్పుకోవడం సిగ్గుట, ఇదే చాలామంది చేసే పొరపాటు, ఇది చాలా లోపం సుమ. ఏం మన తండ్రి వచ్చిన డ్రైవర్ ఉద్యోగం చేస్తే తప్ప, ఏదన్నా ఇంకోటి చేస్తే తప్ప, అందుకని సిగ్గుతో తలకేలా ఉంచుకున్నట్ట తన తండ్రి పేరు చెప్పకుండా. మనకి దాని మీద ఎన్నో వచ్చాయి. అలాగే తండ్రిని సరిగ్గా చెప్పుకోరు కొంతమంది, పొజిషన్ లేకపోతే అది మహాపాపం. తండ్రి ఎవడైనా తండ్రే, అందరూ డబ్బున వాళ్ళే ఒక్కర్లా, అందరూ పండితులు ఒక్కర్లా, లేక అందరూ పుణ్యాత్ములు ఒక్కర్లా, ఆఖరికి దొంగాడు కూతురైనా నేను మా నాన్న దొంగని చెప్పుకోవాలి, తప్పులేదు, తండ్రి తండ్రే, ఆ లక్షణాలతో సంబంధం లేదు. వీడు చేసే పెద్ద పొరపాటు అది. అలా చేయగానే సరే ఇంకేమనలేకపోయాడు, సిగ్గుపడ్డాడు. అప్పుడు దుర్యోధనుడు అక్కడికి వచ్చాట. వచ్చి, ఏమయ్యా కులాన్ని బట్టా ఇది అస్త్ర విద్యా ప్రదర్శన, లేకపోతే వాడి శరీర శక్తిని బట్టా, ఇతడు రాజు కాదని మీరు అనుకున్నట్టయితే ఇప్పుడే వీడిని అంగరాజును చేస్తాను. కులము గల్లవాడు శౌర్యము కలవాడును అధిక సేన కలవాడును భూతలమున రాజను నామము విలసిల్లగదాల్చు మూడు విధముల పేర్మిన్. మంచి కులంలో పుట్టినవాడు ఎలాగో వాడు రాజే, ఇంకా శౌర్యం ఉన్నవాడు కూడా రాజే, ఎవరి దగ్గర బలం ఉంటే వాడిదే రాజు, బలం ఉన్నవాడు బలహీనుడు తంతాడంతే. అధిక సేన కలవాడును, బాగా సైన్యం ఉంటే మంది మార్బలం ఉంటే వాడు రాజే. భూమి మీద ముగ్గురు రాజులు ఉన్నారు, ఒకడు పుట్టుకతో రాజవంశంలో పుట్టినవాడు, ఒకడు పరాక్రమం కలిగిన వాడు, మరొకడు సైన్యం కలిగిన వాడు. ఈ ముగ్గురిని భూమండలంలో మహారాజనే అంటారు. ఇతడు ప్రస్తుతం కులము చెప్పుకోవడం లేదనే కదా రాజు కాదని మీరు అంటున్నారు. ఇదిగో ఈ సకల మహీపాల సమక్షంలో, క్షత్రవర సమక్షంలో మా నాన్నగారు అనుమతి తీసుకుని అంగరాజ్యానికి వీడు రాజును చేసేస్తున్నాను. ప్రస్తుతం అంగరాజ్యానికి రాజుగారు లేడు, సామంతరాజుగారు చచ్చిపోయట్టా మధ్యన, వీడి కోసమే అది ఆ సీట్ని ఎవడో క్యాన్సిల్ చేశాడు, ఎమ్మెల్యే సీట్ రెడీగా ఉందన్నమాట, అందుకని ఈ రాజ్యం వీడికి ఇచ్చేస్తున్నాను అని చెప్పి అప్పటికప్పుడే దుశ్శాసనం నుండి సింహాసనం తెమ్మన్నాడు, తెచ్చేశాడు. ఆపై తక్కిన వాళ్ళ నీళ్లు తెమ్మన్నాడు, సంసిద్ధంగా ఉన్న నీళ్లు పట్టుకొచ్చేశారు. పవిత్ర జలాలని బ్రాహ్మణోత్తములు చదువుతూ ఉండగా, మంత్రోచ్చారణ చేస్తూ ఉండగా మీద పోసేసి కిరీటం పెట్టి ఈ ఆర్ద్రమైన శిరస్సు, అభిషేక జలంతో తడిసిన శిరస్సు మీద కిరీటం పెట్టాడు. ఒక్క క్షణకాలంలో కర్ణుడికి మతిపోయింది. అదిగో అందుకని వాటి వాడి కృతజ్ఞత వచ్చేసింది. ఈ క్షణంలో నన్ను రాజుని చేశాడని కౌగిలించుకొని, మహావీరుడా, ఈ క్షణం నుంచి నా ప్రాణము, నా శరీరము, నా మనస్సు, నా సమస్తం నీకు అర్పణ చేసి నీకు సేవ చేస్తానని మాటిచ్చాడు. దూరం నుంచి చూస్తున్నాడు ఈ రథసారథి సూతుడు. తన కుమారుడు వసుషేణుడు కర్ణుడు పట్టాభిషిక్తుడవగానే ఆనందం తట్టుకోలేక, కుమారా కొడుకోయ్ అనుకుంటూ వాడి భాషలో వచ్చాడనమాట. కొడుకా కొండలు రాయడా అంటూ
అమాంతంగా వచ్చి కౌగిలించేసుకుని, అంతకు పూర్వమే అంగరాజ్యాభిషిక్తుడైన కారణము చేత మంత్రపోత జలములతో తడిసిన శిరస్సుని కన్నీళ్లతో తడిపెట్టి పట్టు తడపగానే కర్ణుడు కూడా కౌగిలించుకున్నాడు. ఇది చూశాడు ఇప్పటిదాకా ఉన్న మన భీముడు. ఓహో, అది ఇంత చేసి రథం నడుపుకునే ఒక డ్రైవర్ కొడుకుడుట్రా నువ్వు, నీ దగ్గు వృత్తికి తగు ప్రచోదము గొని రథము కడప గడగుము. ఎందుకురా నీకు అసలు యుద్ధం, ఎందుకు నీకు ధనుస్సు? హాయిగా మీ నాన్నగారు వృత్తి చేపట్టక ఆయనలాగే ప్రచోదముగొని ఒక కొరడాకర్ర రుచ్చుకుని ఆ కొరడాకర్రతో చల్ చల్లని గుర్రాలను తోలుకోక అర్జునుడితో యుద్ధానికి వస్తావా నువ్వు అన్నాడు. అనగానే మళ్ళీ వీడు కొంచెం సిగ్గుపడి సూర్యుడిని చూసి ఆగిపోయట. సూర్యుడే మరి తండ్రి కాబట్టి. దాంతో దుర్యోధనుడు లేచి భ్రాతృవన మధ్యంబు నుండి, ఇక్కడ అన్న పదం దుర్యోధనుండను మదాంత సింధురంబు బయలు వెడలి వచనంలో రాశారు నన్నయ్య గారు. అంటే ఏమిటో తెలుసా, దుశ్శాసనాది సోదరులంతా తామర పువ్వుల కొలనట, అందులో నుంచి దుర్యోధనుడిని ఒక మదపుటేను బయటకు వచ్చింది. ఏనుగు ఎప్పుడు కొలనులో ఉంటుంది, కొలనులో ఉండి అందులో ఉన్న తామర పువ్వుల్ని ప్రీతిగా చూస్తుంది, పీకుతూ ఉంటుంది. వాడి సోదరులంతా తామర పువ్వుల్లాంటి వాళ్ళు అనడం ద్వారా వాళ్ళు ఎక్కువ బలవంతులు కాదని అర్థం. అదొక కొలను, ఆ కొలనులో నుంచి మదపుటేనుగులో వచ్చాడు. మదపుటేనుకి ఉచితానుచితాలు తెలియవు, పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది. అలాంటి వాడు బయటకు వచ్చాడు దుర్యోధన మదాంధ సింధురంబు బయలు వెడలియ అనడం ద్వారా. మదపుటేనుగు ఏం మాట్లాడుతుందో ఏ పని చేస్తుందో తెలియదు వీడు, అలాంటి వాడు సుమా, అంత అహంకారి సుమా అని చెప్పడం అనమాట. బయటకు వచ్చాడు అనిలిజ నీకిట్లని పల్కను తలపందగునే పులికడుపున మరి లేడి పుట్టునే అన్నాడు. ఏమయ్యా భీమసేన, భీముడల్లా అనిలజ గాలికుమార వాయుపుత్ర అంటే గాలి మాటలు మాట్లాడకరా అని చెప్పడం. తిట్టేటప్పుడు కూడా అలా తిట్టేవారు పూర్వం, ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడతావు? లేడి కడుపులో పులి పుడుతుందా, పులి కడుపున లేడి పుడుతుందా? లేడి కడుపున పులి పుట్టదు, పులి కడుపున పులే పుడుతుంది. ఇంతటి వీరుడు సామాన్య వంశంలో పుట్టాడని ఎలా నమ్మడం? అందుకే శాస్త్రం ఒక మాట చెప్పింది, సూరుల జన్మంబు సురల జన్మంబును ఏరుల జన్మంబు నెరుగనగునే మొగిని దధీచి యమ్మున పుట్టదయ్యనే వాసవాయుధమైన వజ్రమదియు గాంగేయుడన మరి కార్తికేయుండైన ఆగ్నేయుడన రౌద్రుడనగ శరవణోద్భవుండన గుహుండుద్భవిల్లడే శరస్తంభ జల్ముడుగాడే ధర్మవిదుడు కృపుడు ఘట సంభవుడు కాడే కీర్తిపరుడు వరుడు ద్రోణుడు విప్రుల వలన బుట్టరైరే సక్షత్రియులు ఘనులు అవనిగావ కడగి మీ జన్మములు నెట్ల కావే వినగా. సూరుల జన్మం గురించి ఎవరూ ఎత్తకూడదు. మహావీరులు ఎలా పుట్టారో మనకు అనవసరం, అసలు తెలుసుకోవడానికి ప్రయత్నించడమే తప్పు. వాడు సూర్యుడవునా కాదా, ఒక గొప్ప వ్యక్తి ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, జైల్లో పుట్టాడా, భూమి మీద పుట్టాడా, శ్రీకృష్ణుడు జైల్లో పుట్టాడు, అంత మాత్రం చేత ఆయన గౌరవించమా? కాబట్టి సూర్యుల జన్మం తెలుసుకోలేము. సురల జన్మమును దేవతలు కూడా అంతే విచిత్రంగా పుడతారు. వాళ్ళు ఎప్పుడు ఎలా పుడతారో తెలియదు. చేప కడుపులోని చొగడ పుడతాడు, పాప కడుపులోని చొగడ పుడతాడు, పిట్ట కడుపులోని చొగడ పుడతాడు, పొట్టలోని చొగడ పుడతాడు, పుట్టలోని చొగడ పుడతాడు. కాబట్టి దేవతల జన్మ రహస్యం తెలియదు. ఏరుల జన్మంబు నెరుగనగునే, ఏరు ఎలా పుట్టింది ఎవడికి తెలుసు? గంగానది పలానా చోట ఎక్కడో పుట్టిందని వెండదే కానీ ఇంకా లోపలికెళ్ళి అక్కడ నుంచి ఎలా పుడుతుందో ఆ కొండలోంచి బయటకు వచ్చే విధానం ఎవడికి తెలియదు. కాబట్టి అది బయటకు వచ్చాక దాని ప్రభావమే తప్ప అది ఎక్కడ నుంచి ఎలా పుట్టి ప్రవహిస్తోందో ఈ సృష్టిలో ఎవడికీ తెలియదు. ఇంతెందుకు? ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం చాలా గొప్ప ఆయుధం. ఈ వజ్రాయుధం ఎలా పుట్టింది? దధీచి అనే మహర్షి వెన్ను ఎముక నుంచి పుట్టింది. అంచేత వెన్నుపూస నుంచి ఎముక నుంచి పుట్టావు వజ్రమా అంటున్నావా? దాన్ని ఇంద్రుడు కూడా గౌరవించి చేతిలో పెట్టుకుంటున్నాడు. ఆ శక్తి గొప్ప కాని అది ఎముక నుంచి పుట్టిందనేది మనకు అనవసరం. ఇక ఆపై గాంగేయుడని కార్తికేయుడని శరవణోద్భవుడని ఆగ్నేయుడని రౌద్రుడని అంటే రుద్రుడి కొడుకని ప్రసిద్ధికెక్కాడు గుహుడు కుమారస్వామి. ఆయన పుట్టుక ఎంత విచిత్రం. శివుడి యొక్క అమోఘమైన రేతస్సు గంగలో పడి ఆ గంగ దాన్ని తీసుకుపోయి రెల్లుగడ్డిలో వేస్తే రెల్లుగడ్డిలోంచి పుట్టాడు. ఇంత చేసి ఆయన కాబట్టి రెల్లుగడ్డి తన తల్లి గనక ఆయన్ని శరవణోద్భవుడు అన్నారు. అందుకని ఆయన ఎవడన్నా అవమానిస్తాడా? ఆయన పవిత్రతకి ఏమైనా లోటు వచ్చిందా? రుద్రపుత్రునికి ఏమైనా? కృత్తికలకి కుమారుడవడం వల్ల కార్తికేయుడని పిలువబడ్డాడు. ఆయన్ని మనం పొగడ్డం లేదా? దేవుడు అనడం లేదా? శరస్తంభ జన్ముడు కాడే ధర్మవిధుడు కృపుడు. ఈ కృపాచార్యుడి పుట్టుకేమిటి? వాళ్ళ నాన్నగారు శరద్వంతుడనే మహర్షి రేతస్సు రెల్లుగడ్డిలో పడితే అందులోంచి పుట్టాడు కదా. ఈయన మాత్రం శరస్తంభం నుంచి రెల్లుగడ్డి నుంచి పుట్టినవాడే ఈయన కూడా కదా. ఇక ఈ మన గురువు గారు ద్రోణాచార్యుడు ఘట సంభవుడు కాడే కుండలోంచి పుట్టలేదా? కుండలోంచి పుట్టాడు. వీళ్ళ సంగతి చెప్పుకోవట్లేదు కానీ వీళ్ళు మాత్రం కుండలోంచి పుట్టలా. వాళ్ళమ్మ టప్పని కొట్టుకుంటే మాంసం ముక్కలు కింద పడితే అవన్నీ కుండల్లో పెట్టి, నేతి కుండల్లో పెట్టి, న్యాచురల్ ఫ్రిడ్జ్ నీళ్లు పోస్తే పుట్టారు. ఆ విషయం మాత్రం పక్కన పెట్టాడు. పెట్టి మాందర సంగతి పెక్కండి. కడగి మీ జన్మములు నిట్లు కావే వినగ, మీరు మాత్రం మహర్షి దుర్వాసుడిచ్చిన వరం వల్ల ఇంద్రుడు యముడు వాయువు వరాలు ఇవ్వగా పుట్టినవారు కదా, అశ్విని దేవతల వరం వల్ల పుట్టిన వాళ్ళు కదా ఈ నకుల సహదేవులు. కాబట్టి వంశాలు పుట్టుకలు గురించి కాదు, వీడి పరాక్రమం ముఖ్యం అనగానే భీముడు చిరునవ్వు ఊరుకున్నాడు. అప్పటికి అనవసరం గనక అక్కడ కావాలని కాస్త కోపంతో అన్నాడు కానీ ఆయన ఏమైనా పుట్టుక గురించి ఎత్తయ్యేవాడు కాదు గనక. ఇంతలో సూర్యాస్తమయం అయిపోయింది. ఇక్కడ ఇక మనకి పని లేదు అంటూ తన సోదరుల్ని వెంట పెట్టుకుని కరదీపికా సహస్రంబు వెలుగ అంటే కాగడాలు వందల కొలది పట్టుకుని వెడుతున్నారు ముందు పరిచారికలు. ఆ వెలుతురులో హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళిపోయాట. అయ్యా ఆ రోజు వాడికి పర్వదినం జీవితంలో. తాత్కాలికంగా పాండవులు చచ్చిపోయారు అనుకున్నాడు వాడేకంగా. ఇన్నాళ్ళు అర్జునుడంటే భయం నాకు, భీముడు బలవంతుడైనా నేను గదాయుద్ధంతో ఆరితేరి వాడిని కొట్టగలను అవసరమైతే. వాడు మూర్ఖుడు గనక యుద్ధంలో టెక్నిక్స్ వాడ్డు, మొండి యుద్ధం చేస్తాడు. నేను తెలివితేటలతో చంపుతాను, నాకెప్పుడూ భీముడంటే పెద్ద భయం లేదు. కానీ ఈ అర్జునుడంటే భయం, ఎందుకంటే వాడి అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం నన్ను వణికిస్తున్నది. ఆ సమయంలో నా అదృష్టవశాత్తు ఈరోజు కుమారాస్త్ర విద్యా సందర్శనమనే వంకతో జరిగిన కార్యక్రమంలో నాకు సహాయుడుగా ఈ కర్ణుడు వచ్చాడనుకుని వినుత ఘనుర్ విద్యా విధు ఘను కర్ణు సహాయుగా బడసి కౌరవ విభుడు ఇమ్మున అంతఃపురమున రొమ్మున చేయిడి నిద్రవోయముదితాత్మనుడై. పరమ ధనుర్విద్యా నైపుణ్యం కలిగిన వీరుడైన కర్ణుడు సహాయుడిగా వచ్చాడు. అందుకే తన వైపు లాగేసుకుని పట్టాభిషేకం కూడా చేసేసాడు వాడు తెలివితేటలతో. చేసి ఈరోజు ఏం చెప్పారో తెలిసిన వీడు ఆ సంతోషంతో గుండెలమే చేసు పడుకున్నట్ట. రొమ్మున చేయుడి నిద్రపోయ ముదితాత్ముండై. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఇంతకాలం వాడికి సరిగ్గా నిద్ర పట్టట్లా, రోజు భయమే గందరగోళం. అందుకని ఈ పూట హాయిగా అమ్మయ్యా అనుకుని రొమ్మున చేయుడి నిద్రపోయే, ఎంత అందమైన పదం వాడాడు, గుండెలమే చేసుకుని మరీ దర్జగా నిద్రపోయాడు అనమాట. ఎప్పుడైనా వారికి శత్రువుల వల్ల భయం ఉంటే నిద్ర పట్టదు, సరిగ్గా హాయిగా నిద్ర పట్టింది ఆ పూట అనమాట. కష్టాలన్నీ తొలగిపోయాయి అనుకున్నాడు వాడు. అసలు కష్టాలు ఎక్కడి నుంచే మొదలయ్యాయి ఆ విషయం మర్చిపోయాడు వాడు పాపం. ఎప్పటికప్పుడు దుర్యోధనుడికి ఈ భయం ఉంటూనే ఉంది యావత్ జీవితం. ఈ పూట వాళ్ళు హాయిగా నిద్రపోయారు. తెల్లవారింది. అందరూ కౌరవ పాండవులు తమ తమ బలాలతో వచ్చి ద్రోణాచార్యుడికి నమస్కరించి, అయ్యా నిన్నంతా గందరగోళం అయిపోయింది, అసలు ఇంత కష్టపడి విద్య నేర్పిన మీకు గురుదక్షిణ ఇవ్వలేదు, అది మర్చిపోకూడదు. మరి గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నారు, ప్రదర్శించారు, పేర్లు వచ్చాయి, ఏదో గందరగోళం జరిగితే జరిగింది కానీ అందరికీ ఆనందమే. అర్జునుడి బలము తెలిసింది, కర్ణుడు రావడంతో దుర్యోధనుడికి ఆనందమే. అందుకే ఇప్పుడు దుర్యోధనుడు మరీ ఫ్రెష్గా ఉన్నాడు. అందుకని గురువుగారు ఇవిగోనండోయ్ అని ఓ బంగారాలు నగలు నాణ్యాలు అవి ఇవి పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. పాండవులు కూడా యథాశక్తిగా కానుకలు పెట్టారు. ద్రోణాచార్యుడు ఇవన్నీ చూశాడు. ఇవేవి నాకు ఆనందం కాదు, ఇవి మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా నేను సంపాదించుకోగలను. ఇప్పుడు నాకు మీ దయ వల్ల ఈ జీతాలు బాగా ఉన్నాయి గనక ఆల్రెడీ తణుకులో సైట్ కొనేసాను నేను, నాకేం బెంగలేదు. ఇక నాకున్నదల్లో ఒకటే బాధ అన్నాడు. ఏమిటది? నా కోరిక తీర్చండి అన్నాడు ఆయన. ఏమిటా కోరిక చెప్పండి గురుగారు. ద్రౌపదుడు నన్ను అవమానించి ముష్టి బ్రాహ్మడికి నాకు స్నేహం అన్నాడు. అప్పటి నుంచి కొత్త కొత్తలు ఆడిపోతున్నాను, అసలు మీకు పాఠం అందుకే చెప్పాను. ఆ ద్రౌపదుని బంధించి నా దగ్గర కాళ్ళ మీద బారేయండి, ఇదే నాకు గురుదక్షిణ అన్నట్ట. వెంటనే కౌరవులు చెప్పా పెట్టకుండా బయలుదేరి వెళ్ళిపోయారు. అర్జునుడు చూసి, ఏమండి ఈ పిచ్చాడు బయలుదేరి వెళ్ళిపోతున్నారు అంటే ద్రౌపదుణ్ణి అంత తేలిగ్గా బంధించగలరా వీళ్ళు? సాటి లేని పరాక్రమవంతుడైన ద్రౌపదుణ్ణి ఈ దుర్యోధనుడు ఈ దుశ్శాసనుడు ఈ కర్ణుడు ఈ శకుని వీళ్ళు వెళ్ళి బంధించగలరా? వాడి గురించి వీళ్ళకి తెలియదు అనుకుంటాను. అన్నిటికంటే ఏమిటో తెలుసా, వినుత ధనుర్విద్యాఘనుడు. అన్నిటికీ మించి ఆఖరి కొసమాట కోసం చెప్తున్నాను అన్నమాట, భవత్సకుడగనంగా వినరొక వీనిన్. మహావీరుడైన ద్రుపదుణ్ణి జయించడం ఎందుకు వీలుగాదంటే అతడి దగ్గర ధనుర్విద్యలో శక్తి ఉంది. అన్నిటికీ మించి భవత్సకుడనంగా వినరొక వీనిన్, మీ స్నేహితుడు వాడు, మీతో కలిసి చదువుకున్నవాడు, మధ్యలో మీరు కొన్ని శక్తులు ఎక్కువ సంపాదించారు కానీ ఇంచుమించు మీకు సాటి వచ్చే వీరుడు వాడు, అంతటి వీరుని వీళ్ళేం బంధిస్తారు అనేలోపు కౌరవులు వెళ్లారు. ద్రుపదుడి సైన్యాన్ని చుట్టుముట్టారు. ద్రుపదుడు అసహాయ సూర్యుడైనా తన సోదరుడు సత్యజిత్తు సోమజిత్తు మొదలైన వాళ్లందరినీ వెంట పెట్టుకుని యుద్ధానికి వచ్చాడు. దుర్యోధనాదులు చీల్చి చెండాడట. 22 నిమిషాలలో కౌరవులు చల్లా చెదరై పారిపోయారు, హడిలెత్తిపోయి. అప్పటిదాకా ధర్మరాజు గారితోటి సోదరులతోటి వెనక నిలబడినటువంటి అర్జునుడు, గురువుగారిని కూడా అక్కడే ఉండమని, గురువుగారు ఇప్పుడు నేను వెడుతున్నాను, వీళ్ళు కనుక బంధించి తెస్తే పర్వాలేదు, వీళ్ళు ఓడి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు మీకు గురుదక్షిణిస్తానని, కేవలం తన సోదరుణ్ణి భీముణ్ణి మాత్రమే వెంట పెట్టుకుని తక్కిన వాళ్ళని అక్కడే అట్టేపెట్టి ఈ ద్రుపదుణ్ణి తాకాడు. మొట్టమొదటిగా భీముడికి సరదా ఏనుగులతో యుద్ధం చేయడం అంటే, ఏనుగుల మీద ఎక్కి యుద్ధానికి వచ్చిన ద్రుపదుడి సైన్యం ఉందిట, దాన్ని కరిఘటలు అంటారు, ఏనుగుల సమూహం. ఎవరికి ఏది ఇష్టమో దాని మీద పడతారు, గదబుచ్చుకుని వీళ్ళ ఏనుగుల కుంభస్థలాలు పగలగొట్టి శత్రువులు చీల్చి చెండాడేసట. దారుణమౌరు గదా కుల్లి శాహతి నంజవాహిని వారణ సంచయం క్షతజారుణ ధారలొప్ప సంచారిత చారు నిర్జర విశాల సమస్త గైరికా దారుణమై వీరము వీరరణంబునం బడియే విక్షత హస్తిప వృక్ష పంక్తితోన్. మహావీరుడు భీముడు ఒక గద పుచ్చుకున్నాడు, వెళ్ళి ఈ కొండల్లో ఉన్న ఏనుగుల్ని కొట్టాడు. ఏనుగులు నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్క కొండలో ఉన్నాయట. కొండల మీద కొడితే ఏమవుతుందంటే కొండల్లోంచి నీళ్లు పొంగి పైకి వస్తాయి, సెలయేళ్ళు అంటారు వాటిని. కొండల్ని బాగా పగలగొడితే అందులోంచి నీళ్లు పైకి తంతాయి, ఫౌంటైన్ చిమ్మినట్టుగా. దాంతోపాటు కొండల్లో కొన్ని రకాల ధాతువులు ఉంటాయి, ఏదో ఇనుము, సీసము, తగరము, బంగారము, వెండి. ఈ ధాతువులు కూడా రంగురంగులుగా బయటకు వస్తాయి, ఓర్ అంటారు వీటిని, ఐరన్ ఓర్ అంటే ఇనప ముడి ధాతువు అన్నమాట, ఇటువంటి ధాతువులు. ఇప్పుడు ఏనుగుల్లో దెబ్బ కొట్టడంతో వాటి కుంభస్థలాలు పగిలి అందులోంచి నెత్తురు రకరకాల ధారలుగా పైకి వస్తే చూడడానికి ఎలా ఉంది అంటే, ఏనుగులు కొండలు, ఆ కొండల్ని పగలగొట్టారెవరో, అందులోంచి రకరకాల ధాతువులతో కూడిన నీళ్లు బయటకు వస్తున్నాయా అన్నట్టుగా ఈ రక్తపు ధారలు వస్తున్నాయి. ఈ ఏనుగు మీద ఉన్న మావటివాడు కింద పడి తెచ్చాడు ఈ దెబ్బకి. ఈ మావటివాడు చచ్చిపోతే ఎలా ఉంది, కొండ మీద ఉన్న చెట్లు గదాఘాతాలకి విరిగి కింద పడినట్టుంది. ఈ విధంగా మావటివాడేమో చెట్టు పడినట్టు పడ్డాడు, కొండ మీద చెట్టు విరిగి కింద పడ్డట్టుగా, కొండలు పగిలి అందులోంచి నీళ్లు చిమ్మినట్టుగా ఏనుగు కుంభస్థలాల నుంచి రక్తపు ధారలు బయటకు వచ్చాయి. ఆ రక్తపు ధారలు ఎరుపుగా రంగురంగులుగా బయటకు రావడం, కొన్ని చోట్ల రక్తం పసుపు రంగులో కూడా ఉంటుంది ఆశ్చర్యంగా ఏనుగులకి, అది ధాతువులతో కూడిన నీరు వచ్చినట్టుగా ఉందన్నమాట. ఈ విధంగా కొండలు పిండి చేసినట్టుగా ఏనుగుల్ని పడగొట్టేస్తున్నాడు ఆయన, అందరినీ చితకొని వంటి చేత్తో బాధేస్తున్నాడు. ఈలోపు ధనుర్యుద్ధానికి వచ్చాడు ద్రుపదుడు. అప్పుడు అర్జునుడు ఏం చేశాడు, ద్రుపదుడి మీద పడ్డాడు, వాడి సైన్యాన్ని చీల్చి చెండాడాడు. అంతం కౌంతేయుడు అత్యాయత భుజుడు నరుండల్గి పాంచాల దంతి ధ్వాంతం బున్వాని వాహోత్తమ తుహినతతిన్ తద్భటోదార తారాసంతానంబు శరాం సూచయ విభవమునల్ శాంతి పొందించి ఉద్యధ్వాంతారాతి ప్రభుండై తన రుచు వెలిగెల్ తద్రణవ్యోమ వీధి. యుద్ధరంగం ఆకాశంట. ఆయన యుద్ధానికి వెళ్ళాడు, ఆ యుద్ధానికి ఉన్న భూమి ఉందే యుద్ధ భూమి, అది ఆకాశం. ఆకాశంలో పట్టపగలు ఎవరుంటారు, సూర్యుడు ఉంటాడు. సూర్యుడి నుంచి ఏమొస్తాయి, తీవ్రమైన కిరణాలు వస్తాయి. అర్జునుడు యుద్ధరంగం అనే ఆకాశంలో నిలబడిన సూర్యుడు. సూర్యుడి నుంచి సూర్యకిరణాలు వచ్చినట్టుగా అర్జునుడి ధనుస్సు నుంచి బాణములనే కిరణాలు వచ్చాయి. ఈ బాణాలనే సూర్యకిరణాలు ఏం చేశాయి, మొట్టమొదట పాంచాలు దంతిధ్వాంతంబున్, పాంచాలరాజు గారి దగ్గర ఏనుగులున్నాయి. ఈ ఏనుగులు చీకటి అట. సూర్యకిరణములు చీకటిని తొలగిస్తాయి. అర్జునుడి బాణములనే కిరణములు ఆ పాంచాలరాజు గారి ఏనుగుల సమూహం అనే చీకటిని తొలగించాయి. ఏనుగుల్ని చంపుతూ ఉంటే ఎలా ఉందంటే చీకటిని తొలగించినట్టుగా ఉందన్నమాట సూర్యకిరణాలు. రెండోది వాని వాహోత్తమ తుహిన తతిన్, వాడి దగ్గర గుర్రాలున్నాయి. ఈ గుర్రములేమిటి? మంచు బిందువులు. సూర్యుడు రాగానే మంచు పోతుంది, గుర్రాలను చంపుతూ ఉంటే ఈ అర్జునుడి చేతిలో ఉన్న బాణములనే కిరణములు మంచు బిందువులు తొలగించినట్టుగా ఉంది. ఇంకా తద్భటోదార తారా సంతానంబున్, సూర్యుడు రాగానే ఆకాశంలో నక్షత్రాలు ఏమవుతాయి? మొట్టమొదట చీకట్లో అయితే నక్షత్రాలు మెరుస్తాయి, తర్వాత నక్షత్రములు సూర్యకిరణములలో కనపడకుండా మినుకుమినుకులాడతాయి. ద్రుపద మహారాజు గారి భటులంతా నక్షత్రాలట. ఈ నక్షత్రాలు కనపడకుండా చేసే తీవ్ర కిరణములు సూర్యకిరణములు అర్జునుడి బాణాలు. అంటే అర్జునుడు సూర్యుడు, ఆయన బాణములు కిరణములు. ఈ కిరణములు ఏకకాలంలో ఏనుగులనే చీకటిని, గుర్రాలనే మంచు బిందువులను, భటులనేటటువంటి నక్షత్రాలని కూడా తొలగిస్తోంది. అంటే ఎంత అద్భుతమైన పోలిక చూడండి. ఏకకాలంలో ఇన్ని పనులు చేశాడు ఆయన. ఆయన సూర్యుడిలాగా వెలిగిపోతూ చివరికి అర్జునుడు ధనుస్సు ఎత్తగా, అప్పటికింకా గాంధీవం లేని రోజులు కాబట్టి ఆ ధనుస్సును నరికేశాడు ద్రుపదుడు. ద్రుపదుడు సామాన్యుడు, అర్జునుడి ధనుస్సు నరికాడు. ఇంకా అర్జునుడు తట్టుకోలేక కోపంతో పెద్ద కత్తి పుచ్చుకుని ఎగిరి వాడి రథం మీద దూకి వాడిని పడగొట్టి ఆ జుట్టు పుచ్చుకుని ఈడ్చి తాడుతో కట్టి పట్టి ద్రోణాచార్యుడి పాదాల మీద పారేశాడు. పాపం బంధింపబడిన ద్రుపదుడు సిగ్గుపడ్డట. ద్రోణుడి కాళ్ల మీద పడ్డాడు. ద్రోణుడు చిరునవ్వు నవ్వుతూ, వీరెవ్వరయ్య ద్రుపద మహారాజులెగిట్లు కృపణులై పడవలసెనే అహహ మహారాజ్య మదాంధకారమది వాసెనుకో, గొప్పగా తిప్పాడు. వీరెవరండి? ఓహో, ద్రుపద మహారాజులంటే తమరేనా? అవును, మీరు మహారాజులు, నేను ముష్టి బ్రాహ్మణి కదా. ఆ మహారాజ్యాంధకారం అంతా పోయిందా? ముష్టి బ్రాహ్మణి కాళ్ల మీద మహారాజులు పడ్డమేమిటి అని తిప్పి ఇంకక్కడతో అక్క కొంచెం తిక్కెక్కుయి, ఇంకనైన మమ్ము నెరుగంగ నగు నొక్కు అనుచునుల్ల సంబుల అడి విడిచిపుచ్చే. ఇప్పటికైనా అర్థమైందా? ఎవడు ముష్టి బ్రాహ్మడో, ఎవడు పుష్టి బ్రాహ్మడో, ఆనాడు తిట్టావే, ఈనాడు ఏమైందో ఆలోచించుకో, ఇంకెప్పుడు ఇటువంటి పిచ్చి పనులు చేయకు అని వెంటనే మళ్ళీ జాలిపడిపోయి, మిత్రమా ఏమనుకోకు, అప్పుడు నువ్వు నన్ను అవమానించావనే కోపంతో బంధించాను అని కట్లు స్వయంగా విప్పి విడిచిపుచ్చే విడిచేట. ఇక్కడ అన్నాడు ఒక మాట, విప్రుల అల్లుకయు తృణహుతాశనంబు దీర్ఘమగునే. నిజమైన పవిత్ర బ్రాహ్మణునికి ఎక్కువ కోపం ఉండదు. వాడి కోపం ఎటువంటిదంటే తృణహుతాశనంబు అన్నారు. నిప్పు ఏ గడ్డిలోనే అంటించండి, గడ్డి ఎంతసేపు మండుతుంది? టక్కన మండి ఆగిపోతుంది. అందుకే చలికాలంలో గడ్డి మంటేస్తారు, అది అలా భగ్గున మండి ఆగిపోతుంది. అదే చింతనిప్పులు అయితే ఏడాదైనా మండుతాయి గాని. కాబట్టి నిజమైన జ్ఞాని యొక్క కోపం ఎలాంటిది అంటే తృణహుతాశనము వంటిది, గడ్డి మంట లాంటిది. గడ్డి అలా భగ్గును మండుతుంది, కోపం వస్తే మళ్ళీ చల్లారిపోతుంది. ఎవడన్నా దుర్మార్గుడు మెడ మీద కత్తి చంపేస్తానంటే ఒక క్షణం కోపం వస్తుంది, మళ్ళీ వాడు కాడు పట్టుకుని మీ అబ్బాయిని అంటే పోన్లేరా పో అంటాడు వీడు. ఇది వీడి లక్షణం. అందుకని తృణహుతాశనంబు దీర్ఘమగునే అన్నారు. అప్పుడు అప్పటికి ఊరుకున్నాడు ద్రుపదుడు, వెళ్ళిపోయాడు. బాధపడుతూ రోజిల్లుతూ వెళ్ళిపోయాడు అర్జున. ఇలా రానాయన, ఈ దక్షిణ నువ్వు ఇచ్చావు, నా మనస్సుకి బ్రహ్మానందం కలిగింది. లోపల నేను ఇప్పటికి కొన్ని ఏళ్లుగా కొత్త కొత్తలాడిపోతున్నాను ఎవరికి పైకి చెప్పుకోకుండా. ఆనాడు వీడు తిట్టిన తిట్లు మనస్సులో ఉన్నాయి. నాలుగు ఆవుల కోసం వెళ్ళిన నన్ను నానా మాటలు అన్నాడు. ఆ కశంత తొలగించావు, నాకు దక్షిణ ఇచ్చావు, ఇదిగో నీకు ఒక గొప్ప అస్త్రం ఇస్తున్నాను. ఈ అస్త్రం పేరు బ్రహ్మశిరము అంటారు. ఈ అస్త్రాన్ని నేను ఎవరికి ఇవ్వాలి? అప్పటికింకా అశ్వత్థామకి కూడా ఇవ్వాలి, తర్వాత ఇచ్చాడు కానీ. అగ్నివేసుడు అని ఒక మహర్షి ఉండేవాడు పూర్వం. ఆ అగ్నివేసుడు అనే మహర్షి దగ్గర నేను, ఈ ద్రుపదుడు చాలా కాలం చదువుకున్నాం. ద్రోణాచార్యుడికి మొదటి గురువు అగ్నివేసుడు, తర్వాత ద్రోణాచార్యుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళాడని నిన్న చెప్పుకున్నాం మనం. ఆ అగ్నివేసుడు అనే మహానుభావుడు భక్తితో సేవిస్తే మాకిచ్చాడు. ఇది సామాన్యమైన అస్త్రం కాదు సుమా. బ్రహ్మదేవుడు తన శిరస్సు నుంచి అపూర్వ శక్తితో దీనిని సృష్టించాడు, అగస్త్య మహర్షికి ఇచ్చాడు. దీని నగస్తినాబరగు దివ్యమునీంద్రుడు తొల్లి ప్రీతితో భూనుత అగ్నివేసుడను భూరి మునీంద్రునకిచ్చే వారలు మానుగ నాకు నిచ్చిరి క్రమంబున నేను నీకు నిచ్చితిన్. దీనికి నీవ అర్హుడవు తేజమునం కడు పెద్దగావునన్.
అగస్తి అని పేరు కలిగిన మహర్షి అగ్నివేశుడనే మహర్షికిచ్చాడు. ఆ అగ్నివేశుణ్ణి మేము సేవించగా భక్తితో మా సేవకి మెచ్చుకుని ప్రీతితో, నాయన ఈ అస్త్రం ఎవరికి ఇవ్వం, శ్రీరాముడికి మాత్రమే పూర్వం బాగా తెలుసు అటువంటి అస్త్రం ఇది, కానీ శ్రీరాముడు యుద్ధంలో వాడలేదు దీన్ని. ఈ మాట ఈ సౌప్తిక పర్వం అయిపోయిన తర్వాత అప్పుడు వేదవ్యాసుడు, రాముడు కూడా వేయలేదు రావణుడి మీద, నువ్వెందుకు వేశావని అడుగుతాడు అశ్వత్థామని అర్జునుణ్ణి. అంత గొప్ప అస్త్రం ఇది, అద్భుతమైన అస్త్రం, వెయ్యకూడదు తొందరపడి. ఈ అస్త్రాన్ని, అటువంటి అస్త్రాన్ని నీకు ఇస్తున్నానని నాకు ఆనాడు అగ్నివేశుడు ఇచ్చాడు. నాయన ఇప్పుడు ఆ అస్త్రం నీకు ఇస్తున్నాను, ఎందుకంటే నీ దగ్గర గురుభక్తి ఉంది, తేజస్సు ఉంది, ఇంద్రియ నిగ్రహం ఉంది, తొందరపడి కోపగించవు ఎవరి మీద, సాధు లక్షణాలు ఉన్నాయి, ధర్మాత్ముడివి, అనేక దివ్య లక్షణములున్న వారికి మాత్రమే ఇటువంటి అస్త్రాలు ఇవ్వాలి, నువ్వు తేజస్సులో గొప్పవాడివి, ఈ అస్త్రం నీకు ఇస్తున్నాను అని దానిని 6 నెలల పాటు సాధన చేయమని నియమపూర్వకంగా ఆ అస్త్రం ఇచ్చి, తొందరపడి మాత్రం అల్పుల మీద వెయ్య కుసుమా అని మాట తీసుకుని, ఎందుకంటే అది వేస్తే లోకాలు నాశనం అయిపోతాయి అందుకని, ఒక్కసారి పొరపాటున అది ఆటం బాంబులు కంటే ప్రమాదం, అందుకని వెయ్యొద్దు సుమా అని చెప్పి ఆ అస్త్రం ఇచ్చాట. దాంతో అర్జునుడు పరిపూర్ణ తేజస్కుడయ్యాడు. ఆ సమయంలో రోజు రోజుకి పాండవులకి పేరు వస్తున్నది. ధృతరాష్ట్రుడు యువరాజు అంటాడో పక్కన ధర్మరాజుని, దుర్యోధనుడికి ఒకటే ఏడుపు, కర్ణుడు లాంటి వీరుడు వచ్చినా మా నాన్నగారు తీసుకెళ్లి యువరాజుగా వాణ్ణి కూర్చోబెట్టారు, ప్రజలు ఎక్కడ చూసినా ధర్మరాజునే పొగుడుతున్నారు, మాట వరసకు కూడా ధృతరాష్ట్రుడిని పొగడరు, నన్ను పొగడరు, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు ఏమిటి, మాకంటే గొప్పవాళ్ళు అనుకుంటూ ఒక రోజున శకునుడిని, కర్ణుణ్ణి, దుశ్శాసనుణ్ణి వెంట పెట్టుకుని ఏకాంతంగా కూర్చుని, ఈ భయంకర బాధ పడలేకపోతున్నాను, మానసికమైన అశాంతి నాకు, మామా ఏమిటిది ఆ ధర్మరాజుతో సరిరామా మామా మేమంటే, ఒరే సరిరాక్ కాదురా కాలం కలిసిరాక అన్నట్టయిన, ఇప్పుడు మనశ్శాంతి కలగాలంటే ఏం చెయ్యాలి. అప్పుడు శకుని దగ్గర కణికుడు అని పేరు కలిగిన ఒక రాజనీతిజ్ఞుడు ఉన్నాడు, పాలిటిక్స్ బాగా చదువుకున్నవాడు, ఆ రోజుల్లో కూడా రాజనీతి శాస్త్రాన్ని బోధించే గురువులు ఉండేవారు, అసలు అప్పుడే బాగా బోధించేవారు, ఇప్పుడే ఉంది మహం, ఇప్పుడంతా కుళ్ళు కుతంత్రాలు కుట్రలో తప్ప, అప్పుడు ఒక విచిత్రమైన తత్వం అది, వాడిని పిలిపించాట, ఒరే కొంచెం మా దుర్యోధనుడికి కొన్ని బోధలు చెయ్యనగానే కణికుడు రాజనీతి చెప్పాడు. ఎప్పుడూ కూడా శత్రువులు బలంగా పెరుగుతూ ఉంటే రాజుగారు చూస్తూ ఊరుకోకూడదు, ఏ పార్టీలో ఉన్నవాడైనా అవతల పార్టీ వాడు బాగా డెవలప్ అయిపోతున్నాడంటే, పేరు తెచ్చుకుంటున్నాడంటే వాడిని పడగొట్టడానికి ప్రయత్నించాలి, ఇది మొదటి సూత్రం. శత్రువు బలహీనుడిగా ఉన్నప్పుడే చంపాలట, వాడు బలవంతుడయ్యాక వాడిని చంపలేం, ఎప్పుడూ వాడు అవతల మనకంటే ఎక్కువ సైన్యం బలం ధనం చేకూర్చుకోవడానికి ముందే వాడిని పడగొట్టాలి. నిద్రపోతున్నప్పుడు అవసరమైతే మోసగించి నమ్మించి శత్రువుని పడగొట్టాలి. అంతేగాని శత్రువు బలవంతుడైతే నువ్వెంత బలవంతుడైనా నీతో నేను కూడా ముఖాముఖి ధర్మయుద్ధం చేస్తానంటే వాడు ముష్టిఘాతంతో పడగొడతాడు. కాబట్టి మహావీరుడైన శత్రువుని నమ్మించి చంపాలి. అర్ధరాత్రి వేళ నిద్రపోతున్నప్పుడు నిప్పెట్టో విషం పెట్టో లేక వాడి దగ్గరున్న స్నేహితుల్ని డబ్బిచ్చి కొనుక్కుని వెనక్కి లాక్కునో పడగొట్టాలి తప్ప, శత్రువు పెరుగుతూ ఉంటే ఉపేక్షించరాదు. ఎప్పుడైనా ఇతరులు శత్రువుని పొగుడుతూ ఉంటే ఆ కీర్తి మనకు రావడానికి రకరకాల ప్రయత్నాలు చేయాలి, ధనాగారాన్ని పెంచుకోవాలి. అసలు ఎప్పుడు నిజమైనటువంటి తెలివైన వాడు ఎవ్వని నమ్మట, నమ్మినట్టుంటాడు నమ్మడు. ఆ మల్లి నమతి నాత్మఛద్రములంజులరుగకుండ తానన్యఛద్రములింబుగనిరుగుచు దేశము కాలము ఎరిగి మిత్ర సంపన్నుండై. ఎప్పుడు బుర్రకి పదును పెట్టాలి, బుర్రకి బాగా పదును పెట్టి స్వచ్ఛమైన మనస్సుతో తనలో ఉన్న లోపములు ఇతరులకు తెలియకుండా కాపాడుకోవాలి. ప్రతి వ్యక్తిలో లోపాలు ఉంటాయి, ఈ లోపాలు బయటపడకుండా ఇతరుల లోపాలు తెలుసుకుంటే వాడిని బ్లాక్మెయిల్ చేయొచ్చు అన్నాడు ఇందులో. అది వాడన్నది ఆత్మఛద్రములు ఇతరులు ఎరుగకుండా మనకి సంబంధించిన లోపం బయట పెట్టుకోకూడదు, మన క్లూలు ఇవ్వకూడదు, గుట్టు వాడి గుట్టు తెలుసుకోవాలి. అలా ఉండి దేశం కాలం తెలుసుకుని మిత్రుల్ని పెంచుకుని ధనాన్ని పోగేసుకున్నవాడు ఎప్పుడూ పైకొస్తాడు. తన లోపం బయట పెట్టుకుని అవతల వాడి లోపం తెలియకుండా ఉంటే చివరికి వాడి చేతిలో నాశనమైపోతాడు. మనకి బాగా పరిచయం ఉన్న చోట్లకి ఎవరిని పడితే వాడిని తీసుకెళ్ళి వీడిని వాడికి అంటగట్టరాదు. చివరికి వాళ్ళని మిత్రులుగా తిప్పుకుని మనల్నే దుర్మార్గుల్నిగా చిత్రీకరించి వాడు మన బలాన్ని లాక్కుంటాడు. ఎంత అద్భుతమైన నీతి ఇది, అందరూ తెలుసుకోవలసిందే. ఇది కేవలం మహారాజులకే కాదు, బలహీనులైనచో శత్రుల జర్రచుట నీతి, అధిక దోర్వీర్య సుహృద్బలులైన వారి చెరుపగ నలవియే అక్లేశ సాధ్యుల గుదురమీదం. ఎప్పుడు బలహీనులుగా ఉన్నప్పుడే శత్రువుని పడగొట్టాలి. వాడిని ఎక్కువ కాలం పెరగనివ్వకూడదు. వాడు బాగా ఎక్కువ కాలం పెరిగి వటవృక్షంలా తయారైతే అప్పుడు పీకడం కష్టమవుతుంది. అందువల్ల ఎక్కువ బలము సంపద స్నేహితుల్ని పెంచుకోకుండానే శత్రువుని నాశనం చెయ్యాలి సుమా అని ఇలా రకరకాల నీతులు చెప్పగా, ఈ నీతులే ప్రత్యేకంగా ఒక గ్రంథంగా వేశారు కణిక నీతి అని. అది చెప్పడానికే 40 రోజులు పడుతుందంటే ఆలోచించండి ఎన్ని చెప్పాడు. అసలు భారతమే నీతి శాస్త్రం, ధర్మగ్రంథం, అద్భుత స్థితి. ఇవన్నీ విని ఇప్పుడైతే ధర్మరాజు గారు బాగా పెరిగిపోతున్నాడు, ఇక ఉండకూడదనుకుని వెంటనే పరుగు పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. నాన్న అని కన్నీళ్లు పెట్టుకుని కాళ్ళు పట్టుకుని ఏడిస్తే ఈ కన్నీళ్లకి కాళ్ళు తడిసిపోయి వాడు గిజగిజలాడిపోయి, ఇదేమిటినైనా ఇన్ని భోగాలున్నాయి, ఇన్ని భాగ్యాలున్నాయి, నీ ఆజ్ఞని ఎవరూ ధిక్కరించరు, నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటావేమిటా, నా కాళ్ళు తడుపుతున్నావేమిటా, ఏం అనారోగ్యం వచ్చింది, ఇలా అయిపోయావేమిటి, ఒళ్ళంతా వేడెక్కిపోయిందేమిటని చేత్తో తడిమేట ధృతరాష్ట్రుడు. ఇదంతా నీ వల్లే అన్నాడు. నా వల్ల నేనేం చేశాను, ఎప్పుడు నువ్వు అంటే ప్రాణం అంటే అదే పైకి ప్రాణం అంటావు, అసలు ప్రాణం ధర్మరాజు అనగానే అదే పైకి అలా నటిస్తున్నాను కానీ కన్న కొడుకు మీద ఉన్న ప్రేమ తమ్ముడు కొడుకు మీద ఎలా ఉంటుంది అన్నట్ట. కాదు నాన్న, అసలే భీష్మద్రోణాదులందరూ అతని పక్షం. ఇంకా ప్రజలు ఎప్పుడు ఆ ధర్మరాజునే పొగుడుతున్నారు. నువ్వు యువరాజుని చేశావు, రోజు రోజుకి కీర్తి ధనము సమస్తం పెరుగుతున్నాయి, నేనిక్కడేమో చిక్కిపోతున్నాను, ఏం చేయమంటావంటే. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అసలు రహస్యం బయటెట్టాడు. నా లోపల చాలా కాలం నుంచి నేను ఉడికిపోతున్నాను, నా కుమారులకి రాకుండా పేరు తమ్ముడు కొడుకులకు వస్తున్నదని, ఎలా నశిస్తారా పాండవులు అనిపిస్తున్నది, కానీ పాండురాజు మీద స్నేహంతో వాళ్ళని ఏమనలేను, పైగా పెద్దలకి తెలిస్తే ప్రమాదం అంటే వీడి మనస్సులో ఎంత కుట్రుందో ఆలోచించండి. వాడు ఏం చేయను, తప్పనిసరి వాళ్ళని గౌరవిస్తున్నాను, ధర్మరాజుని కాదని నిన్ను పట్టాభిషిక్తుని చేస్తే ప్రజలంతా ఏమంటారు, భీష్మద్రోణాదులందరూ నా పక్షపాత బుద్ధిని తిట్టరా, అందుకే ఏమనలేక తప్పనిసరి పరిస్థితి కంఠంలో శివుడు విషం నిలిపినట్టుగా వాళ్ళ మీద ప్రేమ నటిస్తున్నాను. ఇందులో రవ్వంత కూడా వాళ్ళ మీద ఏమీ ప్రేమ లేదు సుమా అనగానే, ఆ బలే దొరికాడు నాన్న అనుకుని, అయితే ఓ పని చేద్దాం నాన్న, ఇక్కడుంటే వాళ్ళని చంపడం కష్టం, అందరూ వాడి మనుషులే, ఇక్కడ వారణాసికి పంపుదాం, వారణావతంలో కొంతకాలం ఉండమను వాళ్ళని, నేను ఈలోపు వాళ్ళని ఎలా చంపాలో ఒక మంచి ప్రణాళిక వేస్తాను, పూర్తిగా చెప్పకుండా చెబుతున్నాడు అనమాట వాడు. వాళ్ళ సంగతి నేను చూస్తాను, ఏదన్నా మన దగ్గర ఉండకుండా దూరం పంపి, అక్కడే ఉంటారు, మన దగ్గర ఉంటే మనం గొప్పవాళ్ళం కాలేం, మన పలుకుబడి పెరగదు, వాళ్ళు దూరంగా ఉంటే నేను యువరాజుగా ఉండి నా పలుకుబడి పెంచుకుంటాను, అందరినీ నా వేపు తిప్పుకుంటా, నా గ్రిప్పులోకి తెచ్చుకుంటాను అది. వాళ్ళని పంపమనగానే సరేనని ఆయన బాగా ఆలోచించి ఒకరోజున నిండు సభలో అందరూ వింటూ ఉండగా, నాయన ఎల్లప్పుడూ ఒకే చోట ఉంటే కాళ్ళు గుంట్లు పడతాయి, శక్తులు కూడా పెరగవు, అందుకే జ్ఞాని ఎప్పుడు యాత్రలు చెయ్యాలి, ఊళ్ళు తిరగాలి, యాత్రలు ఎంత ఎక్కువ చేస్తే దేశం ఎంత ఎక్కువ తిరిగితే అంత పేరు వస్తుంది, ఎప్పుడు పండితులు పరాక్రమవంతులు ఒక్కచోట కూర్చోకూడదు, ఎప్పుడు పద్మాకర్ గారు ఏలూరులోనే కూర్చొని కదలకుండా ఉంటే ఈ ప్రపంచానికి ప్రవచనాలు ఎలా పెడతాయి, అందువల్ల జ్ఞానులు పరాక్రమవంతులు దేశయాత్ర చేస్తేనే ప్రసిద్ధికి ఎక్కుతారు, గనక మిమ్మల్ని వారణావతానికి పంపుతాను, ఒక శుభముహూర్తం పెడతాను, ముహూర్తం చెప్పగానే మీరు వారణాసికి వెళ్ళండి అనగానే చిత్తం అన్నాడు ఈయన. ఇంటికి వచ్చి చెప్పాట, ఏమిటో హఠాత్తుగా పెదనాన్నగారు ఎలా పంపుతున్నారు అంది పాపం కొంత అంతగా మించి అనల, ముహూర్త నిర్ణయం అయ్యాక వీళ్ళు ప్రయాణం అవ్వాలి. ఈలోపు అమ్మయ్య ముందు యాత్రకి సిద్ధమయ్యారు వాళ్ళు, మా నాన్నగారు వాళ్ళకి ముహూర్తం చెబుతానన్నాడు, ఈ లోపు చెయ్యాల్సిన పని నేను చెయ్యాలనుకుని వీడి దగ్గర పురోచనుడని ఒక శిల్పి ఉన్నాడు, మంచి విశ్వకర్మవాడు, వాణ్ణి పిలిచి, మిత్రమా నువ్వు నాకు ఆత్మీయుడివి, ఇక్కడుండగా పాండవుల్ని చంపలేక వారణావతానికి పంపుతున్నాను, అక్కడ నువ్వు ఆయుధాగారం పక్కన, వారణాసిలో వీళ్ళకు ఒక ఆయుధాగారం ఉంది ప్రత్యేకంగా, ఆయుధాలు ఎప్పుడు ఒకచోట పెట్టుకునేవారు కదా రాజులు కూడా, మీరు చూడండి అప్పటికి ఎప్పటికీ నీతదే, ఇప్పుడు మనకు కూడా కంటోన్మెంట్స్ ఉన్నాయి, అన్ని ఢిల్లీలో ఉంటాయా, సికింద్రాబాద్లో కంటోన్మెంట్ ఉంటుంది, అక్కడో కంటోన్మెంట్ ఉంటుంది, ఒక్కొక్క చోట పెట్టాలి, కొన్ని బెటాలియన్స్ అనమాట, అక్కడ ఆయుధాలు కొన్ని ఉండాలి, అవసరాన్ని బట్టి ఇవన్నీ తిప్పుతారన్నమాట. అందుకని ఆ రోజుల్లో ఇవన్నీ హస్తినాపురం వాళ్ళవే గనక వారణావతంలో ప్రత్యేకంగా ఒక ఆయుధాగారం, ఆయుధాగారంలో మందుగుండు సామగ్రి ఉంటుంది, ఫిరంగులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, ఆ ఆయుధాగారం పక్కనే ఒక అద్భుతమైన లక్క ఇల్లు కట్టు, లాక్షాగృహం, అంత లక్క, లక్కే ఉంది నిప్పు తగలగానే కరిగిపోతుంది, ఆ లక్కలో
ఆవు నెయ్యి, అత్యంత జ్వలనశీలమైన కర్పూరం, ఇవన్నీ పెట్టాయి. హైలీ ఇన్ఫ్లేమబుల్స్ అనమాట, అత్యంత జ్వలనశీల పదార్థాలు. అలా తగిలితే కర్పూరం మండిపోతుంది, నెయ్యి దాన్ని ఇంకా మండిస్తుంది, పైగా లక్క ఉండాలి. ఇలాంటి అనేక సామగ్రులు ఏమేమి ఉంటాయో అవన్నీ అందులో పెట్టాయి. కేవలం లక్కతో కట్టు. పైన ఏం చేస్తావు? అవిరళ సుధా రసంబున ధవళాయతనంబు గజేయుము, అంటే బాగా సున్నం కొట్టించి చూసేవాడికి లక్క ఇల్లు అనిపించకూడదు. లక్క ఇల్లు నల్లగా ఉంటుంది కదా, సున్నం బాగా వేస్తే తెల్లగా కనపడుతుంది. నల్ల ఏనుగుకి తెల్లరంగేసినట్టుగా వేసేయి, సున్నం కొట్టబడిన ఇల్లు ముచ్చటగా ఉంటుంది. అలాంటి దాంట్లో వీళ్ళని పెడదాం. ఒక 5-6 నెలలు బాగా నమ్మాక ఒక శుభముహూర్తంలో నిప్పెట్టేద్దాం. పక్కన ఆయుధాగారం కూడా ఉంటుంది గనక ఈ ఫిరంగులు కూడా ఢామ్ ఢామ్ అని పేలిపోతాయి గనక అసలే ఇది లక్కీళ్ళు. ఈ మంటలు అటు ఇటు ఆయుధాగారాలు, వీడికి ఎంత ప్రణాళిక అండి. అందులో ఫిరంగు గుండు మందులు ఉన్నాయట, దీంతోపాటు అవి కూడా మండిపోతే వీళ్ళు ఈ మధ్యలో పడి పేలి తునాతునకలు అయిపోతారు, బయటికి రాలేరు, సర్వనాశనం అయిపోతారు వాళ్ళు. ఈ పని నువ్వు నాకు ఊరికే చెయ్యక్కర్లా, వాళ్ళు చచ్చిపోతే ఈ సర్వం సహా సామ్రాజ్యం నాది గనక నా రాజ్యం నీదే, నీకు నాకు అభేదం, నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించవచ్చు రాజ్యం అనగానే వీడు చెప్పితే వెళ్లకుండా ఉంటానా మహారాజానని వీళ్ళకి ముహూర్తం పెట్టేలోపు వెళ్ళిపోయి మంచి అద్భుతమైన సుశిక్షితులైనటువంటి కార్మికుల్ని నియోగించి కేవలం 12 రోజులలో నిర్మాణం చేసేసట లక్కీలు. నెయ్యి గియ్యి బాగా దట్టించేసి లోపలన్నమాట, పచ్చకర్పూరం కర్పూరం ఇటువంటివన్నీ పోసేసి భూతైలాలు పోసేసి, భూతైలం అన్నారంటే అది పెట్రోలియం ప్రొడక్ట్స్, ఆ రోజుల్లో కూడా కొన్ని విచిత్రాలు ఉన్నాయన్నమాట, ఇవన్నీ పోసేసి కట్టేశాడు. బాగా సున్నం వేసేశాడు, చూడడానికి చాలా అందంగా ఉంది, కృత్రిమం ఉఫ్ఫంటే పడిపోయేలాగా. పెళ్లిళ్ళ సెట్టింగులు అలాగే ఉన్నాయి. ఈ మధ్యన పెళ్లి సెట్టింగులు అనకాతల వెంకటేశ్వరుడు పద్మావతి శంఖం చక్రం చూసి నిజంగా గుడి కట్టారని దగ్గరికి వెళ్తే అట్టముక్కలు ముట్టుకుంటే పడిపోయేటట్టుంది అది. అలా పెట్టేశాడు అనమాట వాడు తాత్కాలికంగా కృత్రిమంగా. ఇక తర్వాత వీళ్ళకి శుభముహూర్తం పెట్టి ఇక బయలుదేరండనగానే పాండవులు బయలుదేరారు వారణాసికి. ఇంతలో ప్రజలంతా వచ్చి ఏడ్చారట, మేము ఇక్కడ ఉండలేం, ఈ దుర్యోధనుడు దుష్టబుద్ధి సహించలేం, ధృతరాష్ట్రుడు ఎంత దుర్మార్గుడు, మిమ్మల్ని మాకు దూరం చేస్తాడా, ఇక్కడ వాళ్ళు ఉంటారు, మేమంతా మీ వెంట వస్తాం, ప్రజలం అందరం మా భార్యలతో పిల్లలతో బంధువులతో వచ్చి పడిపోతాం అన్నారట. తప్పు తప్పు, మా పెదనాన్న ఏమన్నా మమ్మల్ని దేశ బహిష్కార శిక్ష విధించాడా? లేదే, మమ్మల్ని వారణావతానికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండమన్నాడు, ఉండి వస్తాం, అంతేకాని మీరు తొందరపడి మాతో వస్తే ఇది ధృతరాష్ట్రుడి సామ్రాజ్యాన్ని ధిక్కరించినట్టు అవుతుంది, మాకు మాకు ఏమీ లేవు, మధ్యలో మీకెందుకు ఇదంటే ఇందులో ఏదో కుట్రుందంటారు వాళ్ళు. అవేమీ వినడ కానీ పాండవులు బయలుదేరారు. విదురుడు కొంత దూరం సాగనంపుతూ విచిత్ర సంభాషణ చేసి ఏ ఇలా చెయ్యనగానే అలాగే చేస్తానన్నట్ట ధర్మరాజు. ఈ కొంత దూరం వెళ్ళాక ప్రజలంతా వెళ్ళి కేవలం పాండవులు కుంతి మాత్రం ఉన్నారు. కుంతి ధర్మరాజు దగ్గరకు వచ్చింది, నాయన ఇందాక విదురుడు ఒక విచిత్రమైన సంభాషణ చేశాడు, అందులో అంతరార్థం ఉంది, పైకి ఒక మాట లోపల ఒక మాట ఉంది అందులో, దానికి నువ్వు కూడా అలాగే చేస్తానన్నావు, ఇంతకీ విదురుడు ఏమన్నాడు అని అడిగింది. కుంతికి అర్థమైపోయింది ఏదో ఉందని అడగగానే అప్పుడు ఆయన అన్న మాటలకు అర్థం చెబుతున్నాను, ఏమీ లేదు, ఆయన ఏమన్నాడంటే ఎక్కడైనా వాసన ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నెయ్యి వాసన ఉందనుకో తగలబడుతుందని తెలుసుకోవాలి, ఏదన్నా ముట్టుకుంటే కదులుతోందనుకో అందులో లక్క ఉందని తెలుసుకోవాలి, లక్క మొదలైనవి ఆయుధాగారాల పక్కన ఉన్నాయనుకో నిప్పుతో కొంచెం ఉప్పు వస్తుంది, కాబట్టి ధర్మరాజా నువ్వు ధర్మనీతిజ్ఞుడివి రాజనీతిజ్ఞుడివి జాగ్రత్తగా ఉండన్నాడు, ఇవేమి వీడికి అర్థం కాకుండా లేవు కానీ ప్రజలకు తెలియవు, అందుకే ఆవిడ అడగగానే చెప్పాడు. ఎల్ల కార్యగతులు ఎర్రుగుదురు అయినను ఎర్రుగ చెప్పవల్లయ్యూ ఎరిగినంత పనియులేక మిమ్ము పనిచిన కురుపతి హితుడ పోలే మీద ఎగ్గుచేయు. ఆయన ఏమన్నాడంటే అన్నీ మీకు తెలుసు కదా, ఎవడైనా హఠాత్తుగా ఏదన్నా చేశాడనుకో దాని అనకాతలు ఏదో ఉందని అంతరార్థం అన్నాడే, దాని అర్థం చెబుతున్నా విను. ఓ ధర్మరాజా, నీవు రాజనీతిజ్ఞుడివి, అన్నీ ఎరిగిన వాడివి, అయినా నీకు నేను చెప్పవలసి వస్తోంది, అనవసరంగా పని లేకుండా మిమ్మల్ని ఇప్పటికిప్పుడు వారణాసికి పంపుతున్నాడు కురుపతి, ఎందుకు వారణాసికి పంపుతున్నాడో మీరు ఆలోచించుకోండి, హితుడిలా నటించేవాడు ఎప్పుడు కొంప ముంచుతాడని అంతరార్థం. అనగా నాకు ఆయన ఏం చెప్పాడంటే త్వరలో అగ్ని శస్త్రాల వల్ల మీకు ప్రమాదం ఉంటుంది అని చెప్పకుండా చెప్పాడు, అంటే మనకి ఎప్పుడో తొందరలో అక్కడ అగ్ని వల్ల ముప్పు రాబోతోంది అని హెచ్చరించాడు, నేను అర్థం చేసుకున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉంటానన్నానని కానీ అర్థమైంది వీళ్ళకి. సరే మొత్తం మీద ఆ ఏమర్థమైనా తప్పదు కాబట్టి వెళ్ళారు వారణావతానికి. ఎంత పవిత్ర క్షేత్రం అది, పశుపతి క్షేత్రం అన్నాడు. అక్కడ అందంగా పదం వాడాడు, సమస్త ప్రాణులకి అధిపతి, మనందరం పశువులం, ఈ పశూనాంపతి ఆయన. అటువంటి మహానుభావుడు విశ్వేశ్వరుడు యుగ యుగాలుగా ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనం లేకుండా రక్షిస్తున్న దివ్యక్షేత్రం వారణాసి అంటే, ఈ వారణాసి సమస్త లోకాలు నాశనమైపోయినా దానిని శివుడు తన శూలాగ్రం మీద పెడతాడు. త్రికంఠకాగ్రస్థితే అంటారు అక్కడ. త్రికంఠకముల యొక్క ఆ శివుడి శూలమునకు మూడు ముళ్ళు ఉంటాయి, ఆ పైభాగంలో వారణాసిని పెడతాడు. మనకి నవ్వు వస్తుంది ఇది నిజంగా ఉందానని, అది అనుభవించే రోజుల్లో తెలుస్తాయి ప్రతివాడికి. అది శక్తి అనుభూతితో పొందవలసిందే. ఈ త్రికంఠకాగ్రం మీద ఉన్న దివ్య వారణాసి క్షేత్రాన్ని చూడడానికి ప్రతి ప్రాణి పెడతాడు. కృష్ణుడు దర్శనం చేశాడు, యుగయుగాలుగా రామాదులందరూ దర్శనం చేశారు, హరిశ్చంద్రుడు అక్కడే అరణ్యవాసం చేశాడు ఎక్కువ కాలం. ఇటువంటి దివ్యక్షేత్రం వారణాసికి వీరు బయలుదేరి వెళ్ళారు. గంగానదిలో పవిత్ర స్నానం చేశారు. పరమపూజ్యుడైన సర్వలోకేశ్వరుడైన జగన్నాయకుణ్ణి ఈశ్వరుణ్ణి భక్తితో సేవించారు. ఈశ్వరారాధన చేసిన వాడికి ఎప్పుడూ కష్టం ఉండదు. పరమేశ్వరానుగ్రహం కలిగిందా ఎన్ని కష్టాలు వచ్చినా అలా పటాపంచలైపోతాయి. పాండవులు ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో అష్టమి నాడు రోహిణీ నక్షత్రం నాడు వెళ్ళారట. ఈ అష్టమి వీళ్ళకి బాగా కలిసి వచ్చిందేమో, కష్టాల్లోంచి బయట పారేసి ఇలా కష్టం వచ్చినా బయటకు వస్తారు. ధర్మరాజు పుట్టింది అష్టమి అని చెప్పాం, ఫాల్గుణ మాసంలోనే అష్టమి, కాకపోతే కృష్ణపక్ష అష్టమి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడని అభిజన్ ముహూర్తంలో. ఇప్పుడు మళ్ళీ ఫాల్గుణ మాసంలోనే ఈసారి శుక్లపక్షంలో అష్టమి నాడు రోహిణీ నక్షత్రం ఉండగా వారు అక్కడికి చేరారు. అష్టమి రోహిణి నాడు వెళ్ళిన వాళ్ళు తాత్కాలికంగా ఉంటారు, కష్టం వస్తే రహస్యంగా వెడతారు. మీరు చూడండి, అష్టమి రోహిణీ నక్షత్రంలో పుట్టిన కృష్ణుడు పుట్టింది ఒక చోట, రహస్యంగా ఇంకో చోటకి వెళ్ళాడు. వీళ్ళు కూడా అక్కడ ఉన్నారు, రహస్యంగా వెళ్ళారు. వెళ్ళినట్టు ఎవరికి తెలియదు. అసలు వాళ్ళు చచ్చిపోయారనుకున్నారు, కృష్ణుడు చచ్చిపోయాడని కంసుడు అనుకున్నాడు, పాండవులు చచ్చిపోయారని ఆ రోజుల్లో వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు బతికారు. ఈ తిథికి ఆ నక్షత్రానికి అంత అద్భుతమైన సంబంధం ఉన్నది. అవన్నీ జ్యోతిష సంబంధమైనవి, వాటి తోలికెడితే పురాణం పోయి మిగులుతాయి కాబట్టి జనాలందరూ నా జాతకం చెప్పండి అని వస్తారు. ఎందుకు వచ్చింది ఈ జాతకాలు గొడవ, వచ్చిన వాడే బుద్ధి ఏమిటో తెలియటంలా కాలప్రభావంలో, అందుకని వాడి తోలికి వెళ్ళడం లేదు తప్ప, అసలు జ్యోతిశాస్త్రంలో ఏ నక్షత్రానికి ఏ తిథికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చాలా అద్భుతంగా బృహస్పతుల వారు చెప్పారు. ఇప్పుడు పాండవుల ఇంట్లోకి వెళ్ళగానే చూసేట, లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి ఇంత ఇంటికి ఒక్కటే దారి. పొరపాటున ఏదన్నా వస్తే బయటికి రావడానికి ఒక మార్గం లేదు. పక్కన ఇటు ఇటు ఆయుధాగారాలు, అందులో కూడా ఫిరంగు గుండులు, మందు సామగ్రులు కూడా ఉన్నాయి. ఓరి నాయనో అనుకున్నాడు, ఒకటే అక్కడికి రావడంతో ఘుమఘుమలాడే నేతి వాసన, ఏ గోడ చూడండి అని నెయ్యి వాసనే, కర్పూరపు వాసనే. భీమసేన, ఈ వాసన పసిగట్టావా? కుంతి మాత అనగానే కుంతీదేవి, నీ ఇష్టం ఏం చెబితే చేస్తానందిట. లేదమ్మా, అసలు ఇది లక్క ఇల్లని తెలుస్తోంది, ఇందులోనేమో కర్పూరం ఉందని తెలుస్తోంది. అయినా అన్నయ్య గారు పరిశీలించావంటాడే గాని ఇంకోటి అండవు. ఎందుకు ఇంత ఆలోచన చేయటం? ఈ దిక్కుమాల వాళ్ళకి పురోచనుడికి బుద్ధి వచ్చేలాగా వాడిని ఇందులో తోసేసి నిప్పెట్టేసి పారిపోదాం ఏమిటి ఇక్కడ నుంచి అనగానే, అమ్మో చాలా పొరపాటు రాది, ఇప్పుడు ఈ విషయం రెండో కంటి వాడికి తెలియకుండా దాచవలసిన బాధ్యత మన మీద ఉన్నది. భీష్మద్రోణ విదురాదులకి తెలిస్తే దుర్యోధనాదుల్ని చంపేయచ్చు, లేదా మనమేదో తొందరపడి పురోచనుణ్ణి చంపామని మన మీద ద్వేషం పెంచుకోవచ్చు. కౌరవ పాండవ కలహం అకాలంలో వస్తుంది, లోకంలో అప్రతిష్ట వస్తుంది, అన్నదమ్ముల మధ్యలో ఎలాంటి యుద్ధాలున్నాయో తెలుస్తుంది. ఇవన్నీ కాదు, ప్రస్తుతం ఇప్పటికి ఇది కాలం కాదు. మనం ఏమరిపాటున నమ్మి ఉండక నిద్రపోకుండా మనల్ని మనం రక్షించుకుందాం. మనం భక్తితో భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళం, ఆ పరమాత్ముడి అనుగ్రహం ఉన్నంత వరకు ఏమీ కష్టం రాదు. తెలిసి తెలిసి కూడా ఈ గృహంలో ఉండడం ఏమిటంటావేమో, తెలిసి ఉండి కూడా అక్కడ ఉండి పరమేశ్వర అనుగ్రహంతో బయటపడడమే ధర్మ లక్షణం. అంటే భయపడ్డం దేనికి, ఎంతకాలం భయపడతాం రోజును, నిర్భయంగా ఉండాలి. పోతే పోతుంది, ఉంటే ఉంటుంది ప్రాణం అనుకో. అయినా పరమేశ్వర కటాక్షం ఉందనగానే అలాగే ఉన్నారు. 6 నెలలు ఉన్నారట అక్కడ వాళ్ళు. నిజానికి ఎందుకు పుడతాయో కొన్ని కథలు కానీ, కృష్ణుణ్ణి ద్రౌపది స్వయంవరం వచ్చేదాకా పాండవులు చూడలేదు. కృష్ణుడు వచ్చే వాళ్ళకి ఈ సమయంలో ఏమి అదృశ్య సహాయమే తప్ప ముఖాముఖి అక్కడికి రాలే. కానీ సినిమాల్లో అలా పుట్టించారు, అవి సరదాగా ఉంటాయి బాగుంటాయి అనుకోండి, అవి కూడా ఒక కళాఖండమే. కానీ పొరపాటును కూడా ఇక్కడ కృష్ణుడికి ఏమీ సంబంధం లేదు. విదురుడు అనేవాడు వీళ్ళంటే చాలా ఇష్టం కనుక మొదటి నుంచి వెళ్ళేటప్పుడు హెచ్చరిక చేశాడు. వీళ్ళు ఇక్కడికి రాగానే ఒక ఆయన గుణపం వేసుకొచ్చాడు. ఎవరో నీవన్నారట, రహస్యంగా నమస్కరించి ఎవరికి తెలియకుండా, నేను కనకుణ్ణి, గోతులు తవ్వేవాణ్ణి, సొరంగాలు తవ్వడంలో బాగా ఆరితేరిన వాణ్ణి. నన్ను విదురుడు పంపాడు, మీరున్న గృహం నుంచి భయంకర కేకారణ్యంలోకి 8 మైళ్ళు పొడుగోత ఒక సొరంగ మార్గం తవ్వమని విదురుల వారు పంపారు. మీరున్న గర్భగృహం నుంచి తవ్వుతున్నాను, అంచేత మీరు దాన్ని తెలుసుకుని ఉండండి అనగానే వీళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. వాడు మహావేగంగా కొంతమంది భటులు పెట్టుకుని రాత్రికి రాత్రి తెగతవి బారేసేవాట. కేవలం మాసంలో 8 మైళ్ళ పొడుగున్న సొరంగం తవ్వేశాడు వాడు కనకుడు. తవ్వింది భీముడు కాదు, విదురుడు పంపగా వచ్చిన కనకుడు. వీళ్ళంతా జాగ్రత్తగా ఉన్నారు. ఇలా ఉండగా ఓ తమాషా జరిగింది. 6 నెలలు గడిచాయి. శుక్ల కృష్ణపక్షంలో కటిక చీకటి కదా, అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి నాడు పాండవుల్ని ఇందులో పెట్టి తగలబెట్టవలసిందిగా దుర్యోధనుడి దగ్గర నుంచి సందేశం వచ్చింది. అంటే కృష్ణపక్ష చతుర్దశి ఇది, ఫాల్గుణ మాసం వీరు వచ్చింది. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపద మాసం. భాద్రపద మాసం ఎందుకు పెట్టారంటే వర్షాకాలం కూడా కనుక ఈ కాలంలో మంచి ఆకాశంలో వాతావరణం వస్తుంది. వీళ్ళంతా కాలిపోయిన తర్వాత ఏదైనా వర్షం వస్తే ఎవడు కనపడకుండా అడ్రస్ లేకుండా పోతాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చతుర్దశి నాడు పంచాంగకర్తలు రాశారట. వీడేం తెలివి తక్కువడు కదండో దుర్యోధనుడు, వాడి దగ్గర మంచి పంచాంగం జ్యోతిష్కులు వాడి దగ్గర కూడా ఉన్నారు. అసలు దుర్మార్గుల దగ్గర జ్యోతిష్కులు బాగా ఉంటారు. ఫలానా భాద్రపద మాస కృష్ణపక్ష చతుర్దశి నాడు చుక్క వర్షం పడదు, 24 గంటలు వర్షాలు లేవన్నారట. అంటే ఇప్పుడు తగలబెట్టేస్తే పూర్తిగా నాశనం అయిపోతారు వాడు. ఒకవేళ వర్షం వచ్చినా కూడా నిప్పారకుండా ఉండే రీతిగా ముందే కర్పూరం బాగా వేసి ఉంచారు. ఈ కర్పూరం, ఈ తైలాలు కుంభవృష్టి కురిసిన ఆరం. పెట్రోలియం తగలబడుతున్నప్పుడు వర్షం పడితే ఆరుతుంది అది, అలాంటివి పోశారు అక్కడ. ఇవన్నీ చేసుకున్నారు. ఇది తెలిసింది పాండవులకి. రాత్రివేళ ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయని మీరు అడగరే. ఒక బోయదాన్ని పెట్టేట ఈ పురోచనుడు దగ్గరలోనే ఉంటూ, దానికి ఒక 5 కొడుకులు, దానికి రోజు కళ్ళు పోస్తానని నీకేం పర్వాలో, వాళ్ళు ఏం చేస్తున్నారు, పాండవులు ఎక్కడికి వెళుతున్నారు, పగలేం చేస్తున్నారు, రాత్రి ఏం చేస్తున్నారు, మాట్లాడుతున్నారా, ఏమైనా చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకొని ఎప్పటికప్పుడు CBCID పెట్టాడు మనం అనుకుంటాం ఎవరికి తెలియదని. ఈ దిక్మాల వాళ్ళు పెట్టాట. ఇది ఎప్పటికప్పుడు ద్రౌపది దగ్గరకు వచ్చి, ద్రౌపది అంటున్నారు మాట వరుసగా ద్రౌపది అప్పుడు వచ్చేసింది కానీ, కుంతీదేవి దగ్గరకు వచ్చి పాదాలు గట్టిగా పట్టుకుని, అమ్మా మీ అన్నం తింటున్నాను, మీ ముద్ద తింటున్నానని ఆవిడ దగ్గర అన్నం తిని, వీళ్ళు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు అక్కడ వేసేది. అన్నం తిన్న ఇంటికి కన్నం వేయడం అంటే ఇదన్నమాట, చారేసేదిట. దాని కర్మకాలి చేసిన పాపం అనుభవించక తప్పదుగా. ఈ చతుర్దశి నాడు సాయంత్రం వేళ జీలుగు కళ్ళను ఒక ప్రత్యేకమైన కళ్ళు దొరికింది వాళ్ళకి. మద్యం, పారావత మద్యం అంటారు సంస్కృతంలో దీన్ని. ఇది భయంకరమైన మద్యం. ఈ మద్యం తాగిన వాడికి మత్తు పిచ్చిక్కిపోతుందిట. అటువంటి అడవి సంబంధమైన మద్యాన్ని ఆ పూట కొడుకులతో కలిసి తెగ తాగేసింది, దొరికిందని. ఈ పూటే నిప్పెడుతున్నాను, ఈ పూట తాగద్దేవు అన్నాడు పైగా పురోచనుడు. ఆ పూటే తాగింది కర్మయోగం వల్ల. తెగ తాగి, అమ్మే ఈ పూట మీ సంగతి చూస్తానమ్మే అని వచ్చి అరుగు మీద పడుకుని మాట్లాడటం మర్చిపోయి నిద్రపోయిందట పిల్లలతో పాటు. అన్నీ కలిసి వచ్చాయనుకున్నాడు భీముడు. ఈ పురోచనుడు అర్ధరాత్రి వేళ బయటకు వచ్చి నిప్పెట్టాలనుకుంటాడుగా వాడిని. సాయంత్రం చీకటి పడగానే వెళ్ళి తలుపు బయట తాళం పెట్టేసి వాడి ఇంటికి బాగా నిప్పెట్టేసి వాడి మీద నెయ్యి బాగా పోసి ఈ తర్వాత పరుగు పరుగును వచ్చి తానుంటున్న ఇంటికి కూడా నిప్పెట్టి కింద వాడు తవ్విన సొరంగంలోకి దూరిపోయి ఈ కుంతీదేవిని సోదరుల్ని పుచ్చుకుని నడిచాడు పాపం బయటికి. ఇంకేముంది, మొత్తం భగ్గుమంది నిప్పు. వాడెవడో పెట్టకుండా వీళ్ళే పెట్టేశారు నిప్పు అనమాట. పురోచనుడు కాలి బూడిదైపోయాడు. ఈ తాగుబోతు ఆటవిక స్త్రీ పిల్లలతో పాటు బూడిదైపోయింది. మళ్ళీ ఎముకలు ఏదో అక్కడక్కడ కొంచెం దొరుకుతున్నాయి తప్ప సరిగ్గా ఎవరూ తెలియదు ఎవరెవరో. అలా అయిపోయింది మొత్తం సర్వధ్వంసం. ఆయుధాగారాలట పెళ్ళమైన శబ్దాలతో భీకరమైన బాంబులు పేలినట్టు పేలిపోయి మందుగుండులు అనమాట. ధ్వంసానికి లేచిపోయారు ప్రజానీకమంతా. లేచిపోయి వేడుకో చూస్తే ముందు తుక్కు తుక్కు అయిపోయింది. ఇప్పుడు ఏడ్చేట వాళ్ళు, బలవంతు భరతాన్వయ స్థితి కరుల్ భాస్వద్భుజా వీర్య నిర్దళితారాతులు భూరి భూభర మహాధౌరేయకుల్ పాండవేయులు నిష్కారణమిట్లు వచ్చి ధృతరాష్ట్రోపాయ మాయోత్థిత జ్వలన జ్వాలల క్రాగిరేయనుచు సంతాపార్తులైరి ఎంతయుల్. ఎంత బలవంతులు, భారత వంశాన్ని నిలబెడతారనుకున్నామే, మహాపరాక్రమంతో లోకాన్ని రక్షిస్తారు ధర్మమూర్తులు అనుకున్నామే, శత్రువుల్ని చీల్చి చండాడే ఉత్తములు వాళ్ళు, ఎంతటి భూభారాన్ని భరించగలిగేవాళ్ళు, పుణ్యమూర్తులు, అటువంటి పాండవేయులు నిష్కారణంగా ధృతరాష్ట్రుడు ఇక్కడికి పంపించగా వచ్చారు. ఇది ధృతరాష్ట్రుడి కొట్రే. ఆ ధృతరాష్ట్రుని మాయోపాయం వల్ల అగ్నిజ్వాలల్లో పడి కాలిబూడిదైపోయారే అని వారణావతం వారు ఈ వార్త తెలిసిన వారు అందరూ ఏడ్చారట. ఒక్క విదురుడికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. అందుకనే కనకుడు తవ్వుకుంటూ వచ్చి వీడు జాగ్రత్తగా వెళ్ళడం ఎప్పటికప్పుడు చాలా వార్త వేగంగా వెళ్ళిపోయింది. ఆయన కూడా ఏమెరగనట్టే ఉన్నాడు అక్కడ ధృతరాష్ట్రుడు. అయ్యో పాండురాజపుత్రుళ్ళారా, ఏమెరగనట్టు ఆవరచినట్లు అరిచే, ఆవు బిడ్డ కోసం అరిచినట్టు అరిచేట. మాయా దొంగ ఏడుపు అంటారు ఈయన, అసలు దొంగలకు బాగా ఏడుస్తారు. నిజంగా ప్రేమ ఉన్నట్టు ఏడ్చేట. అందరూ ఏడ్చారు. భీష్మాదులందరూ గొల్లును గోలెట్టారు. ఎవరికి తెలియదుగా జరిగిందేమి, పాపం కుంతీదేవి ఎంత దురదృష్టవంతురాలు, చిన్న వయస్సులోనే భర్త పోయాడు, ఉన్న పిల్లలతో ఇప్పుడు కాలిబూడిదైపోయింది అని అందరూ కొంతకాలం పాటు కథలుగా చెప్పుకేడ్చారు. ప్రపంచమంతా కాలంలో వార్త వ్యాపించి దుఃఖించారట. ఒక్క కనకుడు మాత్రం పొద్దుటిపోటి ఈ జనాలతో పాటు చూశారు. ఈ చచ్చిపోయిన ఐదుగురు కొడుకులతో నాటవిక స్త్రీనే వాళ్ళంతా కుంతెనుకున్నారని తెలుసు ఆయనకి. అందుకనే సొరంగం కనబడకుండా జాగ్రత్తగా వాళ్లతో పాటు వెతుకుతున్నట్టు వెతికి సొరంగాన్ని మూసిపారేసేట. మళ్ళీ సొరంగం తెలియకుండా చాలా చాకచక్యంగా ఎప్పటికప్పుడు అడుగు నుంచే మట్టి పేర్చేసి పూర్తి చేశాడు. దాంతో ఎవరికి ఆ సొరంగం ఉన్నట్టు తెలియదు. పైగా ఇంకోటి ఏంటంటే ఆ శవాల గుట్టల వల్ల భీతిల్ని కూడా కొంతమంది చాలామంది అక్కడికి వెళ్ళి పూర్తిగా పరిశీలించలేదు. దాంతో ఆ వార్త ఎవరికీ తెలియలా. ఇక అర్ధరాత్రి వేళ భయంకరమైన ఈ కటిక చీకట్లో సొరంగంలో తల్లికి నిద్ర వచ్చేస్తుంది. ఆవిడ తూలి పడిపోతుంది, ధర్మరాజు నిద్ర పడిపోతున్నాడు. అప్పుడు వచ్చింది నిద్ర ఎప్పుడూ లేనిది, మాయదారు గొడవ. అందుకని ఏం చేశాడు, తల్లిని నెత్తి మీద పెట్టేశాడు. అన్నదిన్ని ఇద్దరిని కూడా ధర్మరాజు గారిని ఒక భుజం మీద, అర్జునుడిని ఒక భుజం మీద పెట్టాడు. నకుల సహదేవుని చంకలో ఇలా పెట్టి ఇలా పెట్టి వీళ్ళని జాగ్రత్తగా పెట్టుకుని ఐదుగురిని ఏకకాలంలో మోస్తూ ఆ సొరంగంలోంచి నడుస్తూ ఉంటే ఆయన పాదఘట్టాలకి కిందన్న ముళ్ళు కాళ్ళకి తగిలి ముళ్ళు వంగిపోయాయట. ఇంతంత తుమ్మ ముళ్ళు, దెబ్బ ముళ్ళు ఇలాంటివి ఉంటాయి అక్కడ. ఆ ముళ్ళు కిందకి విరిగిపోయాయి, రాళ్ళు పగిలిపోతున్నాయి మంచి వేగంతో. అప్పుడు కావాలి భుజబలం అంటే. మరి ఆయన కూడా నిద్రపోతే ఇంకేముంది, సొరంగంలో పడి ఆ బూడిదైపోతారు వీళ్ళు కూడా. అందుకని ఆ మంటలు లోపలికి వచ్చేలోపు, పొగొచ్చేలోపు పైకి వచ్చేసి ఆ అరణ్యంలో చేరాడు. వాళ్లతో కలిసి చాలా దూరం నడుస్తూ ఉంటే ఆ నిద్దట్లోనే మత్తులని నీరసంలో వాళ్ళు నడవలేక భుజం మీద ఉండి ఇబ్బంది పడుతూ దాహం దాహం అన్నారట. అప్పుడు దుఃఖం కలిగింది ఆయనకి. ఛీ, ఎటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు మా వాళ్ళంటే, భావి భారత సమ్రాట్ అనుకున్నాను మా అన్నయ్యని, మా అమ్మ కురు సామ్రాజ్యాన్ని నిలబెట్టే తల్లి, ఈ సోదరులు అర్ధరాత్రి వాళ్ళు కటిక చీకట్లో తలదాచుకోవడానికి దిక్కులేక అడవుల్లో పడి అలమటిస్తున్నారు, ఆకలి దాహం అంటున్నారే అనుకుని వాళ్ళందరినీ ఒక చెట్టు కింద నిర్భయంగా ఉన్న ప్రదేశంలో పెట్టి ఆ చెట్టు పైకెక్కి చూస్తే దూరంగా చెరువు కనపడింది, మంచి నీటి కొలను పద్మాకరం కనబడగానే దిగి తామరాకుల్ని బాగా చుట్టలుగా చుట్టి తామరాకుల్ని దొన్నెల కింద చుట్టి ఆ దొన్నెలతో నీళ్లు పట్టుకుని అక్కడికి వచ్చాడు. వచ్చి మంచినీళ్ళు తాగమంటే మళ్ళీ వీళ్ళు గుర్రు పెట్టి నిద్రపోయారట, అలిసిపోయి. లేపితే ఈ అరణ్యాన్ని చూచి ఏమనుకుంటుందో అమ్మ, నిద్ర పట్టదేమో, ఎప్పుడు లేస్తే అప్పుడు మంచినీళ్ళు ఇద్దామని ఆ దొన్నెలు జాగ్రత్తగా చెట్టు వేళ్ల మధ్యలో పెట్టాడు. చెట్టు వేళ్ళు చెయ్యి పట్టుకున్నట్టుగా పట్టుకుంటాయి, ఆ మధ్యలో పెట్టాట. ఇసుకలో పొట్లం గుచ్చినట్టుగా గుచ్చాడు అందులో. ఆ నీళ్ళు ఎక్కడ పెట్టాడు, కాలమా, ఎంత విచిత్రం. మహానుభావులకు కూడా వారి పూర్వజన్మ కర్మల వల్ల దుష్కృతాలు సుకృతాలు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ఈ కష్టాలు వస్తాయి. ఇటువంటి కష్టం ఎవ్వరికీ రాకూడదు. శరీర శక్తి, మానసిక శక్తి, మంత్రశక్తి, ధర్మశక్తి, దైవశక్తి అన్నీ ఉండి కూడా కష్టాలు అనుభవిస్తున్నాం. ఇన్ని కుట్రలు చేసి మమ్మల్ని చంపాలనుకున్న ఆ దుర్యోధనుడి శిరస్సు పగలగొట్టకపోదునా అని మనస్సులో కొతకొతలాడుతూ ఉన్నాడు. ఆ సమయానికి అక్కడికి 2 మైళ్ళ దూరంలో ఒక అద్భుతమైన నల్లని రాళ్లతో ఇల్లు కట్టుకున్నాడు కొండగుహా ప్రాంతంలో ఒక రాక్షసుడు. వాడి పేరు హిడింబాసురుడు. ఈ మధ్యకాలంలో అడవిలో నరమాంసం రావడంలా, మనుషులు రావడంలా, ఎంతసేపు అడవి దున్నపోతులు, అడవి పందులు, ఏనుగులు వీటినే తింటూ ఆ పక్కనంతా తినగా వచ్చిన పీనుగుల పెంటలతో ఎముకలతో అసహ్యంగా ఉన్న వాసనతో ఉన్నాడు వాడు. వాడు రాత్రిపూట, చెల్లి హిడింబా, ఈ మధ్యన బాగా ఆకలేస్తోంది, సరైన ఆహారం దొరకట్లేదే అంటున్నట్ట. అడవిలోకి మనుషులు రావట్లేదు, అందువల్ల మనుషులు తింటేనే వీడికి కడుపు నిండుతుంది. ఎన్ని ఏనుగుల్ని తిన్నా, ఏనుగుల్ని పీనుగుల్ని చేసినా వీడికేం తిండి సహించట్లా. అయినా రోజు ఒకే రకమైన తింటాం, వెరైటీ కావాలనుకునేవాడు వాడు. పాపం రోజు బొత్తిగా పప్పు కూర అంటే ఏం కుదురుతుంది, మధ్య మధ్యలో ఒక సాంబారు, మినపట్లు, పెసరట్లు, అవేవో అంటే చల్లమిరపకాయలు, అప్పడాలు, ఇవన్నీ ఉండాలి. అలాంటి వాళ్ళు మానవులు అంటే వాళ్ళు దొరకడం లేదని ఈయన అనుకున్నాడు. అనుకున్న సమయానికి ఈ మానవుల మీద నుంచి వచ్చిన గాలి వాడి ముక్కులకి తగిలింది. పశువులకి, సింహాలు మొదలైన వాటికి జంతువులు వాసన పసిగడతాయి మీకు, అందుకే పట్టుకుంటాయి. ఒక ఆవు వచ్చింది అనుకోండి, ఆవు మీద నుంచి వాసన పసిగట్టి ఇక్కడెక్కడో ఆవు ఉందని వచ్చేసి ఆ వాసనని బట్టి పట్టేస్తాయి పొంచి పొంచి. రాక్షసులకి నరవాసన తెలుస్తుంది అంటే, ఇంకా మిగతా జంతువుల వాసన కంటే. వాడు టక్కనలే చూశాడు, నరవాసన, నరవాసన. ఇక వాడికి ఏంటంటే నరవాసన అంటే మా ఇద్దరు కూడా మాయించి ఘుమఘుమలాడుతున్న తిరుపతి లడ్డు వాడికి. ఆ పూట ఫుడ్డుగా లడ్డూ వస్తుంది అనుకున్నాడంతే, లేదు చూస్తే కొండగుహలో నుంచి అద్భుతమైన మందిరం నుంచి ఎదురుగుండా చెట్టు, ఎంత దూరమైనా చూడగలరు వాళ్ళు, వాళ్ళ కళ్ళజోడక్కర్లా రాక్షసులకి. అందుకని చూసి ఎంత బలంగా ఉన్నాడు, ఆ పడుకుని నిద్రపోతున్న వాళ్ళందరూ ఒక ఎత్తు, వాడు ఒక్కడే మెలుకుగా ఉండి కాపలా కాస్తున్నాడు కదా పుచ్చుకుని. వాడిని తింటేనా మళ్ళీ 6 నెలల దాకా నాకు ఆహారం అక్కర్లేదు అనుకుని, చెల్లి ఇలారా చూసావా వాళ్ళెవరో అన్నట్ట. ఇల్దులకి మెయిన్ మనుజులెన్నడు వచ్చిరే, ఇందులకి మెయిన్ మనుజులెన్నడు వచ్చిరే, వచ్చిరేని ఆనందము పొంది నిర్భయము నన్ శయనిల్తురే. ఇట్లు వంట ఇల్ కుందులు చొచ్చే, కుందేలు కుందులు రెండు పదాలు వాడారు అప్పట్లో. ఇట్లు వంట ఇల్ కుందులు సొచ్చే, వేగజని కోమలి వారల చంపి తెచ్చి నా కొందగ వండి పెట్టుము, రసోత్కట మానవ మాంస ఖండముల్. ఈ అరణ్యానికి మధ్యకాలంలో ఈ రకమైన మానవులు ఎవరైనా వచ్చారా? ఇందులకి అన్నడు మనుజులు ఎన్నడు వచ్చిరే, రాకేగా ఏడుస్తున్నాడు వీడు. ఈ అరణ్యానికి, ఈ ప్రాంతానికి ఎవరైనా మనుషులు ఈ మధ్యకాలంలో వచ్చారా? పోని ఒకవేళ వచ్చిరే అని ఆనందము పొంది నిర్భయమునం చెయ్యనింతురే, ఒకవేళ వస్తే ఆనందంగా భయం లేకుండా ఈకేకారణ్యంలో ఇలా గుర్రు పెట్టి నిద్రపోతారా? ఇది చూస్తూ ఉంటే మనకేదో శుభశకునంలో ఉంది. ఇట్లు వంట ఇల్ కుందేలు వచ్చే, వంటింట్లోకి కుందేలు వచ్చి నన్ను వండుకు తినండొచ్చి అన్నట్టుగా ఉంది. ఓ కోమలి వెంటనే వెళ్ళు, వాళ్ళని అరిచేత్తో కొట్టి చంపి తీసుకొచ్చి ఆ మానవ మాంసాలు ఖండాలు ఇలా విరగ్గొట్టి చక్కగా కొన్ని వేయించు, కొన్ని బాగా మసాలా పెట్టు, ఉప్పు వేసి కారం వేసి వండు, కొన్ని పులుసులు వేయి, ఇలా రకరకాలుగా వండిపెట్టు. అందుకని రసోత్కట మానవ మాంస ఖండములు అన్నాడు. మామిడికే తెచ్చాడు ఈ మధ్యన చోట. ఆ మామిడికాయనేమో పులుసులో వేశాడు, సాంబార్లో వేశాడు, తర్వాత ఏమో పప్పులో వేశాడు, పచ్చడి పెట్టాడు, ఇన్ని రకాలు చేసినట్టుగా గుర్తొస్తుంది నాకు ఈ వీడి ఉద్దేశం అనమాట. అంచేత రకరకాలుగా వండిపెట్టు, శుభ్రంగా తింటాను, అబ్బా నాలిక జరజర లాగేస్తుంది నాకు ఈ మధ్యన అని చప్పరించుకుంటూ పంపేట. ఈవిడ అలాగే అన్నయ్యో అని వేలుదేరింది. కామరూపం ధరించగలరు రాక్షస స్త్రీలు, ఒక చక్కని అందమైన స్త్రీగా మారిపోయి అక్కడికి వచ్చింది. అక్కడికి రావడంతో అసలు ఈ హిడింబ అసలు పేరు కమలపాలిక, దాని చాలా గొప్పదండి. పైకి రాక్షసు అనుకుంటాం కానీ దాని గొప్పతనం మనకు క్రమంగా తెలుస్తుంది. అది వచ్చింది నిజంగా అయితే ఈ మనుషుల్ని పట్టుకుపోయి వాడికి వండి పెడదామని వచ్చింది. కానీ వచ్చి చూడగానే ఆ భీముడు, ఆ విశాల వక్షస్థలం, ఆ నున్నని కండలు తిరిగిన శరీరం, ఆ అందమైన నల్లని ఒత్తైన జుట్టు, అసలు భీముడు ఎంత అందగాడంటే అతను చూస్తే మతిపోయేదట ఆ రోజుల్లో. అందరూ తెలియక అర్జునుడే అందగాడంటారు, కానీ అర్జునుడి కంటే భీముడి సౌందర్యం గొప్పది. కాకపోతే దిక్కుమాలింది, భీముడు అనగానే ఇంత పెద్ద పొట్ట వేసిన వాడినో ఎవడో చూపించడం వల్ల సినిమాలు చూసి మనకు ఒక దురభిప్రాయం. భీముడి పొట్ట ఉరుకోదరం, తోడేలు పొట్టలాంటి పొట్ట కలిగిన వాడు. తోడేలు ఒక ఆబోతుని తింటుంది, పొట్టరాదు, పొట్టరాదు అసలు. వీరులకి పొట్టొస్తే వాడు యుద్ధం ఏం చేస్తాడు? పొట్టొస్తే గుర్రు పెట్టి నిద్రపోవడం తప్ప. మంచి చలాకీగా ఉంటాడు, కండలు తిరిగిన వజ్ర శరీరం, కానీ ఎక్కడ శరీరం భారంతో నడవలేని వాడు కాదు. భీముడు పరుగు పెడితే గుర్రాలు పరిగెత్తలేకపోయేవిట. 8 మైళ్ళు కేవలం 1.25 గంటలో పరిగెత్తాడు ఒకసారి. అంతటి వీరుడు వాడు. సైంధవుని పట్టుకునేటప్పుడు గదబుచ్చుకు పరిగెత్తుకుపోయాడు వాడు, చురుకు. అసలు ఆయాసం అంటే అరగని వాడు ఎవడన్నా ఉన్నాడంటే పాండవుల్లో ఒక్క భీముడే. అందుకని ఆ భీముడు, ఆ సౌందర్యం, ఆ కళ్ళు, ఆ తీరు, ఆ ముక్కు, ఆ చెవులు, ఆ చేతులు, ఆ దీర్ఘమైనటువంటి ఈ అవయవాలు చూచి పొంగిపోయి, అబ్బా ఏమి సౌందర్యం, మన్మధుడు ఈ మారువేషంలో ఉన్నాడా అని అనుకుని దగ్గరికి వెళ్ళి, నాయన వీరాధి వీరా, ఎక్కడి నుంచి వచ్చావు? ఒక్క విషయం చెబుతున్నాను, నేను నిన్ను ప్రేమించిన ఒక రాక్షస స్త్రీని, నన్ను హిడింబ అంటారు. ఇక్కడికి దూరంగా నల్లగా భవనం కనబడుతోంది, అది రాళ్లతో మా అన్నయ్య సొంతంగా కట్టేశాడు. రాళ్లు పీక్కొచ్చి శిలలు, ఆ భవనంలో హిడింబుడని పేరు కలిగిన మా అన్నయ్య వీరుడు, వీరాధివీరుడు, భయంకరుడు వాడు, ఏనుగుల్ని కూడా పీనుగుల్ని చెయ్యగలిగిన వాడు. వాడి ముందు ఎవడు ఆగడు. వాడు నిన్ను చూచి, మీ వాళ్ళని చూచి చంపి తెమ్మన్నాడు. నాకు నిన్ను చూడగానే ప్రేమ పుట్టింది. నన్ను పెళ్లి చేసుకుంటే నా మాయతో మిమ్మల్ని అందరినీ వేరే చోటికి తీసుకుపోతాను. మనం హాయిగా వేరే చోట కాపురం పెట్టేయచ్చు. మీకు అక్కడ వేరే భవనం కట్టిస్తాను, కష్టం ఉండదు, నా మాట విని వెళ్ళిపోదాం. వాడు దుర్మార్గుడు అనగా, ఓసి మూర్ఖురాలా, ఎవడొచ్చినా భయం లేదు, నువ్వు ముందు దూరంగా పో అన్నాడు. ఆవిడ మళ్ళీ చెప్పిందిట, వాడు చాలా ప్రమాదం సుమా, నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. 1000 ఏనుగుల బలం కలిగిన వాడు 10 సింహాలని పటపట చేత్తోలా పెట్టి కొట్టి విరగ్గొట్టి తినేస్తాడు. వాడు ఎముకలు కూడా విడిచిపెట్టకుండా నవిలేసి ఎముకలు కూడా కారప్పొడిలా నవిలేయగలడు వాడు. అనగానే, అలా భయపెడుతున్నావా మోసగత్తే, కరప్చర్ర ఒక్క రక్కసుడ కాడు, సురాసురులెల్ల ఒక్కటై వచ్చిన నీవ చోడగన్న వార్య బలోన్నతి చేసి వారలం వ్రచ్చి వధింతుగాక. ఇటు వచ్చి శ్రమం పడియున్న ఎచ్చటల్ వచ్చగు వీరిదైన సుఖ నిద్రకు భంగము చేయ నేర్తునే. ఏమిటంట, ఈ రాక్షసుడు ఒకడా, ఇలాంటి రాక్షసులు 1000 వచ్చినా పర్వాలేదు, సురాసురులంతా దేవదానవులంతా ఒక్కటై నా మీదకు వచ్చినా నా దేహబలంతో జయించగలను. వీళ్ళందరినీ నా లెక్కలేని పరాక్రమంతో ముక్కలు ముక్కలు చేసి, తుక్కు తుక్కు చేసి ఆడించి అవతలు పారేస్తాను. వ్రచ్చి వధింతు అన్నాడంతే, వాళ్ళని హింసించి మరీ చంపేస్తాను. నువ్వేదో పాపం శ్రమ పడిపోయి నాకు ఉపకారం చేసేలాగా బోధలు చేస్తున్నావు, నీ బోధలు నాకు అక్కర్లా. అంతేగాని వాడెవడో వచ్చాడు, వాడు చంపుతాడని భయపడి నిద్రపోతున్న వాడిని లేపి దూరంగా నీతో పాటు పోతానా, మా వాళ్ళు నిద్రమని హాయిగా అన్నట్టు. వీళ్ళని లేపను, వాడి సంగతి ఉంటూ చూస్తాను అని ఇలా లోపు వాడు హిడింబుడు, అసలే ఈ మధ్యన ఆకలేసి మాడిపోతున్నాడు, వేళ దాటిపోతుంది, అర్ధరాత్రి 12 నుంచి 2 మధ్యలో వాళ్ళకి లంచ్ టైం, మనకి మధ్యాహ్నం 12 లంచ్ టైం లేక వాళ్ళకి లంచ్ టైము, ఈ లంచ్ టైంలో ఇదేమో కొంచెం ఆలస్యం చేసేసరికి తట్టుకోలేక మండిపోతే అక్కడికి వచ్చి జరిగింది చూసి ఓసి దుర్మార్గురాలా, శత్రువులతో చెయ్యి కలుపుతావా, శత్రువీరుణ్ణి మనం హాయిగా తినాలి, తినవలసిన వాడిని పెళ్లి చేసుకుంటానంటావా, నిన్ను వాణ్ణి కలిపి మింగేస్తానే అంటూ అరుస్తూ వచ్చాట. ఒరే నువ్వు అరిస్తే మా వాళ్ళ నిద్ర చెడిపోతుందిరా, నీ సంగతి చూస్తానని భీముడు ఎగిరి వాడి 2 చేతులు బుచ్చుకుని 8 ధనుస్సుల మేర వెనక్కి ఈడ్చుకుపోయాడు. ఎందుకంటే దూరంగా వీళ్ళు యుద్ధం చేస్తే వీళ్ళు లేవరు, ఇక్కడ యుద్ధం చేస్తే గందరగోళం, అందుకని ఈడ్చుకుపోయాడు. అక్కడికి వెళ్ళాక వాడితో కుస్తీ పట్లు పెట్టాడు, చెట్లు పీకారు, ఒకళ్ళతో ఒకళ్ళు మధ్య చెట్లు పీక్ కొట్టుకున్నారు, బండరాళ్లతో కొట్టుకున్నారు. ఇద్దరు బండరాళ్ళు అలా విసరగానే కింద పడి గుండపిండి అయిపోయేవి, చెట్లు విరిగిపోయాయి, పుట్టలు విరిగిపోయాయి. ఘోర యుద్ధం చేశారు 2.5 కాలం, ఏకధాటిగా అలుపు సలుపు లేకుండా యుద్ధం చేశారట. ఈలోపు ఈ గందరగోళాలకి శబ్దాలకి ఢామ్మంటే ఢామ్మని కొట్టుకుంటుంటే శబ్దం రాదు, ఉలిక్కిపడి కుంతి లేచింది. లేచి చూస్తే ఎదురుగుండా వనదేవతలో ఉంది ఒక సౌందర్యవతి. వనదేవతవో వనజవో వనజాక్షివో అందిట. నువ్వు వనదేవతవా, వనజ అంటే మరో అర్థం ఏమిటంటే లక్ష్మి, సముద్రం నుంచి పుట్టింది కాబట్టి అందుకని లక్ష్మివా, లేక తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగిన శచీదేవివా, ఎవరేమని అడిగితే అమ్మా నువ్వు అభయం ఇస్తానంటే నీ దగ్గర చెబుతాను అత్తయ్యో అంది పైగా అమ్మ అలా. మా ఐదారు గొడవ ఈ వరస ఏమిటంటే నువ్వు అత్తయ్యవే కాళ్ళు పట్టుకుంటున్నానగానే సరే చెప్పానుగా, ఆ దూరంగా పోరాడుతున్నాడే మీ అబ్బాయితో వాడు మా అన్నయ్య, నేను రాక్షస స్త్రీని, నేను పరమ సాధువుని, మీ అబ్బాయిని ప్రేమించాను, మీ అబ్బాయి నన్ను తోసేస్తున్నాడు చీపు అంటున్నాడు, నేను వాడిని ప్రేమించి ఇక్కడ మీకు కాపలాకి వస్తున్నాను, మీ వీరుడు మంచివాడే, మీ అబ్బాయి ఎంతవాడో నాకు ఈ పాటికి అర్థమైంది, మా అన్నయ్యతో 5 పోరాడినప్పుడే అర్థమైంది, కాసేపట్లో మా అన్నయ్యనే కాదు అందరినీ చంపగలడు, మనల్ని రక్షిస్తాడు అత్తయ్యో, మీరేం భయపడకండి, ఆవిడెందుకు భయపడ్డావు ఈవిడంటుంది అనమాట కొంచెం కాకాపట్టడానికి, మీరేం భయపడకండి మీ అబ్బాయి వాళ్ళందరినీ చంపుతాడు అందిట. అనగానే ఈలోపు ధర్మరాజాదులు లేచారు, ఈవిడ చూసి తెల్లబోగానే కుంతీదేవి సైగ చేసి పర్వాలేదులే, ఆవిడ మనస్సు నాకు అర్థమై చెప్పకపోయినా అర్థమైంది అందుకని వీళ్లతో కలిసి అక్కడికి వచ్చారు. అప్పుడు అర్జునుడు దూరం నుంచి చూచి, తూర్పు సంధ్యా సమయం తెలియజేస్తూ ఎర్రబడుతోంది, సంధ్యా సమయంలో రాక్షసులకి బలం పెరుగుతుంది, కాబట్టి ఇక నీవు ఉపేక్షించరాదు, వీణ్ణి సర్వకాలాలలోనూ కూడా శిక్షించవలసిన రాక్షసుడు గనక చంపేయి అనగానే భీముడు వాణ్ణి పైకెత్తి ఒక్కసారి నేల మీద ఢామ్మని పారేశాడు. అసలు అంత రాక్షసుని ఎలా ఎత్తగలిగాడంటే అదే ఆయన బలం, వజ్రం ఆ శరీరం, ఎత్తి కింద పారేసి వాణ్ణి ముష్టిఘాతాలతో అంటే పిడికిడి పోట్ని ముష్టిఘాతం అంటారు, ముష్టిఘాతం అంటే ముష్టాళ్ళు కొట్టుకునే దెబ్బని కాదు, ఈ పిడికిళ్లతో మూతి మీద 4 కొట్టి వెన్నుపూస మీద మోకాలు పెట్టి 2 వెనక్కి పెట్టి పెళ్ళను విరిచి పారేశాట. ఎండిపోయిన కర్ర విరగొట్టినట్టుగా. అసలు ఆయనకి ఆ రకమైన యుద్ధం అంటే ఇష్టం. ఎప్పుడు చూడండి మీకు భారతంలో వరుసగా రాక్షసంహారం వస్తూనే ఉంటుంది మీకు. ఎక్కడొచ్చినా ఈ వెన్నుపూస మీద మోకాలు పెట్టి చేతులు ఇలా వెనక్కి పెట్టి ఇలా విరిచేస్తాడు ఆయన, బాగా వెదురుకర్ర విరిచినట్టుగా. అదే చెప్పాడు ఇక్కడ, లావు చెడ్డగా ఇట్లు వీవంగబడి గత చేష్టుడైన అసుర చిక్కబట్టి నేలబెట్టి వాని కోలెమ్ము ప్రల్లన విరిచి నడుమత్రుంచి వీచి వైచే. కోలెమ్ము అంటే వెన్నుపూస అనమాట, వెన్నెముక. దాని మీద వాడి వెన్నుపూస మీద మోకాలు గట్టిగా పెట్టి పెళ్ళున విరిచి, ఆ వెన్ను విరిచి రెండు ముక్కలు ఇలా చేసి విసిరి అవతల పారేశాడు. ఏదో దర్భచీల్చి అవతల పారేసినట్టు పారేశాడు. ముక్కంబట నోటంబట నెత్తురు కక్కుంటూ ఆ శవం దూరంగా పడిపోయింది. ఆ రక్తంతో అరణ్యంలో చెట్లన్నీ ముద్దయిపోయాయంటే ఎంత రక్తమో. అసలు వాడు చచ్చిన రక్తం ఏ గ్రూపో తెలియదు, కానీ ఆ గ్రూపు తెస్తే ఈ మొత్తం ఉండ్రాజవరం దగ్గర నుంచి మొదలుపెట్టి అంబాజీ పెడదాకా అందరికీ రక్తదానం చేయొచ్చన్నారు. అంత రక్తం ఏకంగా అడివంతా నిండిపోయింది. ఇంత భీకరంగా వాడిని చంపి అవతల వారేసి ఇప్పుడు తల్లి దగ్గరకు వచ్చి నమస్కరించగానే అంత యుద్ధం చేస్తే ఏమీ లేదుట అసలు ఆయనకి. రెండు గంటలు ఉపన్యాసం చెప్పినా నాకు ఎలా అయితే ఆయాసం ఉండదో ఆయన అలాగే ఉన్నాడు. ఆయన ఉత్సాహంగా అప్పుడే యుద్ధరంగంలోకి అడుగు పెట్టడానికి ఫ్రెష్గా వచ్చినట్టున్నాడు అనమాట. అటువంటి వాడిని చూచి తల్లి దీవించింది. ఇక బయలుదేరి వెడదాం ఇక్కడ నుంచి అని వాళ్ళు పెడుతూ ఉంటే ఈ కమలపాలికి వెంటబడి వస్తోంది హిడింబ. వీడు వెనక్కి చూసి, మీ రాక్షసుల్ని నమ్మకూడదు, నమ్మి నెత్తి మీద పెట్టుకుంటే మోసం చేస్తారు, మీ అన్నయ్యని చంపాను గనక పగతో నా వెంట వచ్చి మేము నిద్రపోతున్నప్పుడు మాయతో చంపాలనుకుంటున్నావేమో జాగ్రత్త, మూతి మీద ఒకటి ఇస్తాను. ఏదో స్త్రీవని ఊరుకుంటున్నానంటే అత్తయ్యా అని కాళ్ళు పట్టుకుని ఈవిడ ఎవరిని పట్టుకోవాలో వాళ్ళు పట్టుకుంది. మీ అబ్బాయి ఎంత క్రూరంగా పలుకుతున్నాడు, నేను నిజం చెబుతున్నాను. మరొక మాట, ఇంతవరకు నన్ను మీరు ఒక రాక్షస స్త్రీగా భావిస్తున్నారు, నాకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు, జ్యోతిష శాస్త్రాన్ని ఆపోసిన పట్ట మహామహిమ కలిగిన దాన్ని, నా కర్మకాలి రాక్షస వంశంలో పుట్టాను తప్ప. నేను చెప్పింది మీకు నమ్మకం లేకపోతే చెబుతున్నాను. మీరు ఇలా ముక్కుసూటిగా కొత్త దూరం నడిచాక అక్కడ ఒక అద్భుతమైన ఆశ్రమం కనబడుతుంది మీకు. అదిగో ఆ ఆశ్రమం దగ్గర ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు నీడలో కూర్చున్న వారికి ఎప్పుడూ దుఃఖం రాదు. అది శాలిహోత్రుడు అని పేరు కలిగిన ముని ఆశ్రమం. ఆ ముని తన తపశ్శక్తితో ఒక చెరువుని ఏర్పాటు చేశాడు. ఆ చెరువు నీళ్లు తాగిన వాళ్లకి నెల్లాళ్ల పాటు ఆకలి దాహం ఉండవు, ఒక మాసం పాటు క్షుత్పు పిపాస ఉండదన్నమాట అని నేను చెబుతున్నాను. మీరు అక్కడికి వెళ్ళండి, ఆ నీళ్లు తాగండి, ఆకలి దప్పిగా ఉండవు, చెట్టు కింద ఉండండి, దుఃఖాలు తొలగుతాయి. మీరు అక్కడుండగా వ్యాసుడు వస్తాడు, మీకు బోధలు చేస్తాడు అనగానే, వ్యాసుడు వచ్చి బోధ చేస్తాడనే ఈ మాట వినగానే కుంతీదేవికి ఆశ్చర్యం కలిగింది. ఇది పేరుకి రాక్షస స్త్రీ కాని కాదనుకుని సంతోషపడి, ఒరే భీమసేన నాకు కూడా ఈమె మీద నమ్మకం కలిగింది, నేనే వద్దంటాను కానీ ఊ అంటున్నాను, మనసా వాచా కర్మణ ప్రేమించి వచ్చిన పిల్లని కాదనకూడదు కనుక ఈమెని పెళ్లి చేసుకో అని చేతిలో పెట్టి, అమ్మాయి నీకు ఒక మాట, మీరు రాక్షసులు, రాత్రిపూట శక్తి ఎక్కువ ఉంటుంది, అందుకే రాక్షస స్త్రీలతో రాత్రిపూట కాపురం చెయ్యరాదని శాస్త్రం. నా కుమారుడితో నువ్వు పగలంతా అడవుల్లో తిరుగు, రాత్రి అయ్యేసరికి మా అబ్బాయిని మాకు అప్పగించాలి, అది నియమం సుమా అనగానే అలాగే అన్నదట. ఈ విధంగా ఆ కుంతీదేవి సమ్మతితో ధర్మరాజు గారు ఆశీర్వదించగా గాంధర్వ వివాహం చేసుకున్నాడు భీముడు. ఆమెతో కలిసి పగలు చెట్టాపట్టాలేసు తిరిగేవారు, రాత్రి అయ్యేసరికి భీముడు వెళ్ళి వీళ్ళ దగ్గరకు వచ్చేసేవాడు. వీళ్ళు అన్నట్టుగానే శాలిహోత్రుడు ఆశ్రమానికి వెళ్ళారు. కమలపాలికి చెప్పినట్టుగా నీళ్లు తాగ్గానే ఆకలి దాహం పోయేటి వాళ్ళకి. ఎంత బాగా చెప్పింది, భూత భవిష్యత్ వర్తమానాలు మహిమతో అనుకుని ఆ నీళ్లు తాగినప్పటి నుంచి వాళ్ళకు ఒక్క నెలలాళ్ల పాటు శరీరంలో రవ్వం తలసట లేదు, ఆకలిలే దాహం లేదు. ఆ చెరువే దొరికితేనా, ఉండ్రాజవరం రోజు ఏలూరు నుంచి పరిగెత్తుకొచ్చి పురాణం చెప్పిపోయేవాడు నేను. ఆకలి దాహం ఉండదు ఎందుకు, బెంగలేదు సుధాకర్ గారి, బెంగలేదు డాక్టర్ గారి, బెంగలేదు ఇప్పుడు లేదనుకోండి, అది వేరే విషయం. అంత సుఖం ప్రజలకు అనమాట. అది శాలిహోత్రుడనే మహానుభావుడి తపశ్శక్తి. ఆ ఋషి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర బోధలు వింటూ ఆ చెట్టు కింద కూర్చున్నారు, దుఃఖాలు తొలగుతాయని. సరిగ్గా ఈ కమలపాలికి ఏముందో అలాగే వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. ఆ వేదవ్యాసుడు నీలమేఘఛాయ శరీరుడు, నల్లగా కృష్ణుడిలాగే రంగులో ఉంటాడు ఆయన. ఆ మహానుభావుడు జటాజోటాలు ధరించినవాడు రాగానే పాండవులు కుంతీ సమేతంగా భక్తితో వినయంతో సభక్తికంగా నమస్కారం చేశారు, సంభ్రమంతో నమస్కరించారు. కుంతీదేవి కన్నీళ్లు పెట్టుకుంది. కోడలా కన్నీళ్లు పెట్టుకోకు, ఎప్పుడూ కన్నీళ్లు కలకాలం ఉండవు, ఒక్కొక్కప్పుడు దుర్మార్గులు విజృంభిస్తారు, తాత్కాలికంగా వాళ్ళది పై చేయిలో ఉంటుంది, కానీ ఎప్పటికైనా ధర్మో రక్షతి రక్షిత, ధర్మందే పై చేయి అవుతుంది, దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు కాపాడలేరు. అధర్మపరుల్ని కాపాడేవాడు లేడు, ధర్మపరుల్ని నాశనం చేసేవారు లేరు, మీకేం పర్వాలేదు అని చెప్పగా ఆవిడ సంతోషించిందట. ఇప్పుడు చెప్పాడు ఆయన ఏమని, ఈ మీ కూడా తిరుగుతున్నదే స్త్రీ, దాని పేరు కమలపాలిక, అది పూర్వజన్మలో ఒక దేవతా స్త్రీ. ఒక మునీశ్వరుడి ముక్కు పుచ్చుకుంటే ఆయన కోపం వచ్చి ఈ రాక్షస వంశంలో జపించమన్నాడు, అందువల్ల మునిశాపం వల్ల రాక్షస వంశంలో జన్మించింది. ఇది పరమ పవిత్రురాలు, దీనివల్ల ఒక అద్భుత పుత్రుడు పుడతాడు. ఆ పుత్రుడు చెవులు కుండల్లాగా ఒక పెద్ద డప్పులాగా ఉంటాయి, అటువంటి వాడు వాడు. వాడి వల్ల మీ వంశం తరిస్తుంది, కష్టాల్లో మిమ్మల్ని చాలాసార్లు వాడు కాపాడతాడు అని వరమిచ్చి వ్యాసుడు, ఇక్కడ ఎక్కువ కాలం ఉండకండి, ఒక నెల్లాళ్ళున్నాక నడిచి యమునా తీరంలో, యమునా నదీ తీరంలో ఏకచక్రపురం అని ఒక పురం ఉన్నది, ఆ ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషంతో వెళ్ళి ఒక బ్రాహ్మడింట్లో ఉండి ముష్టెత్తుకు బతకండి యాయవారంతో. అక్కడుండగా మీకు శుభవార్తలు వస్తాయి, నేను మళ్ళీ సమయం వచ్చినప్పుడల్లా మిమ్మల్ని కలుస్తూ ఉంటాను, ఎప్పుడు మీకు నా అవసరం ఉంటే అప్పుడు నేను మీరు పిలవకుండానే వస్తా, మిమ్మల్ని ఎటు నడపాలో అటు నడుపుతా, మీ వెనక దైవం ఉన్నది, ధర్మం ఉన్నది, అన్నిటికంటే ముందు ఈ ధర్మరాజులో ధర్మశక్తి మిమ్మల్ని కాపాడుతుంది అన్నాడు. వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరాలనుకున్నారట మళ్ళీ. అదిగో ఆ సమయంలో నరవరుడైన భీము వలనన్ ప్రభవించే హిడింబకున్ సుతుండు ఉరుతర భీమ రూపుడు ఘటోత్కచనాముడు విస్ఫురద్భయంకర వదనంబు శంకునిభ కర్ణములు వికృతాక్షులు పయోధరవర వర్ణములు వికట దారుణ దంష్ట్రలు ఒప్పుచుండగల్. నరేశ్వరుడు భీముడంటే మానవులలో మహాబలశాలి, అటువంటి బలశాలి భీముడికి కారణజన్మురాలై పుట్టిన కమలపాలిక అని పేరు కలిగిన హిడింబకి ఒకనాడు మధ్యాహ్నం పూట మహావీరుడైన కుమారుడు పుట్టాడు. వాడు కూడా భీమరూపుడు, భయంకరాకారంతో పుట్టాడు. వాడికి ఘటోత్కచుడు అని పేరు, విస్ఫుర భయంకర వదన, వాడి ముఖం కూడా భయంకరంగానే ఉండేది, చూస్తే అడిగిపోతారు కొత్త వాళ్ళు చూస్తే. ఇంకా శంకునిభ కర్ణములున్, శంకువుల్లో ఉన్నాయి చెవులు, వాడి చెవుల మీద కొట్టగానే టప్పని ఓ బ్యాండ్ మేళం వాయించిన శబ్దం వచ్చేదిట, పెద్ద మధ్యలో వాయించిన శబ్దం వచ్చేదిట, అందుకే ఘటోత్కచ అన్నారు. వాడిని ఓ డప్పు వాయిస్తే వచ్చే శబ్దం వచ్చేది, మామూలు శబ్దం కాదు, యుద్ధ రణభేరిలాగా, రణభేరి వాయిస్తే ఎలా ఉంటుంది అటువంటి శబ్దం వచ్చేది. ఇక వికృతాక్షులను ఎంతంత ఎర్రని కళ్ళేకంగా, పయోధరవర వర్ణమున్ నల్లని మేఘం లాంటి రంగుతో పుట్టాడు భీముడు, ఎంత బంగారం రంగో వీడంత నల్లగా పుట్టాడనమాట. ఇకట వికట దారుణ దంష్ట్రలు, పెద్ద పెద్ద కోరలు, సింహం కోరలు లాంటి కోరలతో పుట్టాడు. పుట్టి పుట్టడంతో శరీరము పర్వతంలా పెరిగిపోయిందిట. వాడు కూడా పిశాచ సైన్యం వచ్చి పడిపోయింది, రాక్షస సైన్యం, మహామహిమలన్నీ వచ్చాయి వాడి పూర్వజన్మ సుకృతం వల్ల. ఆ మాయలతో పుట్టి అమ్మా నాన్న దగ్గర ఒక పోటంతో ఉండి, నేను పిశాచ సైన్యంతో మీతో ఎక్కువ కాలం ఉండలేను, మహామహిమలు కలిగిన వాడిని, మా అమ్మతో పాటు దూరంగా వెళ్ళిపోతాను, నాన్న మీరెప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా, తలుచుకోగానే ఘటోత్కచ అనండి, నాకు మాట వినబడుతుంది, మన బంధం అటువంటిది, రక్షిస్తానన్నాడు. ఆ అన్నమాట ఎప్పుడు నిలబెట్టుకుంటాడు, వనవాసంలో నిలబెట్టుకుంటాడు. ఒకప్పుడు అడవులు తగలబడిపోతుంటే ఘటోత్కచుడిని పిలవగానే భీముడు వీళ్ళందరినీ వనవాసంలో అడవిలో తగలబడిపోకుండా హిమాలయాల్లో పెడతాడు, అక్కడే హిమగిరి సొగసులు అని పాడుకున్న పాట అంతాను. అది చెప్పే భాగ్యం నాకు లేదు, కాకపోయింది కానీ వేరే వాళ్ళు ఎవరో చెబుతారు మొత్తం మీద. కానీ అది ఎందుకు చెబుతానంటే ఘటోత్కచుడు అలా మాట నిలబెట్టుకుంటానని వెంటనే వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళు సంతోషంగా వేదవ్యాసులు చెప్పారు ఇంకిక్కడ ఉండకూడదు కదా, అందుకని ఏకచక్రపురానికి ఒక మాసం పాటు ప్రయాణమై వెళ్ళారు అందరూ బ్రాహ్మణ వేషం వేసుకుని. అక్కడ అద్దెకి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారని చూస్తే పూర్వకాలంలో ఇప్పట్లాగా రెంటెడ్ హౌసులు ఉండేవి, ఒక ఫ్రీగా ఇచ్చేసేవారు. ఒక బ్రాహ్మణుడి కుటుంబం, ఇల్లు చాలా పెద్దది, మన ఉండరాజవరంలో ఉన్న ఇల్లు లాంటి ఇల్లే. అందులో కేవలం ఆ బ్రాహ్మణుడు, ఆయన భార్య, ఒక కూతురు, ఒక కొడుకు తప్ప ఎవరు లేరు, నలుగురే, లంకంత ఇల్లు. అందుకని వీళ్ళని చూడగానే ఆదరించి, మా ఇంట్లో ఉండండి, మహానుభావులైన వాళ్ళు ఎవరైనా వస్తే ఉచితంగా ఇస్తాం అన్నారట. వీళ్ళు ఆ ఇంట్లో ఉన్నాక, మీరు ఏ పని మీద వస్తున్నారంటే కారణాలు తెలియవు, మేము కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాం, ద్విజులం, వీళ్ళు ఇక్కడ అబద్ధం వాళ్ళ, ద్విజులం అన్నారు. ఉపనయనం చేసుకునే వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణ క్షత్రియ వయసులందరూ ద్విజులే, అందుకని మేము కొంతకాలం ఇక్కడ ఉంటాం, యాయవారం చేసుకుని బతుకుతాం అన్నారు. వీళ్ళు ఆ ఇంట్లో ఉండి ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు అందరూ తలోదిక్కుకి వెళ్ళి, యాయవారం అంటే ఏమిటి, మంచి మంచి ఇళ్లకి, మరి దుర్మార్గులు తిట్టేవాళ్ళు కాకుండా కాస్త పవిత్రంగా బతికే వాళ్ళు ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అనగానే ఇంట్లో వాళ్ళు పైన గిన్నెలో ఉన్న అన్నం కొంత తీసి వీళ్ళ తువ్వాల్లో వేస్తారు, అన్నంతో పాటుగా పులుసు కూరగాయలు ఇవన్నీ కలిపి వేసేస్తారట. దాన్ని కిచిడి అంటాం. ఇక మళ్ళీ విడి తీసుకోకూడదు. ఇవన్నీ కలిపిన ముద్దని ఒక మంచి తాటాకు పాత్రలో తీసుకొచ్చి ఆ పాత్రలో వేయగానే వీళ్ళు ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. అన్నీ కలిపేస్తారు. కలిపేస్తే ఇంక వేరే కూర పప్పు పులుసు వేరు చేయక్కర్లా. అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి అన్ని విటమిన్లు ఉంటాయి. వాటిని తేగానే ఎవరి అదృష్టాన్ని బట్టి వాళ్ళకి వచ్చేవి సహజంగా ఎక్కువ వచ్చేవి రోజును వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాటన్నిటి ఒక గది నిండా రాసి పోసేసేదిట కుంతీదేవి. ఆ రాసిని రెండుగా చీల్చేది. ఒక సగభాగం భీముడిది, అది కూడా ఆయనకి ఏం సరిపోయేది కదలండి పాపం పంటి కింద. అసలు ఈ మధ్యన భీముడు ఉండరాజవరం వస్తానన్నాడు, మళ్ళీ ఈ ఇబ్బంది వస్తుంది భోజనానికని ఆపాను కానీ, లేకపోతే మొత్తం మన వాళ్ళందరూ భోజనం ఆయనకే వెళ్ళిపోతుంది. ఈ రాసి సగం అటు, మిగతా రాసిని ఈ తక్కిన నలుగురు కొడుకులు తాను తినేవారట. ఇలా యాయవారంతో ఏకచక్రపురంలో వాళ్ళ జీవితం గడుస్తున్నది, హాయిగా సాగుతున్నది. ఒక్కరోజు భిక్షాటనకి భీముడు వెళ్లకుండా తల్లితో పాటు ఇంట్లో ఉండిపోయాడు. తక్కిన వాళ్ళంతా భిక్షాటనకి వెళ్లారు. ఆ తర్వాత ఏం మళ్ళీ రేపు కలుసుకుందాం, మా ఇద్దరు కూడా అప్పుడే అయిపోతుంది టైం ఏమిటో కానీ, అంచేత అప్పుడే 2 గంటలు క్షణాల్లో దాటిపోతున్నది. రేపు బకాసురవధ, ద్రౌపదీ స్వయంవరం వంటి అద్భుత ఘట్టాలు ఉంటాయి. క్రమంగా ఇంకా మనకి 2 రోజుల్లోకి వచ్చాం, 5 రోజులు పూర్తయింది. ఈ 2 రోజులలోనూ ఈ అత్యద్భుత కథని కుదించి చెప్పి మీ అందరికీ ఆనందం పెడతాను. పరమేశ్వరుడు మనల్ని ఏ దుఃఖము లేకుండా సుఖంగా ఇలాగే హాయిగా కార్యక్రమం నడిచేలాగా మంగళాశీర్వచనమిచ్చుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం, మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం. శిరము నందున మెరయుచుండెడి నెమలిపించకు మంగళం, శిరము నందున మెరయుచుండెడి నెమలిపించకు మంగళం, శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం, శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం, మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం.